ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇప్పుడు మనం అందరం యానాం పట్టణం ఇచ్చేసి ఉన్నాం. పూర్వం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేశారో, అలాగే పాండిచ్చేరి తమిళనాడు అరవింద్ ఘోష్ గారు ఆశ్రమం పాండిచ్చేరి ఉంది, అది యానాం ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలన చేశారు. ఇది ఫ్రాన్స్ వాళ్ళు యానాని పాండిచ్చేరిని ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలన చేశారు. దీనికి మనకి హైదరాబాద్ ఎలా ముఖ్యపట్నం, ఈ యానాంకి పాండిచ్చేరి ముఖ్యపట్నం. అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నరు వీళ్ళందరూ పాండిచ్చేరిలో ఉంటారు. ఈ యానాంకి పాండిచ్చేరికి ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, గవర్నర్ ఉంటారు. వాళ్ళు పాండిచ్చేరిలో ఉంటారు. పాండిచ్చేరిలోనే అరవింద్ ఘోష్ గారు ఆశ్రమం. అరవింద్ ఘోష్ గారు పాండిచ్చేరిలో ఆశ్రమం పెట్టడానికి కారణం, ఆయన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళు వెంట పడుతూ ఉండవారు. ఆయన అంటే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కొంతకాలం ఉన్నారు అరవింద్ ఘోష్ గారు. తర్వాత ఆయన కలకత్తాలో కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు, బెంగాల్లో. ఆ జైల్లోంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ వాళ్ళలోంచి, బ్రిటిష్ వాళ్ళ బారి నుంచి తప్పుకోవడానికి పాండిచ్చేరి పారిపోయారు. పాండిచ్చేరి ఒకటి, యానాం ఒకటి, ఫ్రాన్స్ వాళ్ళ పరిపాలన పూర్వం. సరే, మన ఇండియా గవర్నమెంట్కి రెండు స్వాధీనం చేసినప్పుడు ఈ ప్రత్యేకత ఉండాలని చెప్పారు వాళ్ళు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మన వాళ్ళే, ఈ దీన్ని ఆంధ్రాలో కలపొద్దని యానం అని, పాండిచ్చేరిని తమిళనాడులో కలపొద్దని చెప్పారు. అంచేది దీనికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు కూడా ప్రత్యేక మన వాళ్ళే పరిపాలిస్తున్నప్పటికీ యానంకి పాండిచ్చేరికి ఎగ్జామినేషన్స్ వేరు, స్కూల్స్ వేరు, కాలేజీస్ వేరు, మంత్రులు వేరు, అన్నీ వేరు, పరీక్షలు వేరు. ఈ యానం రావటం మనం పూర్వం అనేక సార్లు యానాం పట్టణంలో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ యానాం భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని మనం అందరం ఈ పట్టణానికి రావటం జరిగింది. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది, సుఖం తెలుస్తుంది, అమరత్వం పొందుతారు. సబ్జెక్ట్ మట్టుకు బాగా అర్థం చేసుకోవటం నేర్చుకోండి. ఎప్పుడైనా పరాయి బుద్ధి ఏమో బాధ పెడుతుంది, సొంత బుద్ధి సుఖ పెడుతుంది. పరాయి బుద్ధి ఎప్పుడు పరాయి బుద్ధి, సొంత బుద్ధి సుఖపెట్టినట్టు పరాయి బుద్ధి సుఖ పెట్టదు. పరాయి బుద్ధి ఉన్న వాళ్ళని ఎత్తివారు చేతి బిడ్డలు అంటారు. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు వివేకం పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, తెలివిని పెంచుకోవాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకుని మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, ఎంతో కొంత జ్ఞానంతో, వివేకంతో, కొంత పుణ్యబలంతో వచ్చాం. మనం పూర్వజన్మల్లో ఎంతో కొంత పుణ్యకర్మలు చేయటం వల్ల ఆ ధనం పెట్టి ఈ శరీరాన్ని కొనుక్కున్నాం. శరీరాన్ని కూడా కొనుక్కున్నాం మనం. ఎలా కొనుక్కున్నామంటే పుణ్యం అనే బలం, పూర్వజన్మలు ఎంతో కొంత పుణ్యం చేసిన వలనే మనకి జంతువులు దేహాలు లేదు, మానవ దేహం వచ్చింది. మనకి ఈ ముముక్షత్వం, జిజ్ఞాస, ఆత్మజ్ఞానం సంపాదించాలనే కాంక్ష, ఈ మానవ దేహం రావటం, ఆలోచన రావటం, తెలివి రావటం, ఆ బుద్ధి సూక్ష్మత రావటం పూర్వజన్మలో మనం చేసినటువంటి సత్కర్మల ఫలితం. ఇది కూడా కొనుక్కుంటేనే వచ్చింది, కానీ ఊరికే రాలేదు ఇది కూడా. అందుచేత మనకు రెండు దేహాలు ఉన్నాయి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. లోపల చైతన్యం అంతర్యామగా నారాయణుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, అది సరే సరే. జడ వస్తువులకు ఆధారంగా, చైతన్య వస్తువులకు ఆధారంగా, సృష్టికి ఆధారంగా అంతటా వ్యాపించినటువంటి ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, వాడు అంతర్యామిగా ఉన్నాడు. వాణ్ణి కాదని మనం చేసేది ఏమి లేదు. శాస్త్రం, భగవద్గీతను శాస్త్రము అని పిలుస్తారు. శాస్త్రం అంటే శాసించేది అని. మనం ఏం చేస్తామంటే మన అహంకారం ఎలా చెప్తే అలా వింటాం, ఇలా మాట్లాడు అంటే అలా మాట్లాడు, అలా మాట్లాడు అంటే అలా మాట్లాడతాం, ఈ పని చెయ్యి అంటే ఇలా చేస్తాం, ఆ పని చెయ్యి అంటే అలా చేస్తాం, ఆడికి అపకారం చెయ్యి అంటే అపకారం చేస్తాం, ఉపకారం చెయ్యి అంటే ఉపకారం చేస్తాం. మనం ఈ అహంకారాన్ని సూక్ష్మ శరీరం అంటారు, మనస్సుని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరాన్ని, ఈ శరీరం చనిపోయే లోపల ఆ సూక్ష్మ శరీరాన్ని ఎంతవరకు మనం బాగు చేసుకోగలిగితే అంతవరకు బాగు చేసుకునే బయటికి వెళ్ళాలి. ఆ సూక్ష్మ శరీరం నశించే వరకు ఆత్మజ్ఞానం రాదు. కొన్ని దాన్ని బాగు చేసుకుంటే అంటే మంచి లోకాలు వస్తాయి, మంచి జన్మలు వస్తాయి, మళ్ళీ జ్ఞానం సంపాదించుకోవడానికి తగినటువంటి కుటుంబం మనకు కలుగుతుంది. అంటే శరీరాలు రెండు శరీరాలు ఉన్నాయి. ప్రతి మనిషికి రెండు శరీరాలు ఉంటాయి. ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అని అంటారు. అంటే మనం శ్మశానంలో మన స్థూల శరీరం కాలిపోతుంది, కాలిపోయిన తర్వాత మనకు కూడా సూక్ష్మ శరీరం కూడా వచ్చేస్తుంది. ఆ మనకు కూడా వచ్చే సూక్ష్మ శరీరాన్ని మనం బాగు చేసుకుని పవిత్రం చేసుకోవాలి. అంచేత ఆ సూక్ష్మ శరీరాన్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఈ సత్సంగాలు, ఈ సమావేశాలు. మనం మన అహంకారం చెప్పినట్టు వినటం మానేయాలి. శాస్త్రం అంటే శాసించేదని. మనం అహంకారం చెప్పినట్టు నడుచుకుంటాం కానీ శాస్త్రం చెప్పినట్టు నడుచుకోం. శాస్త్రం అంటే శాసించేది, ఈ పని చెయ్యి, చెయ్యాలి భగవంతుడు చెప్తే, ఈ పని వద్దు, అది మానేయాలి. అంటే ఏమిటి, భగవంతుడు మనకి అలా ఎందుకు చెప్పాయంటే ఈ సూక్ష్మ శరీరం బాగుపడటానికి చెప్పాడు. ఈ పని, ఈ మాట మాట్లాడాలి, ఈ మాట వద్దు అంటే మానేయాలి. అలాగే ఆ భగవద్గీతలో చెప్పినట్టు కనుక మనం అందరం నడుచుకుంటే ఆ సూక్ష్మ శరీరం బాగుపడుతుంది, మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే భగవంతుడు ఎలా చెప్పాడో భగవద్గీతలో అలా చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనకు పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, వినయం వస్తుంది, ఔన్నత్యం వస్తుంది. నేను భీమవరంలో ఎవరో పెద్ద ధనవంతులను కలుసుకున్నాం. నా కూడా వచ్చినారు, యారు ఏంటంటే అలా ఒక ఎకరం ఉన్నట్టు కూడా లేరైనా, ఒక ఎకరం ఉన్న వాళ్ళ మంది భూములు ఆగటం లేదు, ఆయన పెద్ద ధనవంతుడు, అంత నిరాడంబరంగా ఉన్నారు, అందుకే ఆయన లక్ష్మీదేవి వరించిందని చెప్పాను. అంటే మనిషి దగ్గర వినయం ఉంటే, ఔన్నత్యం ఉన్నవాడికి వినయం వస్తుంది, కానీ ఔన్నత్యం లేని వాడికి వినయం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి ఔన్నత్యం ఉంటే వినయం వస్తుంది, వినయం లేదనుకోండి ఆ మనిషికి ఔన్నత్యం లేదనుకోవచ్చు. గ్రేట్నెస్ నుంచి హ్యూమిలిటీ వస్తుంది. ఔన్నత్యం లేకపోతే వినయం రాదు, అవినయం వస్తుంది. అంచేది వినయం లేకుండా నీరు ఏ విధంగా అయితే పల్లానికి ప్రవహిస్తుందో, ఎక్కడైతే వినయం ఉందో వాడే విద్యావంతుడు అవుతాడు, వాడే గుణవంతుడు అవుతాడు, వాడే భగవంతుడి యొక్క దయకి పాత్రుడు అవుతాడు. అంతే మనం ఈ సూక్ష్మ శరీరాన్ని ట్రైనింగ్, ఈ సూక్ష్మ శరీరానికి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికే సత్పురుషుడు సహవాసం అని చెప్పిన ఇవన్నీ సూక్ష్మ శరీరం ట్రైనింగ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న సంపదలు రాకపోయినా మన కూడా, మనకున్న సూక్ష్మదేహం కూడా వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేస్తుంది. స్థూలదేహం ఇక్కడ కాలిపోతుంది, సూక్ష్మదేహం మటుకు కూడా వస్తుంది. ఆ సూక్ష్మదేహాన్ని బాగు చేసుకోవడానికి ఎంతవరకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత మనం ఇవ్వటం లేదు. తర్వాత ఎంతో ధనం ఖర్చు పెట్టి కొనుక్కున్న శరీరం ఇది, దీన్ని టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అంటే మనం ఈ శరీరాన్ని, మనస్సుని సద్వినియోగం చేసుకుని ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం ఎవరికి, ఆత్మజ్ఞానం అంటే సహృదయం లేనివాడికి, సద్బుద్ధి లేనివాడికి, వైరాగ్యం లేనివాడికి, వివేకం లేనివాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు అందరికీ ఆనందాన్ని పంచిపెడతాడు, ఆత్మజ్ఞానం ఉన్నవాడు అందరికీ శాంతిని పంచిపెడతాడు. ఆనంది అని విష్ణు సహస్రనామాల్లో ఒకటి ఉంది, ఆనంది. ఆనంది అంటే ఆనందాన్ని అందరికీ పంచిపెట్టేవాడు. ఎవడైతే భగవంతుని స్మరించుకుంటున్నారో వాడికి అందరికీ భగవంతుడు ఆనందాన్ని పంచిపెడతాడు. ఆనందే అంటే ఆనందాన్ని పంచిపెట్టేవాడు, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, ఆనందాన్ని పంచిపెట్టేవాడు, అందరి మనస్సులకి అందరి మనస్సుల్ని రైట్ డైరెక్షన్లో తిప్పేవాడు. అది తర్వాత మీ దేహం, మన దేహ ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. మనం దేహం అంటే దేహం ఈ శరీరం మీదకి ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభం పూర్తయ్యే వరకు దేహం నడుస్తుంది, తర్వాత దేహం పతనం అయిపోతుంది. మనం ఏమి చేయాలంటే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, పాలకొల నుంచి భీమవరం వచ్చాం, ఇక్కడ ధ్యానం వచ్చాం, మనకు అనేక ఎదురవుతాయి, బళ్ళు ఎదురవుతాయి, మనుషులు ఎదురవుతాయి, దారిలు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే గంటసేపు ఆగుతాం. ఎన్ని మన దృష్టి ఎక్కడ ఉంటుంది, ధ్యానం వెళ్ళాలి. మనం దారిలో మాట్లాడుతాం, ఎవరైనా కనిపిస్తే మనకు ఏదైనా పని ఉంటే అమలాపురంలో 10 నిమిషాలు ఆగుతాం. అది కాదు మెయిన్, మన దృష్టి పారకుల్లో బయలుదేరినప్పుడే ధ్యానం వెళ్ళాలి. అలాగే మనం తపస్సు చేసినా, సజ్జన సాంగత్యం చేసినా, పెద్దల్ని సేవించిన మనకి ఒకసారి కష్టకాలం వస్తాయి, ఒకసారి సంతోషమైన మనకి సంఘటనలు మంచి ఎదురవుతాయి, కొన్ని ఒకసారి మంచి ఎదురవ్వు, ఒకసారి మనకి ఇష్టమైనవి జరుగుతూ ఉంటాయి, ఒకసారి మనకి ఇష్టం లేనివి జరగవు. అలా ఎందుకు జరిగినాయో మనకు తెలియదు. జస్ట్ మనకి ఇష్టం లేనివి ఒకసారి జరిగినప్పుడు మనం కంగారు పడతాం, కంగారు పడకుండా, అది మన మంచి కోసమే, భవిష్యత్తులో మన మంచి కోసమే అది అలా జరిగి ఉండొచ్చు ఆ సంఘటన. అంచేది మనం వాటి గురించి కంగారు పడకూడదు. అంచేది మనం ఏ విధంగా అయితే యానం, మన యానం బయట యానం రావాలనుకున్నప్పుడు అనేక బస్సులు వస్తే తప్పించుకొస్తాం, ఎవరైనా ఎరుగున్న వారు కనిపిస్తే మాట్లాడినా అక్కడ కూర్చోం, ఇక్కడ మీరు బాగున్నారని అడుగు వచ్చేస్తాం. మన లక్ష్యం ఎక్కడ ఉంటుంది, యానం. అలాగే మనం భూమి మీదకి వచ్చిన మొదలు మన లక్ష్యం మోక్షం మీద ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మన దేహ ప్రారంభాన్ని బట్టి బంధువులు వస్తారు. ఈ బంధువులు కూడా స్వప్న సమానం, విరోధులు స్వప్న సమానం, స్నేహితులు కూడా స్వప్న సమానం. ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ స్వప్నమే. బంధువులు కూడా స్వప్నమే, స్నేహితులు కూడా స్వప్నమే, విరోధులు కూడా స్వప్నం, తటస్థులు కూడా స్వప్నం. అందుచేత ఇవన్నీ మన ప్రారంభాన్ని బట్టి, దేహ ప్రారంభాన్ని వస్తాయి. ఈ సమస్యల్ని అనేక సంఘటన ఈ సంఘటనని తప్పించుకుంటూ మనకి ఇప్పుడు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, అనేక తలంపులు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తాయి, అనేక సంకల్పాలు వస్తాయి. అన్నీ పట్టించుకోకూడదు అందుకు చెప్తా ఉంటుంది. కానీ ఏం చేయాలంటే మనం పట్టించుకోకుండా మనకు మోక్షం పొందటం, మన గమ్యం ఏంటి, మోక్షం పొందటం. ఆ మోక్షం పొందటానికి తగినటువంటి ఆ సంకల్పాలు తలంపులు వస్తే వాటిని ఉపయోగించుకోండి. మోక్షం పొందడానికి అనుకూలం కాని తలంపులు, అనుకూలం కాని సంకల్పాలు వస్తాయనుకోండి, తీసుకో పక్కన పెట్టడం, తాలింపు సరుకు పక్కన పెట్టి పేచి పెట్టుకోవద్దు. మనకు మోక్షం పొందడానికి, మన గమ్యం పొందడానికి అనుకూలమైన ఆలోచనలు వస్తాయంటే వాటిని ఉపయోగించుకోవటం, అనుకూలమైన ఆలోచనలు వస్తాయనుకుని వాటిని వదిలేయటం, అటుతో తాదాప్యం చెందకూడదు. అది మనం అది నేర్చుకోవాలి. మనం తాదాప్యం కనుక ప్రారంభం, దేహ ప్రారంభం చెడ్డగా ఉన్నా దాంతో తాదాప్యం కనుక లేకపోతే ప్రారంభం కూడా ఏమీ చేయలేదు. మనం అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీ దేహ ప్రారంభం సరిగ్గా లేదనుకోండి, దాంతో తాదాప్యం మీరు పొందరనుకోండి, ప్రారంభం కూడా మిమ్మల్ని ముట్టుకోదు, ప్రారంభం వల్ల కూడా మీకు దుఃఖం రాదు. జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. నేను ప్రారంభం అనుభవిస్తున్నా అంటారు కొంతమంది. ప్రారంభం ఎవరికి, దేహానికి, చైతన్యానికి ప్రారంభం లేదు, ఆత్మకి ప్రారంభం లేదు. పుట్టిన వస్తువుకి ప్రారంభం ఉంది, కానీ పుట్టని ఆత్మకి, పుట్టని చైతన్యానికి ప్రారంభం లేదు. అంచేత సత్యం అన్నా, పారమార్థికి సత్యం అన్నా, పరమాత్మ అన్నా, చైతన్యం అన్నా, భగవంతుడన్నా, లేదా విష్ణు అన్నా, ఈశ్వరుడన్నా, ఇవన్నీ ఒకే సత్పదార్థానికి పర్యాయ పదాలు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే మనకు స్థూల బుద్ధి వల్ల మనం చూడలేకపోతున్నాం. అది మనకు ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా, మనం గ్రహించినా గ్రహించకపోయినా అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉన్న ఈశ్వరుడు జ్ఞాని దర్శిస్తూ ఉంటాడు.
మీరు కనుక వివేకం పెంచుకుంటే, జ్ఞానం పెంచుకుంటే, బుద్ధి సూక్ష్మత కనుక పెంచుకుంటే మీకు ఏవి తొందరపడక్కర్లేదు. దేహప్రారంభం అనుకూలంగా ఉన్నా, దేహప్రారంభం మీకు అనుకూలంగా ఉందనుకోండి, పొంగిపోవద్దు. పొంగిపోకండి, ఆ సమాన బుద్ధిని కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ బుద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు పరిస్థితి అనుకూలంగా ఉన్నాయనుకోండి, గర్వం తెచ్చుకోవద్దు. ఈ అనుకూలమైన పరిస్థితులు కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఆ గర్వం మీ సూక్ష్మ దేహాన్ని అంటిపెట్టుకుని గట్టిగానే వచ్చి జన్మకు వచ్చేస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే పొంగిపోకండి. పొంగిపోయినా మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవనుకోండి, కుంగిపోకండి. మీరు కుంగిపోయినా మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతారు. అంటే సంఘటన ఎలా జరిగినా అవి బ్రెయిన్ ఎప్పటికప్పుడు మెదడుని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే భగవంతుడి దయకి మనం పాత్రలో ఉంటాం. మనం ఏదైనా పని చేస్తుంటే నిర్మలంగా చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి, నిశ్చలంగా చెయ్యాలి. భగవంతుడికి అసలు ఆకారం అంటూ లేదు, ఒక పేరంటూ లేదు. మన కోసమే మన గైడ్ చేయటానికి, మన టీచ్ చేయటానికి ఒక రూపం ధరించి ఒక పేరు పెట్టుకుని వస్తాడు. మనకి ఏమీ లేదు, బతుకున్నంతకాలం సుఖంగా బతకవచ్చు. ఒక విషయం మీకు అర్థమైతే, పలానా దేహం నాది, ఈ పలానా పేరు నాది అని మనం అనుకోవటం మానేస్తే మనకు ఇక్కడ ఉండగానే, శరీరం ఉండగానే హద్దులు లేని సుఖాన్ని అనుభవించవచ్చు. మనం ఏం చేస్తామంటే, ఇగో పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనుకుంటాం. ఈ శరీరము కల్పించబడిందే, పేరు కల్పించబడింది. ఉన్నవాడు అక్కడ, ఈశ్వరుడు అక్కడే. ఇది నేను ఇది సాధించాను, అది సాధించానని అనుకుంటాం. మనం ఏమి సాధించలేదు. దేహం నేననుకోవటం వల్ల ఉపాధి, ఈ మరణానికి సిద్ధంగా ఉన్న శరీరం నేననుకోవటం వల్ల నేను సాధించాను అనుకుంటాం. శరీరం మాత్రుడు తాను కాదు, తనువు తానే కాదని తెలిసిన వాడికి ఏది చేసినా భగవంతుడు తన ద్వారా చేసుకుంటున్నాడు అనుకుంటాడు. కానీ నేను సాధించానని అనుకోవడం, తనువు త్యాగరాజన్నాడు, తనువు తానే కాదని తెలిసిన వాడికి రామాజపమేలా తపమేలా. అంటే మన ఈ దేహంతో మన అస్తిత్వం దేహానికి పరిమితం అయిపోయి ఉన్నాం. అయితే దేహానికి ఈ దేహబుద్ధి, ఈ శవబుద్ధి, ఈ నామబుద్ధి, ఈ రూపబుద్ధి నశింపజేయటానికే తపస్సు చేయటం మనం. అయితే శాస్త్రాన్ని మనం ఆధారంగా పెట్టుకుని జీవించాలి. ఈ పని వద్దంటే మనం మానేయవలసింది. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, లేకపోతే ఏ కర్మ చేసినా భగవంతుని దయ, ఈ పని చేయటం వల్ల భగవంతుని దయకి ఎంతవరకు పాత్రలు అవుతామో చూసుకోవాలి మనం. భగవంతుడి యొక్క మన అంతర్యామి మనల్ని అనుగ్రహించకపోతే మనకు ఆత్మజ్ఞానం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతర్యామిగా ఉన్నవాడు మనల్ని అనుగ్రహించకపోతే మనం ఎంత సాధన చేసినా ఆత్మజ్ఞానానికి యోగ్యత కలగదు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన దేహ మన ఇతరులు ఎవరితోటి పోల్చుకోకూడదు. మన పద్ధతిలో మనం జీవించాలి, కానీ ఎవరితోటి మనం పోల్చుకోకూడదు. ఎవరిది మనం ఒకరితోటి తర్వాత ఇతరుల కంటే మనం ఎక్కువ అని కానీ, ఇతరుల కంటే తక్కువ అని కానీ అటువంటి భావనలోకి వెళ్ళద్దు. ఆ సమాన బుద్ధిని మనం సంపాదించుకుంటూ ఉండాలి. భగవంతుడు మీకు కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు. ధనం ఇవ్వచ్చు, విద్య ఇవ్వచ్చు, అధికారం ఇవ్వచ్చు, ఇంకా భగవంతుడి కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు. ఆ అవకాశాలని మీరు భగవంతుడి ఇవన్నీ మనమే కాదు, భగవంతుడు ఇచ్చినయే, మందంటే ఇందులో ఏమీ లేదని అటుకి సమాజానికి ఎంతో కొంత మీరు ఉపయోగం చేస్తా ఉంటే దానివల్ల మీకు ఈశ్వరుని దయకి మీరు పాత్రలు అవుతారు. ఎవరికి ఒక రచన చేసే శక్తి ఉన్నా, లేకపోతే మాట్లాడే శక్తి ఉన్నా, అధికారం ఉన్నా, సంపద ఉన్నా, ఎన్నున్నా సరే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని, ఈ సృష్టి భగవంతుడే, భగవంతు గాడ్ యొక్క మేనిఫెస్టేషనే ఈ ప్రపంచం. అయితే ఈ ప్రపంచాన్ని మనం ఉపాసనగా, ఈ ప్రపంచాన్ని మనం ట్రైనింగ్ గ్రౌండ్గా తీసుకుని ఆరాధించి, కర్మతోటి ఆరాధించి, పనితోటి, మంచి పనితోటి భగవంతుడిని ఆరాధించి, ఈ సూక్ష్మ దేహాన్ని బాగు చేసుకుని, ఈ శరీరం మరణించక ముందే మన సూక్ష్మ శరీరాన్ని బాగు చేసుకుని బయటికి వెళ్ళాలి. అవి మీరు మనం వివేకం తెలివితేటలు పెంచుకోవాలి, వివేకం పెంచుకోవాలి, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి. ఈ పని పనికి రాదని భగవంతుడు చెప్పినప్పుడు మన అహంకారం ఏదో మాట్లాడమంటుంది అనుకోండి, మాట్లాడచ్చు. అది మనం మాట్లాడకూడదు. భగవంతుడు అది భగవంతుడు ఆ మాట మాట్లాడితే ఆ పని చేస్తే మనకు భగవంతుడు దయ రాదనుకున్నప్పుడు ఆ మాట వదిలేయాలి. అంచేది మనం శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తిస్తే జ్ఞానం వస్తుంది, అహంకారం చెప్పినట్టుగా ప్రవర్తిస్తే అజ్ఞానం వస్తుంది. అంచేది అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. స్నేహం దయ సంతోషం అంటూ ఈ జ్ఞానికి సహజ లక్షణాలు. సృష్టి పట్ల జ్ఞానికి అనురాగం ఉంటుంది. ప్రేమ వేరు, మోహం వేరు. అజ్ఞాని ప్రేమించలేడు. అజ్ఞాని మోహించగలడు, కానీ అజ్ఞాని ప్రేమించలేడు. ఒక జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. అజ్ఞానికి ప్రేమించే శక్తి లేదు, మోహించే శక్తి ఉంటుంది. అందుకే మనం ఆ స్నేహం అంటే అనురాగం. అనురాగం అంటే మనం ఇతరుల పట్ల ఎవరి పట్ల మనం విరోధభావం కలిగి ఉండం. మనకి విరోధులు ఉండవు. ఎవరికి మనం విరోధులుగా ఉండకూడదు. మనకి విరోధులు ఉండొచ్చు. కృష్ణుడికి విరోధులు ఉన్నారు, తటస్థులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఆయన మట్టికి అంతా బ్యాలెన్స్ చేసుకునేవాడు. ఇప్పుడు ఎవరికైనా మనకి అనేక మంది విరోధులు ఉండొచ్చు, కానీ మనకి విరోధులు ఉండకూడదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మనం సృష్టి మనకు ఉంటే ఉండొచ్చు అనేక మంది, మనం ఎవరికి విరోధంగా ఉండక్కర్లేదు. ఏం చేద్దంటే సృష్టిలో ఇక్కడికి వచ్చినందుకు 1000 సంవత్సరాలు ఉండవు. మహా ఉంటే 70 సంవత్సరాలు ఉంటాయి, 80 సంవత్సరాలు ఉంటాయి, 90. ఈ మధ్యన ఎవరో ఇంకో దేశంలో 115 సంవత్సరాల వరకు బతికారు, మొన్నే స్వర్గస్థులయ్యారు. మన దేశంలో కాదు, ఇంకో దేశంలో 115 సంవత్సరాలు బతికారు, మొన్నే ఏరు. ఎన్ని సంవత్సరాలు బతికినా శరీరం విడిచిపెట్టవలసింది, శరీరం సెపరేట్ అవ్వవలసింది. అందుచేత మనకి ఈ ఇష్టాలు అయిష్టాలు సాధ్యం అంతవరకు తగ్గించుకుంటూ మనకు చేతనైతే మంచి చేయటం, లేకపోతే ఊరక ఉండటం. మనకు చేతనైతే మంచి చెప్పటం, లేకపోతే ఊరక ఉండటం. తర్వాత మనం బహు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే మనం మాట్లాడే ఇతరులు ఏం మాట్లాడుతున్నారో అది కదా మనం చూసుకోవాల్సింది. మనం మాట్లాడే మాట మనకు అశాంతి తీసుకురాకూడదు, దుఃఖం తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్లయ్య గారు ఎలా మాట్లాడారు, పుల్లయ్య గారు ఎలా మాట్లాడారు, ఆ మాటలు మనం మాట్లాడకూడదు. అంతకంటే ఎక్కువ మాటలు మనకు చేతనైనా, ఎల్లయ్య గారి కంటే పుల్లయ్య గారి కంటే ఎక్కువ మాటలు మనకు చేతనవను, కానీ వాళ్ళకి తెలియదు మనకు ఎక్కువ మాటలు ఇంత చేతనవని. భాషను కూడా గౌరవించాలి, జ్ఞాపకం పెట్టుకోండి. సాధ్యమైనంతవరకు మన నోటంటే చెడ్డ మాటలు రాకూడదు. భగవంతునే గౌరవించడం కాదు, భగవంతుని మాత్రమే గౌరవించడం కాదు, మన నోటంటే మాట్లాడే భాషను కూడా గౌరవించాలి. ఇంగ్లీషు భాష మాట్లాడండి, సంస్కృత భాష మాట్లాడండి, తెలుగు భాష మాట్లాడండి, ఏ భాష మాట్లాడినా ఉచ్చారణ బాగుండాలి, సౌహృదయంతో మాట్లాడాలి, చక్కటి పదాలు వాడాలి, భాష పట్ల అగౌరవంగా ఉండకూడదు, భాష పట్ల గౌరవంగా ఉండాలి. అంచేది మనకు భావం లోపల ఉన్నటువంటి తలంపు ఎంత పవిత్రంగా ఉందో మాట్లాడే భాష కూడా అంత శుద్ధిగా ఉండాలి. భాష లోపల బుద్ధి ఎంత శుద్ధిగా చూసుకుంటాం, మనం మాట్లాడే భాష కూడా అంత శుద్ధిగా ఉండాలి. అంటే తపస్సు అంటే ఏంటంటే మన శరీరాన్ని నియమించుకోవాలి, తర్వాత మాటను నియమించుకోవాలి, మనస్సును నియమించుకోవాలి. ఇదే తపస్సు. ఎవడైతే మనస్సును నియమించుకుంటున్నాడో వాడికి అంతర్దృష్టి కలుగుతుంది, లోచూపు కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి విశ్రాంతి. మనస్సు బాహ్యముఖములకైతే మనస్సు బాహ్యముఖానికి వెళితే అశాంతి, మనస్సు అంతర్ముఖానికి వెళితే విశ్రాంతి. మనస్సు బయటికి వెళితే అశాంతి, లోపలికి వెళితే విశ్రాంతి. మనస్సు హృదయాభిముఖానికి వెళ్ళి కొలిది మనకు రూపచింతన తగ్గిపోతుంది, నామచింతన తగ్గిపోతుంది. తర్వాత ఉపరితలం, ఈ లోకానికి సంబంధించిన భగవంతుడి మాటే ప్రమాణం, కానీ లోకులు మాటల ప్రమాణంగా తీసుకోకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకులు మాట ప్రమాణం. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్, ఇఫ్ యూ వాంట్ హెవెన్ అండ్ హెవెన్ అలోన్, ఇఫ్ యూ వాంట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ అలోన్, టేక్ దిస్ వరల్డ్ మెరిసిడస్. నీకు జ్ఞానమే కావాలనుకుంటే, శాంతే కావాలనుకుంటే, భగవద్ అనుభవం కావాలంటే ఈ లోకాన్ని తీసి పక్కన పెట్టు. దిస్ వాళ్ళు మెరిసిలు అసలు. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థకి మన స్వప్నానికి ఏమి తేడా లేదు. స్వప్నం ఎటువంటిదో, జాగ్రత్త అవస్థ అటువంటిది. స్వప్నంలో రూపాలు నామాలు ఎలా కనిపిస్తున్నాయి, జాగ్రత్త అవస్థలో కూడా రూపాలు నామాలు కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఈ సృష్టి కార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం చనిపోయాక సృష్టి ఆగిపోతుంది అనుకోకండి. మనం పుట్టక ముందు ఈ సృష్టి ఉంది, మనం చనిపోయిన తర్వాత ఈ సృష్టి ఉంటుంది. ఈ సృష్టి కార్యం ఇలాగే జరుగుతూ ఉంటుంది, పని ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీద, ఆ పని పూర్తి చేసుకుని ఈ ప్రకృతి గుణాల్లోంచి, ఈ లౌకికత్వంలోంచి, లోకంలోని వికారాల్లోంచి, మనస్సులోని వికారాల్లోంచి బయటికి రావటం, ఈ సృష్టి కార్యక్రమం అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ చక్రం అలా జరుగుతూ ఉంటుంది. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. లోకం అంటే అలాగే, లోకం లోక వ్యాపారం అలా జరుగుతూ ఉంటుంది. అది ఈశ్వరుడు చూసుకుంటాడు, అంటే జ్ఞానికి ఈశ్వరుడికి ఎక్కడ తేడా అంటే, వచ్చిన పని లోకాన్ని ఎలా నడపాలి, ఏ జీవుడికి ఏ కర్మను అనుసంధానం చేయాలి, ఏ జీవుడికి ఏ కర్మని ఆ ఫలం ఎలాగైతే వాడికి అనుసంధానం, ఇదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. అవతార పురుషుడు చూసుకుంటాడు, పరమేశ్వరుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలంటే, ఏది లోకంలోకి మనం ఒకవేళ అజ్ఞానంగా వచ్చినా జ్ఞానం కొంచెం నెమ్మదిగా కొన్ని మంచి పుస్తకాలు చదువుకుంటూ, మంచి వాళ్ళతో స్నేహాలు చేస్తూ ఏదో కాశీ అని రామేశ్వరం కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ, కొంచెం ఏదైనా మనకు అవసరమైనంత జపధ్యానములు చేసుకుంటూ, ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుకుని ఆ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకుని బయటికి వెళ్ళిపోవాలి. ఇది మన లక్ష్యం. భగవంతుడు అలా కాదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, పరిపూర్ణమైన కళలతోటి, పరిపూర్ణమైన శక్తితో భూమి మీదకి వస్తాడు, పరిపూర్ణమైన శక్తితోటి, పరిపూర్ణమైన జ్ఞానంతో బయటికి వెళ్ళిపోతాడు. అంచేది ఆయన చోటు మనం పోల్చుకో. వచ్చేటప్పుడు జ్ఞానంతో వస్తాడు, పరిపూర్ణమైన జ్ఞానంతో వస్తాడు, పరిపూర్ణమైన శక్తితో వస్తాడు. కంసుడు చంపే ముందు కంసుడు ఒక పెద్ద బలం గలవాడిని పంపుతాడు కృష్ణుని చంపేయని, బాలుడు ఈయన, చిన్న పిల్లవాడు, పెద్ద బలమైన వాడు. కంసుడు పంపిస్తాడు వాడిని చంపే, పిల్లవాడు లోపలికి వస్తున్నాడు, నా దగ్గర రాకముందే ఆయన చంపేయమని. ఆడు ఎంత బలమైన వాడు అంటే, ఆడు ఇలా చెయ్యి మనం మీద వేస్తే చచ్చిపోతాం మనం, అంత బలమైన వాడు. ఆయన చూసి, ఏంటి చిన్నపిల్లవాడు, ఈడు బృందావనానికి వచ్చాడు, గోకులానికి వచ్చాడు, చిన్న పిల్లవాడు, ఈడు చోటు అంత పెద్ద బలమైన వాడిని పేచీకి పంపుతున్నాడు, జనం చూడలేక యుద్ధం పిప్పి పిప్పి చేసేస్తాడేమో ఈ చిన్నపిల్లవాడిని, అంత పెద్దవాడితో ఇంత చిన్నపిల్లవాడితో దెబ్బలాంటి పేచేయండి, కంసుడు ఎలా పురమాయిస్తున్నాడేంటి, సమానం ఏదైనా సమానమైన ఆ పేచీకి కూడా సమానమైన శక్తి ఉండాలి కదా, ఈ పిల్లవాడిని నలిపి అవతల పడేస్తాడేమో, ఒక్కడో జనం అందరూ పారిపోయారు యుద్ధం చూడలేదు. మీరు ఒక 6 నెలల పిల్లవాడిని చంపటం మీకు ఎంత తేలిక, 6 నెలల పిల్లవాడిని మీరు చంపటం మీకు ఎంత తేలిక. అలాగే కృష్ణుడు చిన్న పిల్లవాడు, ఆయన చంపడానికి బాగా బలమైన వాడు పురమాయించాడు కంసుడు, ఆడు కృష్ణుడి మీదకి వస్తున్నాడు చంపే, అక్కడ జనం అందరూ ఆ యుద్ధం చూడలేక, అయ్యో ఈ బాలుడు చనిపోతాడు చూడు, జనం ఎవరి మటుకడి చెల్లా చెదిరిపోయింది. వాడి దగ్గరికి వచ్చి కృష్ణుని ముట్టుకున్నాడు, కృష్ణురాడు భుజం మీద చేసాడు, దాహం చచ్చిపోయాడు. ఎంచేత వాడు ఎంచేత అంత, అక్కడ రూపం కాదు, అక్కడ శక్తితో వస్తాడు ఈశ్వరుడు. 14,000 మంది రాక్షసులను దండకారణ్యంలో రాముడు ఎత్తిన బాణం దింపకుండా 14,000 మంది రాక్షసులను సంహారం చేశాడు. అంటే పైకి మనలాగే కనిపిస్తాడు, కానీ శక్తిలో తేడా ఉంది. నీకు అర్థం చేసుకోండి. పైకి అవతార పురుషుడు కూడా మనలాగే కనిపిస్తాడు, మనలాగే ఉన్నాడు, ఆడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు చేతులు ఉన్నాయనుకుంటాం. శక్తిలో చాలా తేడా ఉంది. ఉడికే
కంసుడు ఇంత పెద్ద శక్తివంతుడు కూడా, కంసుడు ఇంత పెద్ద శక్తివంతుడు కూడా ఊరికి అలా కంసుని అలా వెళ్ళి ఇలా ఇలా ముట్టుకున్నాడు. ముట్టుకుంటే సింహాసనం మీద కింద పడిపోయి చచ్చిపోయాడు. అంటే మీకు రహస్యం ఇక్కడ అర్థమవుతుందా? ఓ పెద్ద కొండను తీసుకెళ్ళి, ఓ పెద్ద కొండను తీసుకొచ్చి మన నెత్తిమీద పడేస్తే, ఇప్పుడు ఓ పెద్ద కొండ తీసుకొచ్చాడు నెత్తిమీద పడేస్తాను. అయ్యే భగవంతుడు అన్ని శక్తులతో, సమగ్రమైన జ్ఞానంతో, సమగ్రమైన ఐశ్వర్యంతో, సమగ్రమైన శక్తితోటే వస్తాడు. సమగ్రమైన ఐశ్వర్యంతోటే సర్వ శరీరాన్ని విడిచిపెడతాడు. మనం అలా కాదు. కానీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ సూక్ష్మ శరీరాన్ని మనం బాగు చేసుకుని ఈ సృష్టిలోంచి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు జ్ఞానం గురించి చెప్పారు, కృష్ణుడు జ్ఞానం గురించి చెప్పారు. అయితే శక్తి దగ్గరికి వచ్చేప్పటికి దేవుడు దేవుడే. దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను ఎత్తిన బాణం దింపకుండా సంహారం చేశాడు వాడు రాముడు. మనం మంచి స్నేహాలు చేయాలి. ఆంజనేయస్వామితో స్నేహం చేసిన వాళ్ళు అందరూ బాగుపడేవారట. సుగ్రీవుడు స్నేహం చేశాడు బాగుపడ్డాడు, విభీషణుడు స్నేహం చేశాడు బాగుపడ్డాడు. అలాగే మన పురాణాల్లో చదువుతుంటే మంచివాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు, భౌతికంగా అభివృద్ధిలోకి వచ్చారు, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి వచ్చారు. సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, విభీషణుడికి రాజ్యం వచ్చింది. ఈ భౌతిక విషయాలు, ఈ రాజ్యాలు రావటం, సంపదలు రావటం, ఆధ్యాత్మిక కూడా ఔన్నత్యంలోకి వెళ్ళారు ఈ ఆంజనేయస్వామితో స్నేహం వల్ల. అదే సత్పురుషులతో స్నేహం వల్ల కేవలం మనకు మోక్షం రావటమే కాదు, లౌకికంగా కూడా బాగుపడతాం. తర్వాత ఇంకోటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నిర్వైరహ. భగవద్గీతలో 11వ అధ్యాయంలో 55వ శ్లోకం ఒకటి ఉంది, నన్ను స్మరించండి. నారాయణ స్మరణ చేసుకోండి. కాలక్షేప మాటలు ఇంటికాడ మీ పనేది మీరు చేసుకోండి, కాలక్షేప మాటలకు వెళ్ళకండి. అంటే మీరు కాలక్షేప మాటలకు వెళితే ఈ బ్రెయిన్ మన మెదడు ఏమవుతుందంటే కాలుష్యం వచ్చేస్తుంది మెదడు. మీరు మీకు నియమించిన పని చేసుకోండి. మీకు భగవంతుడు ఏ పని అయితే నియమించాడో ఆ పనిలో బద్ధకంగా ఉండద్దు. నీకు అక్కర్లేని పనులకి వెళ్ళకండి. అక్కర్లేని పనులకి వెళితే అజ్ఞానం చుట్టుకుంటుంది. మనం చేయవలసిన పని కూడా వదిలేస్తే సోమరతనం చుట్టుకుంటుంది. మన డ్యూటీ మనం చెయ్యాలి. మనకు అవసరం లేని పనులకు వెళ్ళకూడదు. మనం చేసుకునే పనులు మనం బద్ధకం పనికి రాదు. బద్ధకస్థులకి ఈ లోకానికి సంబంధించిన పనులు పూర్తవు, ఆత్మజ్ఞానం కూడా కలగదు. అయితే ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు కాదు, మన ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనకు కావాల్సింది మోక్షం, అది మర్చిపోకుండా మన గమ్యం మోక్షం. భగవంతుడు అంటాడు 11వ అధ్యాయంలో 55వ శ్లోకం, అందరు నోటికి వచ్చేలా చదవండి, చాలా గొప్ప శ్లోకం. మీరు నా దయ, మీరు ఏ పని చేసినా నా దయని సంపాదించేటట్టుగా ఉండాలి ఆ పని. మాట కూడా అంతే, నా కర్మ చెయ్యను. అంటే ఏంటి నా కర్మ అంటే ఏంటి? నా దయకి మీరు చేసే కర్మ వల్ల నా దయ నా అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలి. బుద్ధి శుద్ధంగా ఉండాలి, మాట శుద్ధంగా ఉండాలి, శరీరం శుద్ధంగా ఉండాలి, పాత్ర లోపల తోమాలి, బయట తోమాలి. మనమేం చేస్తామంటే బయట తోమస్తున్న పాత్రను లోపల సరిగ్గా తోమటం లేదు. అలాగే స్థూల శరీరం విషయం జాగ్రత్తగా ఉంటున్నాం. మన చర్మానికి ఏదైనా దురద వచ్చింది అనుకోని 10 మంది చర్మం డాక్టర్ల దగ్గరికి వెళతాం. అలాగే మనస్సు బాగోలేదనుకోండి, మనసులో గుణాలు మంచి కాదనుకోండి, మనసులో బలహీనతలు ఉన్నాయనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? ఈ సబ్జెక్ట్ మీరు శ్రద్ధగా కనుక వింటంటే మీకు రాత్రులు బాగా నిద్రపడుతుంది, మీరు బతుకున్నంతకాలం సుఖంగా బతకగలరు, వివేకంగా బతకగలరు, శుద్ధిగా బతకగలరు, శరీరం మరణించాక మోక్షం పొందుతారు. ఆ సూక్ష్మ శరీరాన్ని బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవటం అంటే ఏంటి? మోక్షానికి భగవంతుడి దయకి పాత్రుడు మన పాత్ర సంపాదించేలాగా సూక్ష్మదేహాన్ని ప్రిపేర్ చేయాలి.
దాన్ని నెమ్మదిగా నెమ్మదిగా ప్రిపేర్ చేయాలి, దానికి ట్రైనింగ్ ఇస్తూ రావాలి. తర్వాత మనం ఏదైనా మాట్లాడే ఇప్పుడు అవసరం ఉండి మాట్లాడుతున్నాం, అహంకారం కోసం మాట్లాడుతున్నాం కూడా చూసుకోవాలి. అది తిండి కాడ కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తిండి కాడ జాగ్రత్తగా ఉండడం కోసం ఈ మధ్యన ఒక మహాత్ముడు ఒక మాట చెప్పాడు, ఆయన పేరు చెప్పను నేను, ఆయన పేరు చెప్పిన ఈ మధ్యన 10 రోజుల కింద చెప్పాడు ఒక మహాత్ముడు. కొంతమంది ఇంటికాడ వండిన సరుకుల కంటే కాపట్లో సరుకులు ఇష్టంగా తింటారు. మీరు చెడ్డగా అర్థం చేసుకోకండి ఈ మాట. ఈ మధ్యన 10 రోజుల కింద చెప్పాడు ఒక ఆయన, వ్యభిచార గృహాలకు ఎటువంటి వెళ్ళటం ఎటువంటిదో కాపట్లకు వెళ్తాం కూడా అటువంటిదని. అంటే కాపట్లలో వాళ్ళు వాళ్ళు ఎంచేపు మనం శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలని వండరు. నూనె ఎక్కువేసేస్తే మన ఆరోగ్యం వాళ్ళకి అక్కర్లేదు. ఎలా చేస్తే ఎక్కువ మంది కొనుక్కుంటారో ఎక్కువ మంది తింటారనే వాళ్ళ దృష్టి అనేది వ్యాపార దృష్టి. అది వ్యాపార దృష్టి. అది ఇప్పుడు మనం వాడు నూనె ఎక్కువ వేసేస్తాడు, అందులో కాపాడలకి వెళ్ళి ఆ దోశ కనుక తింటే 5 లంకడాలు పడతాయి మనం. నూనె ఎక్కువ వేసేస్తాడు అంటే మన ఆరోగ్యం వాడికి అక్కర్లేదు. వాడు రుచిగా తింటున్నాడు లేదా, 4 చట్నీలు పెడతాడు, ఓ సాంబార్ పెడతాడు, అది బాగు నూనె అంతా నూనె. మరి కొంతమందికి అసలు నూనె సరుకులు తింటే మరుసటి చర్మానికి దురద కూడా పట్టుకుంటుంది. అంటే మిమ్మల్ని అసలు కాపట్లోకి వెళ్ళొద్దని తినొద్దని ఆయన చెప్పింది ఏంటంటే, వ్యభిచార గృహాలకు వెళ్ళటం ఎటువంటిదో కాపట్లోకి వెళ్ళి 15 పలహారాలు తినటం కూడా అటువంటిదని చెప్పాడు. అంటే మీరు మొక్కకు మొక్క అర్థం చేసుకోవద్దు. అవసరం లేని మాటలు నోటికి వ్యభిచారం అటండి, కనిపించిన కాపట్లోకి వెళ్ళి మేత మేచి పొట్టకు వ్యభిచారం అటండి. ఎక్కడ మీ ఏ గడ్డి మడితే ఆ గడ్డి తినటం పొట్టకు వ్యభిచారం అటండి. ఆయన పేరు చెప్పండి, ఈ మధ్యన 10 రోజుల కిందట అన్నాడు. అందుకంటే వ్యభిచార గృహాలు ఎటువంటివో కాపట్లు కూడా అటువంటివి అని. కొంతమంది నోటికి శుద్ధి ఉండదు, అంటే ఆ నోరు వ్యభిచారం, ఆ నోటి వ్యభిచారం నోరు. అది అంటే ఈ మాటలు మీ కాలక్షేపానికి చెప్పటం లేదు. తిండి కాడే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నేను చూశాను, ఒకరోజు 2 రోజుల్లో రైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ అట్టిపండో తింటారో లేకపోతే ఆపిల్కాయ తింటారు, కానీ ఆ నూనెతో తరిగి తయారు చేసిన తరుకులు తింటారు. కొంతమంది నేను చూస్తున్నాను, ట్రైన్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, 2 పగలు 2 రాత్రులు ఉండాలి. వాళ్ళకి ఆకలి వేస్తే ఈ అరటిపండు తింటారు, ఆపిల్కాయ తింటారు, కానీ నూనెతో తయారు చేయన సరుకులు మటుకు తినరు. ఎండలో ఎండబెట్టిన సరుకులు కూడా వేడివేడిగా ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఆ దుకాణాల్లోమో ఈగలు వాళ్తూ ఉంటాయి, పైగా ఎండలో పెట్టేస్తారు. ఎండలో పెట్టిన జిలేబీ వేడిగా ఉండకి ఎలా ఉంటుంది, వేడివేడిగా ఉండదు అంటారు. ఇప్పుడే వేడివేడిగా ఉంటుంది అంటారు, ఎండలో పెట్టినసరికి వేడిగానే ఉంటుంది, ఎండ తగిలి. అది తిండి కాడ బహు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే, మీరు భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రావాలంటే మనం తిండి కాడ జాగ్రత్తగా కనుక ఉంటే మనం ఎక్కువ డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. తర్వాత ప్రతి చిన్న రోగానికి కొన్ని కొన్ని రోగాలు మందులు వాడకుండా తగ్గిపోతాయి. అవి మనం కంగారపడి ఎక్కువ మందులు వాడేస్తే లేని రోగాలు కూడా వస్తాయి. కొన్ని కొన్ని రోగాలు కొంచెం 2 రోజులు ఓపుకు పడితే మందులు లేకుండా తగ్గిపోతాయి. మనం కంగారపడి ఎక్కువ మందులు వాడేసామనుకోండి కొత్త రోగాలు వస్తాయి. మనం మందులు కూడా అతిగా వాడకూడదు, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. తర్వాత తిండికాడి నోరు కట్టుకోవాలి, తిండికాడి జాగ్రత్తగా ఉండాలి. అలాంత బలంగా ఎందుకు చెప్పాడంటే మన బుద్ధి రావటం కోసం. వ్యభిచార గృహాలు ఎటువంటివో కాపట్లు కూడా వ్యభిచార గృహాలని ఎందుకు చెప్పాడంటే, మనకు అంత బలంగా చెప్పకపోతే మనకు బుద్ధి రాదు. అది పొట్టకు వ్యభిచారం అని చెప్పాడు. కానీ మంచి కనిపించిన గడ్డి ఎలా తింటా ఉంటారు, తింటాం ఏదో హోటల్ ఇక్కడికి వెళ్ళిపోవటం, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళిపోవటం. మన రోగాలకి 190 రోగాలకి మన పొట్ట కేంద్రం. అజీర్తిలోంచే ఎక్కువ రోగాలు వస్తాయి మనకి. మన తిండికాడ జాగ్రత్తగా ఉంటే చాలా రోగాలు తగ్గిపోతాయి. అంటే రమణ మహర్షి గారు ముందు నేనే ఉండే పుస్తకంలో మాట్లాడ జాగ్రత్తగా ఉండండి, తిండికాడ జాగ్రత్తగా ఉండండి, నిద్ర కూడా అతి నిద్ర పనికిరాదు, తగుమాత్రంగా నిద్రపోవచ్చు, అతి నిద్ర పనికిరాదు, అతి ఎందులోనే పనికిరాదు. ఈ మధ్యన ఏళ్ళ పొద్దున్న ఎవరో మాస్టర్ వచ్చారు మా ఇంటికి, అరే తణుకు తాలూకాలో చోట హై స్కూలే మాస్టర్ చేస్తున్నారు. నాన్నగారు మీ ఉపన్యాసాలు చాలాసార్లు విన్నాను, అతి పనికిరాదని చెప్తున్నారు. మా లేడీ మా స్కూల్లో అందరూ లేడీ టీచర్సే, పిల్లలు కూడా అందరూ గర్ల్సే, ఓ లేడీ టీచర్తో అతిగా స్నేహం చేయటం ఇప్పుడు విరోధం వచ్చిందని చెప్తుంది కూడా. అయితే నువ్వు అతిగా స్నేహం చేయటం ఆయన పనిష్మెంట్ కూడా అనుభవించని చెప్తాను. అతిగా స్నేహం చేయటంలో విరోధం వచ్చిందండి, మిగతా వాళ్ళతో నాకు విరోధం రాలేదు, ఇంకేదో వాళ్ళతో అతిగా స్నేహం చేయలేదు. అయితే ఈ విరోధాలు కూడా కొంతమంది కారణాలు లేకుండా విరోధాలు వస్తాయి. ఏం చేద్దంటే అండర్స్టాండింగ్ గ్యాప్, ఒకరికి ఒకరికి అవగాహన చేసుకునే శక్తి లేకపోయినా విరోధాలు వస్తాయి. అన్నీ వదిలేయండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికే విరోధులు ఉన్నారు, మీకు అర్థం చేసుకోండి. తటస్థులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇవన్నింటినీ ఓవర్కమ్ చేసి ఓవర్టేక్ చేసుకుని ఆయన పని దాన్ని చేసుకెళ్ళిపోతాడు. అంటే మన బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. ఈ మరో మనకు అక్కర్లేని ఆలోచనతో తాదాప్యం పొందకూడదు, మనకు అవసరం లేనటువంటి సంకల్పాలతో తాదాప్యం పొందకూడదు. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అనుకునే మాటలు ఇహానికి ఉపయోగపడతాయి, పరానికి ఉపయోగపడతాయి, రెండాటికి ఉపయోగపడతాయి. అయితే దేహానికి మరణం వచ్చే లోపల మనం ఆనంద స్థానాన్ని కనుక పొందితే భగవంతు అంటే ఎవరు ఆనందం, భగవంతు అంటే శాంతి, భగవంతుడంటే సత్యం, భగవంతుడంటే ఉండటం, భగవంతుడంటే కాంతి. అంటే ఎప్పుడు మన భగవద్ అనుభవం కలుగుతుందంటే మన సుఖానికి మన శాంతికి ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ఇస్ హ్యాపీనెస్. భగవంతుడు చెప్తాడు గీతలో, ఏది సుఖము అని, ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ఇస్ హ్యాపీనెస్. ఏది సుఖము ఏది శాంతి అంటే నువ్వు స్వతంత్రంగా వస్తువులతోటి కానీ, బయటన్న మనుషులతోటి కానీ, బయటన్న వస్తువులతోటి కానీ, బయటన్న వ్యక్తులతోటి కానీ, బయటన్న సంఘటనలతోటి కానీ, నీ దేహ ప్రారంభంతో కానీ దేనితో సంబంధం లేకుండా నీ హృదయంలో భగవంతుడు అంతర్యామిగా, ఏ భగవంతుడు అయితే అంతర్యామిగా ఉన్నాడో వాడి స్వరూపమే సుఖం. ఆ సుఖం నీకు భగవంతు లోపల ఉన్నటువంటి సుఖం నీకు నీకది అందులో నీకు తాదాప్యం నీ దేహంతో, నీ మనస్సుతోటి, నీ పరిసరాలతోటి, నీ లోకాలతోటి, ఈ భూమితోటి, లేదా నీ చుట్టాలతోటి, నీ స్నేహితులతోటి, నీ కుటుంబ సభ్యులతోటి, నీకు అనుకూలమైన ఈ వాతావరణంతో, నువ్వు ఏ విధంగా అయితే నీ గృహ వాతావరణంతో, నువ్వు కాని దానితో ఎలాగైతే నువ్వు తాదాప్యం పొందుతున్నావో, నువ్వు ఏదిగా ఉన్నావో దాంతో నువ్వు తాదాప్యం పొందినప్పుడే నీకు సుఖం అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ శరీరంతో నువ్వు కాని శరీరంతో తాదాప్యం పొందుతున్నావు, నువ్వు సుఖపడలేవు. నువ్వు కాని మనస్సుతో తాదాప్యం పొందుతున్నావు, నువ్వు సుఖపడలేవు. నువ్వు కాని వస్తువులతో తాదాప్యం పొందుతున్నంత కాలం మళ్ళీ సాధన పేరు చెప్పి అందులోంచి విడదీసుకోవాలి. నువ్వు ఏదిగా ఉన్నావో దాంతో కనుక నువ్వు తాదాప్యం పొందితే నీకు అప్పుడు సుఖం స్వరూపంగా వ్యక్తం అవుతుంది. నీకు సుఖ ప్రవాహంలో, శాంతి ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో నువ్వు రూపరహితమైనటువంటి శాంతి, నామరహితమైనటువంటి శాంతి, పరిసరాలతో సంబంధం లేనటువంటి శాంతి, చావు పుట్టుకలతో సంబంధం లేనటువంటి శాంతి. ఈ శరీరం మరణించకముందే నీ లోపల ఉన్నటువంటి అమృతంతో మరణం లేని వస్తువుతో తాదాత్మ్యం పొందినప్పుడు అది నిజమైన సుఖం. ఆ సుఖం 100కి 100 రూపాయలు. ఆ సుఖంతో నీకు తాదాప్యం పొందితేనే కానీ నీకు పునర్జన్మ లాగవు. తిరిగి పుడతావు, చనిపోతావు, లేకపోతే నువ్వు పుణ్యం అయితే మంచి లోకాలకు వెళతావు, పాపం చేస్తే చెడ్డ లోకాలకు వెళతావు, ఎక్కడికెళ్ళినా తిరిగి తిరిగి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటావు. నూటికి నూరు పాళ్ళు ఏ వస్తువులైతే సుఖం ఉందో ఆ సుఖంతో తాదాప్యం పొందే వరకు నువ్వు పునర్జన్మలు ఎత్తవలసిందే, పరాయి లోకాలకు ప్రయాణం చేయవలసిందే. వాడు లోపల హృదయంలో ఉన్న సుఖాన్ని పొందాడనుకోండి, ఆ శాంతి సముద్రంలో, సుఖ సముద్రంలో, ఆనంద సముద్రంలో ఊగిసిరాడుతున్నాడు అనుకోండి, దేహ ప్రారంభం ఎలా అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు మేము ప్రారంభం అనుభవిస్తున్నాం వాళ్ళు. ప్రారంభం ఎవరికి? మనస్సుకి ప్రారంభం, దేహానికి ప్రారంభం, లోపల చైతన్యానికి ప్రారంభం లేదు. ఆ చైతన్యంతో నీకు ఎరుక కలిగినప్పుడు ఆ సుఖ సముద్రంలో ఊగిసలాడుతూ ఉంటావు. ఆ ప్రారంభం అనుభవిస్తున్నామనే స్ఫురణ కూడా నీకు రాదు. ఇప్పుడు మేము చెప్పే మాటలన్నీ కూడా దుఃఖ స్పర్శ లేని స్థితికి మీరు ఎదిగి రావాలి, లేకపోతే ఎందుకు ఈ మాటల కాలక్షేపం మాటల? దుఃఖ స్పర్శ, అశాంతి యొక్క స్పర్శ, ఆ స్పర్శ, ఆ వాసన, ఆ దుఃఖ వాసన, అశాంతి వాసన, ఆ ఆందోళనకు సంబంధించిన వాసన, మీ ఉద్రేకాలన్నీ కూడా భక్తిగా మారిపోవాలి, మీ అశాంతి అంతా కూడా శాంతిగా మారిపోవాలి, మీ దుఃఖం అంతా కూడా సుఖంగా మారిపోవాలి, మీ దురదృష్టం అంతా కూడా అదృష్టంగా మారిపోవాలి. అంతకే ఈ ప్రవచనాలు కాలక్షేపానికి కాదు. మీకు బడి చదువు ఉన్నా లేకపోయినా, మీకు పెద్ద పెద్ద లేకపోతే ఐశ్వర్యాలు ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. మరణం కూడా, మీ శరీరానికి వచ్చిన మరణం కూడా, ఆ మరణంలోంచి తెలివిగా బాగా సుఖంగా శాంతిగా శరీరంలోంచి విడుదల పొందుతారు ప్రాణం పోయేటప్పుడు. అట్టి స్థితిని మీరు పొందాలి. నిర్వైరహ కృష్ణుడు చెప్తాడు. నిర్వైరహ అంటే కొంతమంది మనతో విరోధంగా ఉంటారు, విరోధంగానే మన జోలికి రారు వాళ్ళు, మన జోలికి రారు వాళ్ళు, ఊరికే విరోధంగా ఉంటారు అంతే. అది కాదు అయ్యా, సరే అలా ఉంటే మంచిదే. ఒకవేళ నీ విరోధులు నేను బాధలకు గురి చేస్తారనుకో, నేను కష్టాలకు గురి చేస్తారనుకో, ఆ బాధలకు గురి చేసిన, ఆ కష్టాలకు గురి చేసిన, నేను ఇబ్బందులకు గురి చేసిన, లేకపోతే నీ కలిసి వచ్చేది ఏదైనా చెడగొడుతున్నప్పటికీ, నీ విరోధులు ఏదైనా చెడగొడుతున్నప్పటికీ, ఇన్ని రకాలుగా నీతో విరోధంగా ఉన్నప్పటికీ, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ ఇవన్నీ కూడా నువ్వు సహించగలిగితే, భరించగలిగితే, ఆ నీ విరోధులు నీకు తీసుకొచ్చే ఇబ్బందులు నువ్వు సహించగలిగితే, భరించగలిగితే, ఓర్పుగా ఉండగలిగితే, ఓ అర్జున అట్టి సాధకుడు నా దయకి పాత్రుడవుతాడు అయ్యా. నువ్వు ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే ఈశ్వరుని యొక్క దయకి, ఈశ్వరుని యొక్క కటాక్షానికి నువ్వు డిజర్వ్ అవుతావు. అక్కడికి ఎదిగి రావాలను, ఆ స్థాయికి చైతన్య స్థాయి పెంచుకోవాలను. వాడు దయ కలిగి ఉంటాడు. ప్రతి జ్ఞాని కూడా దయ కలిగి ఉంటాడు. కానీ అజ్ఞాని ఏమనుకుంటాడంటే తన అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞానం ఆరోపిస్తూ ఉంటాడు. జ్ఞానికున్న దయ, జ్ఞానికున్న ప్రేమ, జ్ఞానికున్న మెరిసే కంపేషన్ జ్ఞాని కాని వాడికి ఎంత ప్రయత్నం చేసినా రాదు. అది జ్ఞానం వచ్చినప్పుడే వైభవం ఉంటుంది. అకారణమైనటువంటి దయ,
అంటే జ్ఞాని ఆనంద సముద్రంలో వాడు ఈదులాడుతూ ఉంటాడు. తన పంచిపెట్టాలని వాడు ఆనందాన్ని పంచిపెట్టడు, ఆ దయని పంచిపెట్టడు. అది పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు భూమి విధంగా అయితే తడుస్తుందో, అలాగే జ్ఞాని యొక్క ఆ జ్ఞానంలోంచి వచ్చే దయ, ఆ జ్ఞానంలోంచి వచ్చే అమృతం, ఆ జ్ఞానంలోంచి వచ్చే ఆ శాంతి మొత్తం వాతావరణాన్ని అంతా కూడా వాతావరణంలో వ్యాపించి శాంతి తరంగాలతోటి కాంతి తరంగాలతోటి భూమిని నింపుతుంది. అంచేది యేసు అంటాడు, పప్పుకు ఉప్పెటువంటిదో ఈ సమాజానికి మహాజ్ఞానులు మహాభక్తులు అటువంటి వాళ్ళు అంటాడు యేసు. ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో, ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో, మహాజ్ఞానులతోటి మహాభక్తులతోటి మహావైరాగ్య పురుషులతో సంబంధం లేని ఈ లోకం కూడా అలాగే ఉంటుంది అన్నాడు యేసు. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ కాలక్షేపం ప్రవచనాలు కాదు. ఇక్కడ సుమారు 2000 మంది ఇక్కడ కూర్చున్నారనుకోండి, కనీసం నేను చెప్పిన మాటలు ఒక్కడే అర్థం చేసుకుని ఒక్కడే బాగుపడి భౌతికంగా ఆధ్యాత్మికంగా ఒక్కడే పడి ఒక్కడే శాంతి పొందితే చాలు, మా పని పూర్తయినట్టు యానా వచ్చిన మా పని, యానానికి వచ్చినట్టు మా పని పూర్తయి. కనీసం ఒక్కడు ఆ చైతన్య స్థాయి పెంచుకోగలిగితే చాలు, మా మాటల యొక్క ప్రభావం కనీసం ఒకడి మెదడు మీద పని చేస్తే సరిపోతాయి. మనం పాడైపోవటానికి కారణం భగవంతుడు చెప్పినట్టు మనం వినం, గురువు చెప్పినట్టు మనం వినం, మన అజ్ఞానం చెప్పినట్టు వింటాం, మన అహంకారం చెప్పినట్టు వింటాం, మన అవిద్య చెప్పినట్టు వింటాం, మన పొగరబోత్తనం చెప్పినట్టు వింటాం, మన అవినయం చెప్పినట్టు వింటాం. అంచేత ఆ రోజుకి ఆ రోజు మనం పాడి జన్మల్లోకి వెళతాం, చీకటి లోకాలకి వెళతాం. కానీ ఉన్నత స్థితికి, ఉదాత్త స్థితికి, ఉజ్వలమైన భవిష్యత్తులోకి మనం ప్రవేశించలేం. మన అహంకారం చెప్తే, మన అహంకారం ఎలా చెప్తే, మనం అలా వింటూ ఉంటే, అలా నడుస్తుంటే, అలా పనిచేస్తుంటే, నువ్వు శరీరం మరణించాక మిగిలి ఈ చీకటి లోకాలు. నీకు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా, భగవంతుడి మీద నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, ఈ శరీరం మరణించాక మీకు కూడా మీ సూక్ష్మదేహం మీ వెంట పడి వస్తుంది. అది గుర్తుపెట్టుకోకండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి 2 దేహాలు ఉంటాయి, 1 స్థూలదేహం, 2 సూక్ష్మదేహం. మరణానంతర జీవితంలో ఆ సూక్ష్మదేహం మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు కూడా వస్తుంది. దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయటం లేదు, ఆ ముముక్షత్వం లేదు, ఆ జిజ్ఞాస లేదు, ఆ జ్ఞానం సంపాదన తపన లేదు. కష్టపడి పూర్వజన్మల్లో ఎంతో కష్టపడి ఎంతో పుణ్యకర్మలు చేసి దేహాన్ని సంపాదించుకుని, ఇప్పుడు మీరు లక్షల లక్షల డబ్బు సంపాదించుకుని ఆ రూపాయి కాయచేను పొయ్యిలో పెట్టి నీళ్లు కాసుకుంటే ఎలా ఉంటుందో, మీరు లక్షలు లక్షలు సంపాదించుకుని ఆ రూపాయి కాగితాలను పొయ్యిలో పెట్టుకుని వేడి నీళ్లు కాసుకుంటే ఎలా ఉంటుందో, అలాగే పుణ్యం పెట్టి దేహాన్ని కొనుక్కిన అవసరం లేని పనులకి, అవసరం లేని విషయాలకి దేహాన్ని ఉపయోగించుకోవడం అటువంటిది. మీరు మంచినీళ్ళు కాసుకోవడానికి డబ్బు సంపాదించుకుంటా, పూర్వజన్మలో సత్కర్మలు చేసి ఇలా టైము కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి శరీరాన్ని సంపాదించుకుంటా. మీరు మంచి చెప్పిన ఇతరులు ఉండరనుకోండి, వాళ్ళ పనులు చేసుకునేవ్వండి. మీ పని మీరు మానద్దు, అది భగవంతుడు చెప్పేది గీతలో. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు విడిచిపోయారు. వాళ్ళ పని వారు మానప్పుడు మీ పని మీరు మానటం ఎందుకు? జ్ఞానికి సహజంగానే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ చైతన్య స్థాయికి వచ్చామో, ఈ స్నేహం ఒకటి, ఈ దయ ఒకటి, ఈ సంతోషం ఒకటి, ఇవన్నీ సహజంగానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంతకీ సుఖం అంటే నీకు అర్థమైంది కదా, బయట సంఘటనలతో కానీ, లోకంలో జరిగే హెచ్చు తగ్గులతో కానీ, స్నేహాలు ఉన్నా విరోధాలు ఉన్నా, మీ శరీరానికి సంబంధించి అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా ఏదొచ్చినా మీ చుట్టాలతో కానీ మీ ఆస్తిపాత్రలతో కానీ సంబంధం లేకుండా, మీ బ్యాంక్ అకౌంట్లతో సంబంధం లేకుండా మీరు సుఖంగా ఉండగలిగితే, స్వతంత్రంగా ఉండగలిగితే అది నిజమైన సుఖి, వాడు నిజమైన శాంతం, నిజమైన సుఖం, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. అది స్వతంత్రంగా ఉండగలిగితే, డిపెండెంట్గా కాదు ఇండిపెండెంట్గా ఉండగలిగితే అది. అంటే మంచివారి పట్ల ఆప్యాయతగానే ఉంటాడు జ్ఞాని. మంచితనం ఉన్నచోడు జ్ఞానికి, మంచితనానికి మరొక పేరు జ్ఞానం. గుడ్నెస్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ గుడ్నెస్. రాముడి శరీరం, రాముడి దేహం ధర్మానికి సంబంధించిన దేహం. అది లీలా దేహం, ఇది ధర్మానికి సంబంధించినటువంటి దేహం. ఆ దేహం వచ్చిన పని అది, ఈ దేహం వచ్చిన పని అది. అది రాముడి దేహం ధర్మానికి సంబంధించింది, కృష్ణుడి దేహం లీల, అంత లీల. ఆ లీలకు సంబంధించినటువంటి దేహం. నిస్సాయుల పట్ల దేవ మంచివారి పట్ల ఆప్యాయంగా జ్ఞాని. జ్ఞాని ఎక్కడ మంచితనం ఉంటే అక్కడ దానికి జ్ఞాని యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, జ్ఞాని యొక్క సహాయ సహకారాలు ఉంటూనే. జ్ఞాని నేను సహకారం చేయాలని ఎవడికి చేయడు, వాడి ద్వారా సహాయ సహకారములు అందుతూనే ఉంటాయి. అంటే జ్ఞానికి ఏమి సంకల్పం ఉండదు, వీరిని ఉద్ధరించాలని, వీరికి ఏమైనా జ్ఞానం ఇవ్వాలి, అలాగే సంకల్పాలు ఏమి ఉండవు. వాడి ద్వారా జ్ఞానికి సహాయ సహకారములు అందుతూనే ఉంటాయి. మీరు కంగారు పడకండి, గతం అంతా మర్చిపోండి. జరగబోయే గొడవలు ఏ ఊహించుకోద్దు. వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోండి. డోంట్ వేస్ట్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ ఎవర్ టైం. మీ శక్తిని దుర్వినియోగం చేసుకోకండి, మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుని మీ బుద్ధిని పాడు చేసుకోవద్దు. కృష్ణ పరమాత్మ అన్నాడు గీతలో, ఇక్కడ మీరు కొంద పొగ పెట్టేయండి. ఏదైనా కింద పొగ ఎక్కువగా ఉందనుకో, కింద పొగ ఎక్కువ ఉంటే గోడలు మసవచ్చు, లేదా ఇక్కడ ఉన్న స్తంభాలు మసవచ్చు, లేదా పక్కన ఉన్న చెట్లు మసవచ్చు, లేదా పరిసరాలు మసవచ్చు. ఈ భూమి మీద ఉన్న పొగ వల్ల ఆకాశం మసవదు. ఈ భూమి మీద ఉన్న పొగ వల్ల ఆకాశం మసవదు. నీ దేహం ఎటువంటిదైనా, నీ మనసు ఎటువంటిదైనా, ఒకవేళ నీ మనసుకు చెడ్డ ఆలోచనలు వచ్చినా, నీ దేహంతో ఒకవేళ చెడ్డ కర్మలు చేసినా, అప్పుడు ఆ చెడ్డ ఆలోచన వచ్చి ఈ చెడ్డ ఆలోచన వచ్చినా ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఇని ఒకవేళ నీ దేహం మంచి పనులు చేయకపోయినా, నీ మనసులోకి మంచి ఆలోచనలు రాకపోయినా, ఒకవేళ మంచి సంకల్పాలు రాకపోయినా, నీ హృదయంలోని నిజం, నీ హృదయంలోని సత్యము అప్పుడు ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుంది, వీటి వల్ల నీ దేహంతో చేసిన పనుల వల్ల, నీ మనసుకు వచ్చినటువంటి ఆలోచన వల్ల, నీ లోపల ఉన్న అజ్ఞానం వల్ల, నీ లోపల ఉన్నటువంటి అవిద్య వల్ల, నీ లోపల ఉన్న బంధ కారణాల వల్ల, నీ లోపల నిజం, నీ లోపల ఉన్న అంతర్జామి, నీ లోపల ఉన్న పరమాత్మ మసి కాడు అర్జున. ఎందుకు గతాన్ని తవ్వుకుంటావు, భవిష్యత్తు గురించి గాలి మేళ్ళ కట్టుకుంటావు? ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రెజెంట్. ఇక నువ్వు మంట పెడితే ఆకాశం మసి అయిపోతుందా? మీ ఇంట్లో వంట చేసుకుంటేనే మహామాసి అయితే గోళ మసి అవుతాయి, ఆకాశం మసి అయిపోతుందా? నువ్వు దేహంతో చేసే కర్మలు, నువ్వు దేహంతో చేసిన కర్మలు కానీ, నీ మనసులో వచ్చిన సంకల్ప వివేకాలు కానీ, నీ లోపల బంధం కానీ, నీ లోపల దేహమే నేననుకునే బుద్ధి, ఆ బుద్ధి కానీ, లేకపోతే లోపల అవిద్య, లోపల నీ అహంకారం, లోపల అజ్ఞానం, నీ లోపల క్షోభ, వీటి వల్ల దేనివల్ల కూడా నీ హృదయంలో సత్యం, ఆ పరమార్థక సత్యం, ఆ చావు లేని సత్యం, అంతర్యామి నారాయణుడు, లోపల నారాయణుడు నువ్వు కాగా, నీకు చెడ్డ గుణాలు ఉన్నా ఒకవేళ అనుకో, చెడ్డ అయ్యి చెడ్డ గుణాల వల్ల, నీ మనసులో ఉన్న చెడ్డ గుణాల వల్ల, నీకున్న ద్రోహ చింతన వల్ల లోపల నారాయణుడు మసవుతాడు అనుకుంటున్నావా అర్జున? ఒకవేళ మీకు చెడ్డ గుణాలు ఉన్నా లోపల అంతర్యామి మస అవడం, ఈ పొగ వల్ల ఆకాశం మస అవుతుందా? నీ పొయ్యిలోన పొగ వల్ల ఆకాశం మస అయిపోతుంది. మహామస అయితే గోళ మస అవుతాయి, ఆకాశం కూడా మస అయిపోతుంది. అర్జున, అంటే నువ్వు మంచివాడు అనుకున్నా చెడ్డవాడు అనుకున్నా ఆ లోపల వస్తుంది ఎలా ఉందో అలా ఉంది. మీరు పెద్దవాళ్ళు అనుకున్నా పెద్దవాళ్ళు అది పెద్దగా లేదు, తక్కువ వాళ్ళు తక్కువగా లేదు. ఏనుక్కి పెద్ద దేహం ఉంది, క్షేమకి చిన్న దేహం ఉంది. ఆ పెద్ద దేహం ఉన్న ఏనుగులో ఈ చిన్న దేహం ఉన్న క్షేమలో అంతర్యామి సమానంగా ఉన్నాడు. అక్కడ పెద్దదిగా లేడు, ఇక్కడ చిన్నదిగా లేడు. అక్కడ పవిత్రంగా లేడు, ఇక్కడ అపవిత్రంగా లేడు. అక్కడ గొప్పగా లేడు, ఇక్కడ తక్కువగా లేడు. దేహంతో మనోదేహములతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, వాతావరణంతో సంబంధం లేకుండా, బుద్ధి యొక్క ఇంద్రియాల యొక్క కాలుష్యంతో సంబంధం లేకుండా లోపల నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు. అర్జున, నువ్వు వారి దయ సంపాదించు. ఎవరు లోపల ఈశ్వరుడు ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. ఆ దేహాల్ని డ్రైవర్ వాడే అందరి దేహాల్లో అంతర్యామగా ఉండి ఆ దేహాలు నడిపిస్తున్నాడు. అయ్యా, ఈ సృష్టికి కారణం ఎవడు? సృష్టికి ఆధారంగా ఉన్నవాడు ఎవడు? ఆధారంగా ఉన్నవాడు ఆయనే. ఆధారంగా ఉన్నది నిజం, ఆధారంగా ఉన్నది అబద్ధం కాదు. ఆధారం మీద కల్పించింది అబద్ధం. ఎందుకు ఈ లోకం ఉరికే కల్పించబడతాను అంతే, నీకు ఉన్నది ఆయనే. ఏమి అక్కర్లేదు, మీరు మరీ దూరం వెళ్ళక్కర్లేదు. మీ రూపంతో తాదాక్ష్యం పొందడం మానేస్తే, మీకున్న పేరుతో తాదాక్ష్యం పొందడం మానేస్తే, ఎప్పుడూ సాయంత్రం అక్కర్లేదు. మీ నామరూపాలతో తాదాక్ష్యం పొందడం మానేస్తే, కాలంతో మీకు తాదాత్మ్యం మనస్సు లేకపోతే, ఈ దేహము నేను అనే తలంపుతో మీరు తాదాత్మ్యం వదులుకుంటే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఇక్కడే సుఖ సముద్రం పొంగి మీ సహస్రారాన్ని ముంచుతుంది. ఎప్పుడో వస్తుంది అనుకుంది ఇప్పుడే వచ్చేసింది ఏంటి, ఎక్కడో వస్తుంది అనుకుంది ఎక్కడే వచ్చేసింది ఏంటని మీకు అనిపిస్తుంది. మీకు అప్పుడు చావు అనే దానికి అర్థం లేకుండా పోతుంది. చావు అనేది మీనింగ్లెస్ అయిపోతుంది మీకు. చావు అనే దానికి ఇంకా అర్థం మిగలదు. అంటే మీకు బాగా అర్థం చేసుకోండి, ఆనంద ప్రవాహంలో మీరు ఉన్నారనుకోండి, ఆనంద బాగా అంతర్యామికి సంబంధించిన ఆనందం మీ చేతికి అంతుంది అనుకోండి, అప్పుడు దేహానికి చావు వచ్చింది అనుకోండి, మీకు అనుకోండి ఏం అనిపించదు. మీకు చచ్చిపోతున్నామని చచ్చిపోతున్నామంటే అనుకో ఆనందం. అంతర్యామి అంటే బయట విషయాల మీద ఆనందం కాదు, అంతర్యామికి సంబంధించిన ఆనందం మీకు అందుకుంది అనుకోండి, మీ దేహం అప్పుడు చనిపోయింది అనుకోండి, లోకం కనపడదు అనుకోండి, లోకం కనపడదు అనుకోండి, లోకం కనపడదు అనుకోండి, మీకేం అనిపించదు. అట్టిది ఆనందం, లోపల ఆనందం. చావుకు కూడా అర్థం ఉండదు. చావు వచ్చింది అనుకోండి మీకేం అనిపించదు అసలు, దేహానికి చావు. ఆ స్థితికి మీరు ఎదిగి రావాలి. అందుకే ఈ ప్రవచనాలు. సిస్టర్ సుబ్బారావు గారు ఆ నేటివ్ ప్లేస్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, అది ఇంగ్లీష్ లెక్చరర్, ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఆయనకి. ఆ దేహ ప్రారంభం వల్ల ఆయనకి కొంచెం గుడ్డితనం వచ్చింది, కళ్ళు స్లోగా. బందర్ కాలేజీలో లెక్చరర్ చేశారు, ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన గీతా ప్రియులు, భగవద్గీత అంటే బాగా ఇష్టం ఆయనకు. ఆయన చేతితోటి ఇప్పుడు మెళ్ళో స్త్రీలకి మెళ్ళో వస్తువులు ఎలాగైతే భూషణం కింద ఉంటుందో ఆయన చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉండదు. సిస్టర్ సుబ్బారావు గారి చేతిలో భగవద్గీత ఉండదు. స్త్రీలకు బంగారం విధంగా అయితే భూషణం, ఆయన చేతికి భగవద్గీత భూషణం. చేతిని అలా చేతిలో పెట్టుకుని ఉండేవారు. ఆయనకి కొంతకాలం గుడ్డితనం వచ్చింది. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి బయట చూపు వస్తువులు కనపరచడం ఆరోజు గారు తగ్గిపోతున్నాయని, సిస్టర్ సుబ్బారావు గారికి బయట చూపు తగ్గిపోతుందని చెప్పారు సిస్టర్ సుబ్బారావు గారు. చెప్తే అప్పుడు భగవాన్ అన్నారు, బయట చూపు మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు, లోపల చూపు నేర్చుకున్నారు. మీరు బయట చూపుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు, బయట చూపు ఎంతవరకు ఎంత ఉంటే అంతే, లోపల చూపుకి ప్రాముఖ్యత ఇవ్వండి, లోపల చూసుకోవటం నేర్చుకోండి.
లోపలకు చూసుకోవటం నేర్చుకుంటే ఆ లోపల వస్తువు కనుక మీకు దొరికితే బయట చూపు ఉన్నా చూపు లేక బయట చూపు లేదనే తలంపు కూడా పోతుంది అన్నారు. అది జ్ఞానం యొక్క భయం. నేను గుడ్డివాడిని అనే తలంపు కూడా మీకు పోదు. అది జ్ఞానం యొక్క వైభవం. దర్వసారణంగా గుడ్డితనం వచ్చాం, నేను గుడ్డివాడిని గుడ్డివాడు అనుకుంటాడు కదా, గుడ్డివాడిని గుడ్డివాడు అనుకుంటాడు కదా, చెవుడు 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 అన్నవాడు చెవిటివాడు చెవిటివాడు అనుకుంటాడు కదా. అనుకున్నప్పుడు నీకు లోపల చూపు కలిగే లోపల ఉన్న పదార్థం నీకు ఎరుకులోకి వస్తుంటే నేను చెవిటివాడిని నేను గుడ్డివాడిని అనే తలంపులు కూడా నేను బంధించుకున్నారు. అది జ్ఞానం యొక్క వైభవం. అంటే జ్ఞాని సత్పురుషుల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. జ్ఞాని ఒకవేళ ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, వాళ్ళ పట్ల ఓర్పుగానే ఉంటాడు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల రాదు, అవి సహజంగానే లక్షణాలు వస్తాయి. అంటే ఒకసారి మీరు జ్ఞానం సంపాదించారనుకోండి, ఆ మంచి లక్షణాలు అట్లంతరం వచ్చేస్తే ఒకటి ఏరుకో అక్కర్లేదు. అది ఒక్కోదానికి ఒక్కొక్కటి సంపాదించక్కర్లేదు, వాటంతా అయ్యి వచ్చేస్తాయి. మీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఆ సద్గుణాలు ఆ సహజ సంపద వాటంతా అయ్యి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం రామకృష్ణుని ఆరాధిస్తున్నాం, వశిష్ఠుని ఆరాధిస్తున్నాం, రమణస్వామిని ఆరాధిస్తున్నాం, అనేక మంది ఋషుల్ని ఆరాధిస్తున్నాం, అనేక మంది సత్పురుషుల్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళని ఆరాధించడం వల్ల మనకు వచ్చే ఫలం ఏంటంటే భౌతికమైన సంపదలే కాదు, మోక్షలక్ష్మి కూడా మనల్ని వరిస్తుంది. వాళ్ళని గౌరవిస్తే చాలు మనం. ఒక జ్ఞానిని మనం గౌరవిస్తున్నాం అనుకోండి, జ్ఞానంటే జ్ఞానంటే ఆత్మజ్ఞానం. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఎవడికైతే ఎరుక కలిగిందో అటువంటి వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం అనుకోండి, భౌతిక సంపదలే కాదు నేను వరించేది, మోక్షలక్ష్మి కూడా నిన్ను వరిస్తుంది అయ్యా. అట్టిది ఆ లోపల మంచితనం యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం. కృష్ణుడు అంటాడు, నువ్వు జ్ఞానికి ఒక బ్రహ్మజ్ఞానికి ఒక ఆత్మజ్ఞానికి నమస్కారం పెడితే ఆ నమస్కారం అక్కడ ఆగదయ్యా నా దగ్గరికే వస్తుంది అన్నాడు. అది వైభవం, జ్ఞానం యొక్క వైభవం. ఒక బ్రహ్మజ్ఞానికి ఒక ఆత్మజ్ఞానికి నువ్వు తల ఉంచి నమస్కరిస్తే ఆ నమస్కారం నా దగ్గరికి వస్తున్నావయ్యా, నాకే వర్తిస్తున్నావయ్యా, మార్పులు నేనే ఇవ్వాలవయ్యా. ఏం చేద్దాం నా జ్ఞానం, ఆ నమస్కారం నా దగ్గర. ఏం చేద్దాం, జ్ఞానికి దేహబుద్ధి ఉండదు, జ్ఞానికి ఆత్మబుద్ధే కానీ దేహబుద్ధి ఉండదు. అంచేది ఆత్మకి ఆ జ్ఞానం మనం పెట్టే నమస్కారం ఆత్మకే వర్తిస్తుంది. ఆత్మ అంటే ఎవడు, భగవంతుడే వాసుదేవుడే. అంచేది ఆ జ్ఞానం నాకే, ఆ నమస్కారం నాకే వర్తిస్తున్నావయ్యా. దేహబుద్ధి లేని వాడికి నువ్వు ఏ గౌరవం చేసినా అది వెళ్ళి ఈశ్వరుడి మెడలో హారాల కింద పడతాయి. జ్ఞాని ఆ పారమార్థిక సత్యం, ఉన్న వస్తువు ఏదో ఉంది, ఆ ఉన్న దాంట్లో వాడు తన స్థిరంగా ఉంటాడు జ్ఞాని. ఏది ఉందో తెలుసు, ఏది లేదో తెలుసు ఆయనకి. ఉన్న వస్తువు తాలూకు దాని తాలూకు ఇరుక్కులో ఉంటాడు, సహజంగా ఉంటాడు జ్ఞానికి. ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసు కాబట్టి, సత్యమేది తెలుసు కాబట్టి అన్ని అవస్థల్లో అన్ని పరిస్థితులు ఒక విధంగా ఉంటాడు. నీకు అర్థమవుతుంది, వాడు 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 ఏదిగా ఉన్నాడో అలా ఉంటాడు కాబట్టి, వాడి అన్ని పరిస్థితుల్లో అన్ని అవస్థల్లో వాడి కాలం అనుకూలంగా ఉన్నా కాలం వ్యతిరేకంగా ఉన్నా అన్ని అన్నిటికీ ఒక రకంగానే ఉంటాడు. కాలం అనుకూలంగానే పొంగిపోవడం, కాలం వ్యతిరేకంగా ఉంటే కుంగిపోవడం. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఇప్పుడు మన శరీరమే మనల్ని విడిచిపెట్టేస్తుంది ఏదో రోజులు. మనకు అలా మనకు అదృష్టం వచ్చిందనుకోండి, ఒక కాలంలో వస్తుంది. ఒక మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, ఒక కాలంలో చేస్తారు, ఇంకో కాలంలో అనుభవిస్తారు, అది పోతుంది. అలాగే చెడ్డ చేశారనుకోండి, ఒక కాలంలో చేస్తారు, ఒక కాలంలో అనుభవిస్తారు, అది పోతుంది. అర్జున, ఆత్మజ్ఞానం కర్మ ఫలితం వల్ల రాదు అయ్యా. అర్జున, నువ్వు ఏదో పని చేయటం వల్ల నీకు ఆత్మజ్ఞానం రాదు. నువ్వు నేల కట్టావనుకో మంచిది, ఆత్మజ్ఞానం రాదు. పది మందికి ఉపకారం పని చేసావనుకో మంచిది, అది పుణ్యం వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆత్మని జ్ఞానం చేసి ఆత్మను స్మరించి నువ్వు ఆత్మ కోసం జీవిస్తంటే, ఆత్మ కోసం మాట్లాడుతుంటే, నువ్వు ఏ పని చేసినా ఆత్మ కోసమే నీ కాలానంతా వెచ్చిస్తుంటే, అప్పుడు ఆత్మ కూడా అనుకుంటే వీడు నా కోసమే బతుకుతున్నాడని అప్పుడు అయ్యా ఆత్మజ్ఞానం. కర్మ ఫలితం వల్ల ఆత్మజ్ఞానం రాదు. కర్మ ఫలితం మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, కాలంలో అనుభవిస్తావు, అనుభవించా కరిగిపోతుంది. ఏదో చేయటం వల్ల నీకు మంచి ఫలితం రావచ్చు, అదృష్టం రావచ్చు, కానీ ఆత్మజ్ఞానం రాదు అర్జున. ఏం వండర్ఫుల్గా చెప్తున్నాడండి. జ్ఞానం మోక్షం కర్మ ఫలితం కాదు. ఓ నేను జ్ఞానాన్ని మేళ కట్టేస్తాను నాకు మోక్షం ఇచ్చేస్తాను అంటే అలా రాదండి. పుణ్యం వస్తుందో అనుభవిస్తే పోతావు, అనుభవించాక పోతుంది అది. నువ్వు ఏమైనా డబ్బు ఉందని జ్ఞానం నిండా మేళ కట్టేస్తే నీకు పుణ్యం రావచ్చు, జ్ఞానం రాదు అర్జున. అవన్నీ డబ్బున్న వాళ్ళందరికీ జ్ఞానం వచ్చేయాలి. నిన్న ఒక రాజుగారు వచ్చారు ఇక్కడికి. ఇలాగ నేను ఏదో పిచ్చాపాట మాట్లాడుకున్నాను. నాన్నగారిని నాకు చూడాలందంటే ఎవరో తీసుకెళ్ళారు. ఏదో మాట్లాడుకున్నాను. మనకి అన్నాదురై చీఫ్ మినిస్టర్ చేశాడు తమిళనాడుకి. అన్నాదురై చీఫ్ మినిస్టర్ చేశాడు. అన్నాదురై అని చీఫ్ మినిస్టర్ చేశాడు. అన్నాదురై అని ఆ చీఫ్ మినిస్టర్ ఆయన ఏదో సందర్భం వచ్చి అన్నాదురై గురించి చెప్తున్నారు. అన్నాదురై తర్వాత క్యాన్సర్ వచ్చి ఆయన శరీరానికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు తమిళనాడు. మొట్టమొదటి డిఎంకే గవర్నమెంట్లో అన్నాదురై, కాంగ్రెస్ పరిపాలన ఆగిపోయిన తర్వాత తమిళనాడులో అన్నాదురై వచ్చాడు. తర్వాత ఈ రాజుగారు నాతో మాట్లాడినన్ను అన్నాదురై దగ్గర మెడ్రాస్లో పన్నెండు వెళ్ళారట అన్నాదురం. అప్పుడే బాత్రూంలోంచి వచ్చాయండి బయటికి. పైన తుండుగొడ్డు ఉంది, ఉరికే తుండుగొడ్డు కట్టుకుని లింగి కూడదు కదండి, తడిగొడ్డు ఏదో కట్టుకున్నాడు, ఒక కుర్చీలో కూర్చున్నాడు. బయటికి హాల్లో ఎవరో కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారట. ఆయన బయటకు వచ్చాక మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. ఈయన లిస్ట్ ఇచ్చారట వీళ్ళు, ఇక పలానా వాళ్ళు మీకోసం చూస్తున్నారు మీటింగ్ అంటే. ఈ రాజుగారి పేరు కూడా ఇచ్చారు. ఈ రాజుగారి పేరు విన్నాడు తను చీఫ్ మినిస్టరు. అంటే లోపలికి తీసుకురండి ఆయన. లోపలికి తీసుకెళ్ళేవాడు ఈయన భయం వేసిందంటే, తుండుగొడ్డ చోట ఉందా అంటే, పైన ఏమీ లేదంటే, ఒట్టించి నేకెడ్ బాడీ, ఇక్కడికి తుండుగొడ్డ కట్టుకున్నా అంట. అప్పుడు ఈయన కంగారు పడి ఏంటి ఇలా రమ్మంటున్నారు నన్ను, కాదంటే మీరు బయటకు వచ్చాక మాట్లాడతానులేండి అంటే. రావయ్యా కూర్చోవయ్యా రాజుగారా అన్నారు. తెలుగులో మాట్లాడుతున్నారంట. అది మరీ ఆశ్చర్యమైందా, ఏంటి తెలుగులో మాట్లాడుతున్నారు ఏంటంటే, మా స్వగ్రామం కంచి, మా చిన్నప్పుడు మా పొరుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యా, వాళ్ళని బట్టి ఏదో పొడి పొడి మొక్కలు నేర్చుకున్నాను, మొత్తం అంతా తెలుగు, దయచేయండి కూర్చోండి అంటే మటుకు తెలుగు నేర్చుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది అధికారం ఎందుకే ఎందుకు చెప్పారంటే, కొంతమందికి అధికారం వస్తే అతిగా ప్రవర్తిస్తారు. కొంతమందికి అధికారం వస్తే ఎలా ఉంటుందంటే, కోతి కొబ్బరికాయ దొరికినట్టు. ఇంకా అధికారం వచ్చేసిందని అక్కర్లేని గొడవ కూడా ఇది కలబడిపోయి అతిగా ప్రవర్తిస్తారు అని చెప్పాడు అన్నాదురై. ఇది చెప్పాడు అని ఈయన ఏదో పని మీద వెళ్ళాడు. రాజుగారి ఎందుకు ఈ పనికి ఎంత గొడవ, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏదో వాళ్ళతో చెప్తానండి మీ పని పూర్తి అయిపోతుంది, చిన్న పని నా దగ్గరికి వచ్చారు అని అన్నాదురై ఒక మాట అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అనుకోండి, ఎంత తక్కువగా పరిపాలన వ్యవహారాలు అంత ఎంత తక్కువగా నేను కలగజేసుకుంటే అంత మంచి ముఖ్యమంత్రి అవుతుంది అన్నాడు. మామూలుగా సహజంగా జరగనిస్తూ ఉండాలి పరిపాలన, ప్రతిదానికి మేము కలవ చేసుకోకూడదు. మీరు ఏదో మంచి పని చేస్తున్నారు అనుకోండి, నాకు అధికారం ఉందని మేము వచ్చి కలవ చేసుకో చేయనే వాళ్ళు మీ చేత. అది ఎవడ మంచి పరిపాలకుడు అంటే, తక్కువ సాధ్యమైనంత వరకు తక్కువ కలవ చేసుకున్నవాడే మంచి అడ్మినిస్ట్రేటరు. ఇంకా కొంతమంది కోచి కొబ్బరికాయ జరిగినట్టు ప్రతి చిన్న గొడవలోకి వెళ్ళిపోయి కలవ చేసుకుంటారు. ఎందుకో తెలియదు. అంటే దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి తెలియని తనం అంతే. అందుకే ఆయన చెప్పింది ఏంటంటే, రాజుగారు అన్నాదురై అది పరిపాలన చేయకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంలో చనిపోయాడు. పరిపాలన అసలు ఏమి చేయనట్టే లెక్క. కానీ అసలు పరిపాలన చేయలేదంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా లేడు. పరిపాలన చేయకుండా సాధ్యనంతుడు వాళ్ళ కళ్ళతో చూస్తూ చేసాడు, అందుకే మంచి ముఖ్యమంత్రి అయ్యాడు. కొంతమందికి అవసరమైన గొడవలు వెళ్ళి కలబడిపోతుంటారు. పరిపాలన చాలా తక్కువ చేశాడైనా అందుకే మంచి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. అవసరం లేకుండా ఆయన దగ్గరికి వస్తే అని కూడా ఎందుకు అయ్యానని మీరు జాగ్రత్తగా చేయండి. జాగ్రత్తగా చేస్తాను, ప్రతి విషయం నా దగ్గరికి చెప్పక్కర్, మీరు జాగ్రత్తగా చేయండి. మీరు జాగ్రత్తగా చేస్తున్నంత కాలం నేనేం మిమ్మల్ని కలగ చేసుకోను. ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినా నమ్మి నేను అనవసరంగా మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను. మీ పరిపాలన మీరు జాగ్రత్తగా చేసుకోండి. జాగ్రత్తగా చేసుకుంటే అస్తమానం ఎందుకు, ముఖ్యమంత్రి కూడా అక్కర్లేదు మీకు. ఇప్పుడు మీకు మీ ఇంటికి నీళ్లు వస్తున్నాయి, ఆ కుళాయి సరిగ్గా పని చేయటం లేదు అనుకోండి, అక్కడ మెకానిక్ ఎవడో యానంలో ఉంటాడు, ఆడొచ్చి మీకు ఆ పని పూర్తి చేసేస్తాడు, దానికి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యా? మీ కుళాయి పాడైతే దానికి కూడా ముఖ్యమంత్రి కావాలా? ఎవడో మెకానిక్ ఉంటాడు, ఆడు బాగు చేస్తాడు, దానికి ముఖ్యమంత్రి ఎందుకు? మీ పని మీరు చేసుకోండి, అనవసరం మేము కలవ చేసుకో మీరు ఊరికానికి. అయితే అన్నాదే రగరించిన రాజుగారు చెప్పింది ఏంటంటే చాలా తక్కువ పాలించాడు. తక్కువ పరిపాలన చేయటం వల్ల వీరందరినీ ఏదో పాలించేయాలి అని అలా అనుకోలేదు. తక్కువ పరిపాలించడం వల్ల బెస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాడని. మీ పని మీరు చేసుకోండి బాగానే, నేనెందుకు ప్రతి విషయాన్ని కలవ చేసుకోవటం ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వాలి నేను? ఎవరిపో నాడు శ్రద్ధగా చేసుకుంటున్నారు, ఎందుకు ప్రతి విషయంలో ముఖ్యమంత్రి కలగ చేసుకోవటం అని నేను ఏదో సందర్భంలో ఆయన చెప్పారు, నేను సంతోషించాను. అంటే ఏంటి ఆయనకి ఈ తుండు గుడ్డ కట్టి పై బేది కూడా గుడ్డలేదండి. తర్వాత డ్రెస్ వేసుకుని బయట మిగతా వాళ్ళతో మాట్లాడటానికి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చారు. తుండు గుడ్డ కట్టుకున్నారు, పై మీద కూడా తుండు లేదంట. ఏంటి చీఫ్ మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ అయినా ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, రూమ్లోంచి చూసి బయటకు వెళ్ళిపోతున్నాను, రండి రాజుగారు అని అంటారు. అంటే ముఖ్యమంత్రి గారు తుండు గుడ్డ కట్టి కూర్చున్నారంటే ఇలా మాట్లాడకూడదని కంగారు పడి వెళ్ళిపోతున్నారు. ఆయన పర్వాలేదు రండి రాజుగారు కూర్చోండి, మీ తెలుగు మాటలు నేర్చుకున్నాను నేను, పెద్ద పెద్ద మాటలు చేతకావు కానీ చిన్న చిన్న మాటలు నేర్చుకున్నాను. కాక దీర్ఘం వస్తే కా అవుతుందని ఇప్పుడు ఏదైనా ఎక్కడ మంచి జరుగుతుంది అనుకోండి, మనం చూసి సంతోషించాలి కానీ వెళ్ళి అది చెడగొట్టడానికి అడ్డపడిపోకూడదు. దానికి మంచి జరుగుతుంటే జరగని వాళ్ళకని ముఖ్యమంత్రికి ఎందుకు అక్కడ గొడవ అన్నట్టు, అంటే అది పాడు చేయటానికి అని, పాడు చేయటానికి మంత్రి పదం అని. భగవంతుడు శాసించేవాడు భగవంతుడు, నియమించేవాడు భగవంతుడు, మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఎన్ని నించోబెట్టాలో అలా చేసేవాడు భగవంతుడు. ఆయన నిజంత నియమించేవాడే భగవంతుడు. విలియం వర్డ్స్వర్త్ పేరు మీరు వాడు మనసులో సౌందర్యం ఎంత గొప్పగా చూస్తాడు. మీలో కొంతమంది నల్లగా ఉండొచ్చు, మీలో కొంతమంది తెల్లగా ఉండొచ్చు, కొంతమంది మీరు ఎర్రగా ఉండొచ్చు మీ రంగులు, కానీ విలియం వర్డ్స్వర్త్ లోపల మనస్సు యొక్క సౌందర్యం ఎంత గొప్పగా వర్ణిస్తాడు. షేక్స్పియర్ ఎక్కువ చర్మం
చర్మానికి సంబంధించిన సౌందర్యం వర్ణించినా ఆ వాట్స్వర్త్ దగ్గరికి వచ్చేప్పటికి ఆ మనస్సులో ఉన్న కోణాలు, ఆ మనస్సులో ఉన్న అందాలు, ఆ మనస్సులో ఉన్న సౌందర్యం అంత అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ ఎటర్నిటీ ఆ వర్ణంలోనే మనల్ని ఆ లోపల అంతర్యామి దగ్గరికి తీసుకుపోతాడు. వాడే విలియం వాట్స్వర్త్. అంటే అది వర్ణన కింద మనకు కనిపిస్తుంది. వర్ణిస్తూ వర్ణిస్తూ హృదయం యొక్క లోయల్లోకి తీసిపోతాడు. వాడే విలియం వాట్స్వర్త్ అనే నేచర్స్ పోయిట్ అనేది అంటారు వాళ్ళు. మనం ఏదైనా వ్యవహారాల్లో అతిగా అధికారం ఉందని అతిగా కలగ చేసుకుంటాం అనుకోండి, మనకేం చేత కదని అర్థం అడ్మినిస్ట్రేషన్. అది అన్నాదొరవ చెప్పాడని చెప్పారు. అదే నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, నీ డ్యూటీ చేసినప్పుడు నేను ఇంటికి అస్తమానం కలగ చేసుకోవటం, నువ్వు మంచిగా చేసినప్పుడు ఇంకా నువ్వు నీకు ఇస్తే ప్రోత్సాహం వాళ్ళకని చెడగొట్టావు ఎందుకు? అంటే జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే చేస్తాడు. ఇక్కడ భగవాన్ అంటున్నాడు, జ్ఞాని ఏది కోపం చేసుకుంటాడు అనుకోండి అది ఇతరుల కోసమే. ఎప్పుడైనా జ్ఞాని కోపం చేసుకుంటాడు అనుకోండి అది ఇతరుల కోసమే. ఏది చేసినా ఇతరుల కోసమే, దగ్గరగా మాట్లాడినా ఇతరుల కోసమే, భోజనం చేసినా ఇతరుల కోసమే, ఏది చేసినా ఇతరుల కోసమే. అది గుర్తించినవాడు ధన్యుడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి, ఏది చేసినా ఇతరుల కోసం, లైఫ్లో ఎక్కడ చూసినా ఇతరుల కోసం, ఏది చేసినా ఇతరుల కోసం. ఆంజనేయ స్వామి అంటే ఆచార్యుడు, ఆంజనేయ స్వామి అంటే ఎవడు ఆచార్యుడు. అక్కడ జీవుడు, సీతమ్మ అంటే జీవుడు, రాముడు అంటే దేవుడు. ఆ సీతమ్మని ఆ జీవుణ్ణి దేవుణ్ణి ఎలా అయితే ఐక్యపరిచాడు, ఐక్యపరిచిన వాడే ఆచార్యుడు. అలా మనల్ని పరమాత్మలు ఐక్యపరిచేవాడు ఆంజనేయ స్వామి. అంటే మన గురువు ఆయనే మనల్ని ఐక్యం చేసేవాడు, పరమాత్మలు ఐక్యం చేయడానికి సహాయ సహకారములు అందించేవాడు ఆయనే. భగవంతుడంతటి వాడు అన్నాడు ఆంజనేయ స్వామి, రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవటం లేదని. తర్వాత ఆయనకి ఏం ఇవ్వాలి ఆయన చేతితోడు రాముడు అందరికీ ప్రజెంటేషన్స్ ఇచ్చాడు సింహాసనం అధిష్ఠించాక రాముడు. ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలో ఆయనకు అర్థం కాలేదు. ఏమి ఇవ్వాలో అర్థం కాక ఆయన ఇల్లు కౌగిలించుకున్నాడు ఆంజనేయ స్వామి. అంటే తను తానే ఇచ్చేసుకున్నాడు, అందరికీ ప్రజెంటేషన్స్ ఇచ్చాడు సింహాసనం మీద కూర్చున్నాక. కానీ ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలనే సమస్య వచ్చింది. ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలం, ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. అంచేత రామచంద్రమూర్తి సింహాసన మనసులేసి వెళ్ళి ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు. అంటే తను తానే అర్పించుకున్నాడు. జ్ఞాని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు చూడండి, జ్ఞాని ఏ అనురక్తి లేకుండా, నీ దగ్గర నుంచి ఏమి రిటర్న్స్ ఆశించకుండా, ఈ పని చేస్తే ఏమొస్తుంది, ఈ పని చేస్తాం వారితో మాట్లాడితే మనకేం కలిసి వస్తుంది, వీరికి ఉపకారం చేస్తే ఏమొస్తుంది, ఈ రకంగా ఆలోచించే వాళ్ళకి 1,000 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళు కూలి వాళ్ళు. వాళ్ళకి బాహ్యంగా 1,000 మేళ్ళు ఉండొచ్చు, బాహ్యంగా 1,000 కోట్ల డబ్బు ఉండొచ్చు. కొంతమందికి కలిసి వస్తే మాట్లాడతారు, కలిసి రాకపోతే కలిసి నవ్వటమే నవ్వరు. మనం ఏదైనా పని చేస్తే ఏం కలిసి వస్తుంది, వారితో మాట్లాడితే ఏం కలిసి వస్తుంది. ఇక్కడ నుయ్యి చదివితే మనకు 10 కోట్లు పడతాయో పడవా, ప్రతి చిన్న విషయానికి వాళ్ళ దేహాన్ని, వాళ్ళ శవాన్ని, వాళ్ళ శరీరాన్ని దేహంగా పెట్టుకుని కేంద్రంగా పెట్టుకుని, వాళ్ళ అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు కూలి పనులు, వాళ్ళు కూలి మనుషులు. వాళ్ళకి 1,000 కోట్లు ఉన్నా వాడు కూలి మనిషి అని గీతలో చెప్పాడు. కొంతమంది అసలు నవ్వరు, మీరు మాకేం ఉపకారం చేయొద్దు, మీరు వంక చూసి నవ్వండి అంటాం అనుకు, నవ్వితే ఏం కలిసి వస్తుంది అనుకుంటారు వాళ్ళు.
డబ్బు ఉండొచ్చు 1,000 కోట్లు వాళ్ళు కూలి వాళ్ళని చెప్పాడు గీతలో.
ఇప్పుడు కాటం ద్వారా మనకు ఆనకట్ట కట్టాడు. ఆయుర్దాయం 100 సంవత్సరాలు పోస్తే 130 సంవత్సరాలు ఆనకట్ట కట్టింది. కాటం ధరని మనం ఎందుకు సర్మిస్తున్నాం? కాటం ధర శరీరం ఉందా? లేదు. ఇప్పుడు కానీ ఉన్నాడు లేదు, ఉన్నాడు. కీర్తి శరీరం అంటారు దాన్ని. కాటం ధరను రోజు తలపెట్టుకుంటున్నాం. ఆ శరీరం ఏం? కీర్తి శరీరం. ఆయన యశస్సు రూపంలో మన మధ్య ఉన్నాడు. ఎందుకు? ఏం పని చేస్తాడు అంటే ఏమి లేదు. మన సొంత పని మనం ఎలా చేసుకుంటాము, ఆనకట్ట ఎలా కట్టాడు, అది కాటం ధర. మన అందరి దగ్గర ఉన్న పాడు బుద్ధి ఎక్కడుందంటే, ఇతరులకు చేసే పని ఒక రకంగా చేస్తాం, మన సొంత పని ఒక రకంగా చేసుకుంటాం. మన ఇల్లు మనం కట్టుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా ప్రతి ఇటుకి ఎలా చూసుకుంటాం? ఆనకట్ట ఎలా కట్టాడు కాటన్ ధర? ఇప్పుడు ఆనకట్టలే కడతా ఉంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చివరికి మీరు చూస్తూ ఉండండి, గాలి వన వస్తుంది, కూలిపోతాయి. ఇప్పుడు ఈ ఆనకట్టలు కొంచెం గాలి ఎక్కువేస్తే కూలిపోయేలా కడతారు. ఇప్పుడు చూస్తానండి, మీరు చిత్తశుద్ధి లేని పనులు, చిత్తశుద్ధి లేని శివ పూజలు, చిత్తశుద్ధి లేని పూజలు, చిత్తశుద్ధి లేని మాటలు. ఇప్పుడు రాజకీయం అంటే ఏమి లేదు. మీ చేత ఓట్లు ఎలా వేయించుకోవాలి అదే రాజకీయం. అంతకంటే ఇంకో రాజకీయం లేదు, ఇంకో మంచి లేదు, ఏమి లేదు. ప్రజల చేత ఓట్లు ఇప్పుడు రాజకీయం అంటే ఎలక్షన్, అంతకంటే రాజకీయం ఏమి లేదు. ఎలా నెగ్గాలనో ఆలోచన తప్పించి ఇంకేమి లేదు. ఎలా నెగ్గాలి, ఎలా మాట్లాడితే నెగ్గుతాం మనం, అది ఆలోచన తప్పించి ఇంకోటి లేదు అసలు. పదివేల కోట్లు 20,000 కోట్లు 30,000 ఒక 20 సంవత్సరాల్లో అసలు అడ్రస్ లేకుండా పోతాయి ఈ ప్రాజెక్టులని. అది కాదు, ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, మీరు ఏమైనా సుఖపడటానికి మాట్లాడాలో, ఎందుకు మాట్లాడుతున్నట్టు. మీకున్న వివేకం తగ్గించడానికి మా మాట ఎందుకు? మీకు మీకున్న వివేకం పెరగటానికి మా మాటలు ఉపయోగపడితే సరే, సరే. మీకున్న వివేకం తగ్గించడానికి మా మాటలు ఎందుకు? అన్నీ నాకే తెలుసు అంటాడు. అన్నీ నాకే తెలిస్తే ఇంకా భగవంతుడు ఎందుకు? కొంతమంది అంటారు అన్నీ మాకే తెలుసు అండి. అన్నీ మాకే తెలుసు అంటే ఇంకా భగవంతుడు ఎందుకు వీడికి? అసలు ఇంకోటి మనకి చనిపోయేవాడు కూడా మళ్ళీ ఇంకోసారి శ్వాస తీసుకుంటాం అనుకుంటాడు. ఆ శ్వాస మళ్ళీ రాదు, ఆడు చచ్చిపోతాడు. ఆడు చావు ఆడికే తెలియదు. ఆడు ఎప్పుడు చచ్చిపోతాడు ఆడికే తెలియదు, అన్నీ తెలుసు నాకంటాడు. ఆడు మొదటి శ్వాస ఆడికి తెలియదు, చివరి శ్వాస ఆడికి తెలియదు. అంటే జ్ఞాని ఎలా ఉద్రేకపడేయం చేయడు. ఎవడైతే జ్ఞాని ఎవడంటే మీ యొక్క ఉద్రేకాన్ని భక్తిగా ఎవడైతే మారుస్తాడో వాడే మీ గురువు. మీ అశాంతిని ఎవడైతే శాంతిగా మారుస్తాడో వాడే గురువు. మీరు ప్రతి చిన్న విషయాన్ని ఉద్రేకపడిపోతున్నారనుకోడు. మీ ఉద్రేకాన్ని భక్తిగా జ్ఞానిగా ఎవడైతే మారుస్తున్నాడో వాడే గురువు. మీ ఇత్తడిని బంగారంగా మార్చేవాడే గురువు. జ్ఞాని అందరినీ చూస్తూనే ఉంటాడు, అందరితో మాట్లాడుతూనే ఉంటాడు, లోపల వికారాలు చూస్తూ ఉంటాడు, మనస్సులో ఉన్న వికారాలు గుణాలన్నీ చూస్తూ ఉంటాడు. అన్ని గుణాలు చూస్తూ, అన్ని వికారాలు చూస్తూ, తాను ఆ వికారాలు గురి కాకుండా ఆ లోపలన ఆడు సమత్వాన్ని విడిచిపెట్టకుండా తన లోపల ఉన్న వస్తువుని అక్కడ కూడా చూస్తూ అంటే అక్కడున్న వికారాలను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అక్కడున్న వికారాలకి ఇతర ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అందరి మధ్యలో ఉండి అందరి వికారాలు చూస్తూ ఇతర వికారం పొందకుండా అందరితో సమానంగా ఉండి అందరి శ్రేయస్సు కూరేవాడే జ్ఞాని. మీ హృదయంలో కూడా ఒక నిజం ఉంది, అంతర్యామి నారాయణుడు మీ హృదయంలో కూడా ఉన్నాడు. జ్ఞాని మీ వంక చూసినప్పుడు కూడా తను తానే చూసుకుంటూ ఉంటాడు. మీలో 90 వికారాలు ఉండొచ్చు, ఆ వికారాలను చూడడం, వికారాలను చూడడం. ఒకవేళ అందులోంచి వికారాలలోంచి విడుదల పొందటానికి ఏదైనా ప్రయత్నం చేస్తాడు, అదేనా దట్టు సైలెంట్గా చేస్తాడు. మీకేదైతే బలహీనతలు ఉన్నాయో మీ బలహీనతల్లోంచి మిమ్మల్ని విడుదల చేయడానికి మీ పక్కవాడికి తెలియకుండా మిమ్మల్ని బలహీనలోంచి బయటికి రావటం కోసం కృషి చేస్తాడు వాడు జ్ఞాని. వాడే గురువు. గురువు అంటే మామూలుగా బలిలో పాఠాలు చెప్పేవాడు గురువు అని కాదు, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఉన్న పారమార్థిక సత్యాలతో తాదాప్త్యం పొందేవాడు అక్కడ జ్ఞాని అంటే. పరమార్థంతో ఏకమైన వాడే జ్ఞాని. అంచేత మీలో ఉన్న వికారాలు శాశ్వతం కాదు, బలహీనతలు శాశ్వతం కాదు. అవి నిజం కాదు కాబట్టి సాధన చేస్తే పోతాయి, అవి నిజం కాదు కాబట్టి బలహీనతలు పోతాయి, వికారాలు పోతాయి, వికారాలు పోతాయి. ఏ బలీయమైన కాదు, గురువు అనుగ్రహం ముందు అండ్ ఈశ్వరుని దయ ముందు ఎటువంటి బలహీనతలైనా పోతాయి. ఆ దయ మనం సంపాదించుకుంటూ ఉంటుంది. అంటే మీరు గతం మర్చిపోయి ఆ పూర్వజన్మల గొడవలు మర్చిపోయి మీరు మంచి మాట్లాడుతూ మంచి చేసుకుంటూ మంచి చేసుకుంటూ శాస్త్రాన్ని గౌరవిస్తూ భగవంతుని గౌరవిస్తూ భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని పూజించుకుంటూ భగవంతుని మీద మనస్సు పెట్టి ఆయన ధ్యానం చేసుకుంటూ జాస ఆయన మీద పెట్టి పని చేసుకుంటుంటే ఒకవేళ పూర్వజన్మల్లో గత జన్మల్లో మీకు ఏదైనా చెడు ఉన్నా దాని ప్రభావం ఎంత చూపాలంత చూపించకుండా బయటకు పోతుంది. అది మంచితనంలోని వైపు. ఒకవేళ ఇంతకుముందు జన్మల్లో మీకు ఏదైనా చెడ్డ ప్రారంభం ఉందనుకో అనుకోండి, మాట వరుసకి చెడ్డ ప్రారంభం ఒకవేళ ఉన్నా, ఇంతకుముందు జన్మల్లో మీకు ఏదైనా చెడ్డ ప్రారంభం ఉన్నా, మీలో ఉన్నప్పుడున్న మంచి, మీలో ఉన్న వివేకం, మీలో ఉన్న బుద్ధి సూక్ష్మత మీరు జాగ్రత్తగా పెంచుకుంటామంటే గత జన్మల్లో మీరు చేసిన చెడ్డ యొక్క ప్రభావం దానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి చూపించకుండా తలకాయ పోయేది కిరీటం పోయి ఆగిపోదు. అది మంచి కర్మ యొక్క వైభవం. అది జ్ఞాని అందరిలోనే తను తానే చూసుకుంటూ ఉంటాడు, అందరిలోనే తన హృదయంలో ఉంది, ఇతరుల హృదయంలో ఉంది, అదే చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటేనే కాదు శుభ్రంగా ఎంజాయ్ చేస్తాడు కూడా. అర్జున గంటల తరబడి గంటల తరబడి గంటల తరబడి గది తలుపులు వేసేసుకుని కూర్చుని ధ్యానం చేసేవాడికి ఏ ఫలితం వస్తుందో సహృదయంతో సత్కర్మ చేసేవాడు కూడా అదే ఫలితం వస్తుంది. మీకు కర్మఫలంలో ఉన్న త్యాగం, కర్మఫలాన్ని త్యాగం చేయటం ఎంత కష్టం మీకు తెలుస్తుంది. మీరు మంచి పని చేసి ఆ మంచి పని వల్ల వచ్చే ఫలితాన్ని మీరు సమాజానికి ఇవ్వండి, అందులో ఉన్న క్లిష్టత ఏంటంటే కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. మీరు మంచి కర్మ చేయండి, చేస్తే దానికి ఏదో ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని సమాజానికి సమర్పించండి, అందరూ ఎంత కష్టమో తెలుస్తుంది. ధ్యానం చేయటం కంటే అది కష్టం, అది పూజ చేయటం కంటే కష్టం, జపించడం అంటే కష్టం, స్మరించడం కంటే కష్టం. అంటే కర్మఫలాన్ని త్యాగం చేయటం, మీరు ధ్యానం చేయటం కూడా, ధ్యానం చేయటం కంటే కష్టం అది. ఏం చేయాలి, ఎప్పుడు చేయటం లేదు కాబట్టి అందులో కష్టం మీకు తెలియటం లేదు. గీతలో చెప్తాడు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని కానివాడు సుఖి కాలేడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి గీతలో, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని కానివాడు సుఖి కాలేడు. ఒక జ్ఞాని మటుకే నిజమైన సుఖం వాడికి తెలుస్తుంది, జ్ఞాని కానివాడు సుఖం. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, మీరు సంతోషాన్ని సుఖం అనుకుంటున్నారు. మీ పరిస్థితులన్నీ బాగున్నాయనుకోండి, మీకు అప్పుడేం వస్తుంది? సంతోషం అహంకారానికి, దుఃఖం అహంకారానికి, హెచ్చుతగ్గుల అహంకారానికి, చావు పుట్టుకుల అహంకారానికి, ఈ సంసార సాగరంలోంచి, ఈ చావు పుట్టుకుల్లోంచి విడదీయటానికి అర్హుడు సమర్థుడు ఒకడు జ్ఞాని మాత్రమే. మీకు ఎప్పుడైనా అనుకోలేని పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా మీకు కలిసి వచ్చింది అనుకోండి, సంతోషంగా ఉంటారు. మీకు ఆ సంతోషం అహంకారానికి, అదే సంసారం. మీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, మీకు దుఃఖంగా ఉంటారు. ఆ దుఃఖం ఎవరికి? అహంకారానికి. సంతోషం అహంకారానికి, దుఃఖం యొక్క అహంకారానికి. మీరు సంతోషం, మీరు ఏం చేస్తారని సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం మానేసి తలకాయకి పని చెప్పడం మానేసి ఆవేశపడుతున్నారు. ఆయాసం కాదు, ఆవేశపడుతున్నారు. ఆవేశం నేర్చుకుంటున్నారు, ఉద్రేకం నేర్చుకుంటున్నారు. అలా కాదు, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, పొంగు రాకుండా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, కుంగిపోకుండా. మీ అంతటా మీరు చూసుకుంటున్నారనుకోండి, మీకు తెలియకుండా అహంభావం నశిస్తుంది. ఇంచేత అహంభావానికి వెళ్ళి మ్యాత తగ్గిపోతుంది. అహంభావానికి వెళ్ళి మ్యాత ఎప్పుడైతే తగ్గిపోయిందో, మీకు తెలియకుండా జారిపోతుంది. అంటే మన కురుపు పెచ్చి, కురుపు పెచ్చుని చూడండి, అది బాగా ఆరిపోయిన తర్వాత జారిపోతుంది. అలాగా ఈ దేహాత్మ బుద్ధి మీకు తెలియకుండానే జారిపోతుంది. ఎప్పుడు? మీ బుద్ధిని సమానం చేసుకుంటే, మీ బుద్ధిని ఏ గంట కాగంట బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటాయి. మనం వైరాగ్యం సంపాదించాలి, వైరాగ్యం నేర్చుకోవాలి, ఇతరుల గొడవల్లో కలగజేసుకోవడం తగ్గించుకోవాలి. నీకు అర్థమవుతుందా? అది సాధ్యమైనంత వరకు సత్వగుణాన్ని కల్టివేట్, సత్వగుణాన్ని సంపాదించుకోవాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి. భగవంతుడు ఒకవేళ మీకు ఏదైనా అవకాశాలు ఇస్తే, అవకాశాలని మీకు చేతనైనంత వరకు సమాజానికి ఉపయోగించాలి. అదే ఎలా ఉపయోగించాలంటే, ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. మనం సాధన ఎలా చేయాలంటే, మోక్షం ఎప్పుడొస్తుంది, మోక్షం ఎప్పుడొస్తుంది, మోక్షం ఎప్పుడొస్తుంది అని చేయకూడదు. ఒకవేళ నిజంగా మోక్షం వచ్చేస్తే అప్పుడే వచ్చేసింది అనుకోవాలి. అలా అటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది. అది ఎక్స్పెక్టేషన్ ఎక్కడైతే లేదు అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉందో అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీరు పని చెయ్యండి, పని మిమ్మల్ని బంధించదు, ఆసక్తి బంధిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పని మనల్ని బంధించదు. ఈ పని నేను చేస్తున్నాను, దీని ఫలితం చాలా గొప్పగా వచ్చేయాలని ఆసక్తి పెట్టుకుంటాం కదా, ఆ ఫలకాంక్ష పెట్టుకుంటాం, ఫలం మీద ఆసక్తి పెట్టుకుంటాం. ఆసక్తి జీవుణ్ణి బంధిస్తుంది, కానీ ఫలితం ఆ కర్మఫలం బంధించదు. ఆ కర్మఫలం మీద ఆసక్తి బంధిస్తుంది. వీడు అర్జున కర్మఫల త్యాగి కూడా వాడికి అంతఃకరణ శుద్ధి కలిగిస్తుంది. మీరు వాడు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, పెద్ద మనుషుల దగ్గర పేచీలు పెట్టక్కర్లేదు. మీకు ఆనందంగా ఉన్నారనుకోండి, మీరు లోకంతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, కర్మ సిద్ధాంతంతో సంబంధం లేకుండా మీరు ఆనందంగా నూటికి నిలిపోవాలి, ఆనందంగా ఉన్నారనుకోండి, మీకు ఇంకా పునర్జన్మలు రావు. అది కడసారి జన్మ, చివరి జన్మ. మీరు ఉన్నారు అలాగా. మీరు నూటికి నూరు పళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, బయట పరిస్థితులతో సంబంధం లేదనుకోండి, ఆనందంగా ఉన్నారనుకోండి, ఆనందమే బ్రహ్మ. బ్రహ్మమంటే ఆనందమే, బ్రహ్మమంటే శాంతి, బ్రహ్మమంటే సుఖమే. ఆనందంగా ఉన్నామనుకోండి, స్వతంత్రమైన ఆనందం అంటే లౌకిక వాసన లేనటువంటి, లౌకిక ప్రక్రియలతో సంబంధం లేనటువంటి, ఈ లోకాలకు సంబంధించిన సంబంధం లేకుండా స్వతంత్రంగా మనం ఆనందంగా ఉన్నామని, నూటికి నూరిపాళ్ళు ఆనందంగా ఉన్నామనుకోండి, మీకు పునర్జన్మ రాదండి. అలా ఉన్నారా చూసుకోండి, ఉన్నారా లేదు. జ్ఞానికి ఏది సత్యమో ఏది పరమాత్మో ఏది పరమార్థమో తెలుసు, అంటే అది వికారం లేకుండా ఉంటాడు. అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వరుని సంకల్పం. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పానికి భిన్నంగా జ్ఞాని ఉండడు, అంటే అక్కడ ఘర్షణ లేదు. మనకు భక్తికి పరమేశ్వరుడి పట్ల భక్తి కుదిరింది అనుకోండి, అనుకోండి మాట వరుసకి, మన శరీరానికి శ్రమ లేకుండా, మనస్సుకి శ్రమ లేకుండా, సాధనతోటి పని లేకుండా మనస్సు అణిగిపోతుంది. మళ్ళీ ఈ మాట అక్కడ చెప్పకుండా, శరీరానికి శ్రమ లేకుండా, మనస్సుకి శ్రమ లేకుండా, ట్రావెలింగ్ పేరుతో క్షోభ లేకుండా, ఈశ్వరుడి పాదాల భక్తి కుదిరింది అనుకోండి, అంటే మనస్సు అణిగిపోతుంది. ఏమిటి, మనస్సు ఎక్కడుంది వెతికితే కనపడదు. మనస్సుని కంట్రోల్ చేసుకుందాం, మనస్సును నియమించుకుందామని వెతుకుతాం అనుకోండి, అది కనపడదు. ఉంటే కదా కనపడటానికి, మనకు తెలియకుండా చెప్పేరైపోతుంది. ఆ పరమాత్మ పాదాల మీద కనుక భక్తి కుదిరితే వైష్ణవ సాంప్రదాయంలో ఆవుకు పురుటి రాగానే మనకు భక్తి కుదిరింది అనుకోండి, ఈశ్వరుడు బట్టి మన ఇష్టాలను పోగొట్టుకోవాలని, కామక్రోధాలను జయించాలని, పెద్ద కత్తిని పుచ్చుకుని, కటార్లు పుచ్చుకుని, ఆటం బాంబులు పుచ్చుకుని, హైడ్రోజన్ బాంబులు పుచ్చుకుని, మేము కామక్రోధాలు ఉన్నట్లు జయించాలి, మరి తర్వాత ఇష్టాయిష్టాలు జయించాలి, మాలో ఉన్న బలహీనతలు ఉన్నాటిని జయించాలని కత్తులు కటార్లు పుచ్చుకోవటం, మాలో గదిలో తలుపులు వేసేసుకోవటం, ఏదో సాధన చేసేసుకోవటం, జపమని తపం ఏదో పెట్టుకుంటాం. చెయ్యండి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి. భక్తి కనుక కుదిరితే ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడని ఆయన సంకల్పం పట్ల మనకు గౌరవం కనుక కుదిరించాలి. ఆసక్తి లేకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే, మనం ఏదైతే తపస్సులు చేసి నేను జయిస్తాం అని ఏదో అవి జయిస్తాం ఇవి జయిస్తాం అనుకుని చేయడానికంటే, వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు, ఆ ఈశ్వరుడి దయ నీకు కలిగితే, ఈశ్వరుడు యొక్క ప్రేమకు నువ్వు పాత్రుడై, ఆవుకు పురుడు రాగానే ఆ దూడనట్టుండే మనం కడక్క ముందే నాలికి పెట్టి నాగుతుంది అంటుంది ఆ దూడ మీద ఉన్న మాయని. ఆవుకు పురుడు వచ్చిన వెంటనే ఆవు ఏం చేస్తుంది, ఈ పట్టు చూడండి, మీకు ఆవులు ఉంటే ఆ దూడను మనం గోరివెచ్చ నీళ్లతోటి కడక్క ముందే ఆ మాయని దాని నాలుగుతోటి నాకేస్తుంది అంటుంది. అదేవిధంగా ఆ తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో, అలాగే భగవంతుడికి నీ మీద దయ కలిగితే, ప్రేమ కలిగితే, నీ అంతఃకరణలో ఉన్న దోషాలన్నింటినీ ఆయన నాకి విడిచిపెడతాడు. ఏ వాడు దేవుడు, ఏ విధంగా నాకుతాడు దేవుడు? ఆవు దూడను ఏ విధంగా అయితే నాకుతాడో, ఆ మాయ శరీరం మీద మాయను ఎలా నాకుతుందో, స్వచ్ఛంగా శరీరాన్ని స్వచ్ఛంగా ఎలా చేస్తుందో, నీ జన్మాంతరంలోంచి ఆ సూక్ష్మ శరీరంలోంచి నువ్వు మోసుకొస్తున్నటువంటి ఆ కుయుక్తుల్ని, ఆ కుతంత్రాలని, ఆ కుచేష్టల్ని, ఆ ఏది సూక్ష్మదేహం ఏం మోసుకొస్తున్నావు, అదంతా ఆయన నాకి, భగవంతుడు నాకి, నీ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసి ఆ చెడ్డ రక్తం తీసేసి మంచి రక్తంతో నిన్ను నింపి ఆ పుండు లోపలన నీ మనస్సులో ఉన్న మురిగుండ్రల్ని, నీ మనస్సులో ఉన్న మురికినంతా కూడా దేవుడు నాకేసి అయ్యా, నాకేసి వదిలేయుడు అయ్యా, ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. ఒక భక్తి మార్గంలో ఇది సాధ్యం అంటాడు వైష్ణవ సాంప్రదాయంలో. నీకు శరీరానికి చెమట పట్టకుండా, నీవు తొడుక్కున్న బట్ట నెలకుండా, నీ ముఖం అటు ఇటు తిప్పకుండా, ఆ పరమేశ్వరుడైంది కనుక పాదములైంది భక్తి కలిగితే సాధన ఆయన చేస్తాడు. సాధన చేయి, సాధన చేసిన తర్వాత ఏ వస్తువుని పొందుదాం అనుకుంటున్నాడో ఆ వస్తువుని ఆయన చేస్తాడు, అనుగ్రహిస్తాడు నీకు. అది దయ్యంటూ మనం సంపాదిస్తే మీరు భగవంతుని స్మరించగా స్మరించగా భక్తిగమ్య జ్ఞానగమ్య భగవంతుడు ఎవడంటే భక్తికి దొరుకుతాడు, అహంకారానికి దొరకడు. భక్తుడు నీ డబ్బుకి భగవంతుడు దొరకడు, నీ డబ్బుతోటి భగవంతుని కొనలేవు నువ్వు. నీకున్న పాండిత్యంతోటి భగవంతుని కొనలేరు. మనం ఏదైతే గొప్ప గొప్ప అనుకుంటున్నాడో భగవంతుడి దృష్టిలో డస్ట్ అది. మన మన జీ మన దృష్టిలో చాలా గొప్ప అవ్వచ్చు, భగవంతుడి దృష్టిలో డస్ట్ అది. అంటే అది నీకు ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ మనసు అంతా నాకి, నీ మనసులో ఉన్న దౌర్బల్యాన్ని, నీ మనసులో ఉన్న బలహీన, నీ మనసులో ఉన్న మురికిని ఆయన నాకి. నువ్వు నీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ సాధన వల్ల బయటికి లాక్కోలేని బండ రాళ్ళను, శుద్ధ మొక్కలను. నీ భగవంతుని స్మరించగా స్మరించగా భక్తిగమ్య జ్ఞానగమ్య భగవంతుడు ఎవడంటే భక్తికి దొరుకుతాడు, అహంకారానికి దొరకడు. భక్తుడు నీ డబ్బుకి భగవంతుని దొరకడు, నీ డబ్బుతోటి భగవంతుని కొనలేవు నువ్వు. నీకున్న పాండిత్యంతో భగవంతుని కొనలేరు. మనం ఏదైతే గొప్ప గొప్ప అనుకుంటున్నాడో భగవంతుడి దృష్టిలో డస్ట్ అది. మన మన జీ మన దృష్టిలో చాలా గొప్ప అవ్వచ్చు, భగవంతుడి దృష్టిలో డస్ట్ అది. అంటే అది నీకు ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ మనసు అంతా నాకి, నీ మనసులో ఉన్న దౌర్బల్యాన్ని, నీ మనసులో ఉన్న బలహీన, నీ మనసులో ఉన్న మురికిని ఆయన నాకి. నువ్వు నీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ సాధన వల్ల బయటికి లాక్కోలేని బండ రాళ్ళను, శుద్ధ మొక్కలను. భక్తికి పరమాత్మ గమ్యమో, జ్ఞానానికి జ్ఞానగమ్య భక్తిగమ్య విష్ణు సహస్రనామాలు చెప్తాడు. పరమాత్మ దేనికి గమ్యం అంటే జ్ఞానానికి సాధ్యం. ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఎవరికైతే భక్తి కలిగిందో వాడే పరమాత్మ, వాడికే పరమాత్మ స్వాధీనం అవుతాడు. అంతటా ఉన్నా పరమాత్మ అంతటా ఉన్నా అది జ్ఞానగమ్యం భక్తిగమ్యం. భక్తికే, భక్తి ఉన్నవాడికే వాడు స్వాధీనం అవుతాడు. ఉన్నాడు అంతటా ఉన్నాడు, కానీ ఆయన స్వాధీనం అవ్వడు. భక్తి గల వాడికి స్వాధీనం అవుతాడు. గాడు ఎగ్జిస్ట్ ఎవరివే, అంతటా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీకు స్వాధీనం అవ్వడు. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇందు గరడ అంది లేడని వరదు చక్రి అంతటా ఉన్నాడు. మన పాడి బుద్ధి ఉన్నాడు, కానీ మన పాడి బుద్ధికి గోచరించడం లేదు. మనం గోచరించడం లేదు కాబట్టి లేడు అనుకుంటున్నాం. ఆ లేడు లేడు అనుకున్నవాడు ఉన్నాడు, అంటే మన బుద్ధికి అందటం లేదు కాబట్టి లేడు అనుకుంటున్నాం. అంటే గీతలు ఏం చెప్పాడంటే నువ్వు ఐశ్వర్యం సంపాదించుకో, పాండిత్యం సంపాదించుకో మంచిదే, అలాగని బుద్ధి పాడు చేసుకుని ఈ లోకంలోంచి బయటికి వెళ్ళకండి. నీకు డబ్బు ఉందని నీ బుద్ధి పాడు చేసుకోవద్దు, నీకు అధికారం ఉందని నీ బుద్ధి పాడు చేసుకోవద్దు. అధికారం ఎలా కాల ప్రవాహంలో పోతుంది, డబ్బు పోతుంది, పాండిత్యం కూడా పోతుంది కాల ప్రవాహంలో. నువ్వు నేర్చుకుని అన్నీ విడిచిపెట్టవలసిందే. అర్జున, నీ బుద్ధిని పాడు చేసుకుంటే నువ్వెందుకు పనికొస్తాయి? బుద్ధిని పాడు చేసుకుని బయటకు వెళ్ళకు. నీ 100 కోట్లు సంపాదించుకున్నా మీ వారసులు తింటారు, తర్వాత వాళ్ళు ఏదో తాగుబోతులు అవుతారు, ఏదో ఒకటి అవుతారు, ఆ కూడా మనకి ఎందుకులండి. కానీ చివరికి మీరు మూలంలో పాడైపోయి మీరు బుద్ధి పాడు చేసుకుని చావకండను. ఏచేతంటే మీ శరీరం మీకు కూడా రాదు, మరణానంతర జీవితంలో మీ బుద్ధి మీకు కూడా వస్తుంది. ఆ బుద్ధిని పాడు చేసుకుంటారా మీరు? ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల కోసం మీ బుద్ధిని పాడు చేసుకుని బయటికి వెళ్తారా? మీరు బుద్ధి పాడైపోయింది అనుకోండి, మీరు అందరూ పిచ్చవాళ్ళు అయిపోయారనుకోండి, మీ చదువు ఏంటి? మీ డబ్బు ఏం చేస్తుంది? మీకు చదువు ఏం చేస్తుంది? మీకున్న అధికారం ఏం చేస్తుంది? మీ ఇంట్లో అందరూ పిచ్చవాళ్ళు అనుకోండి, మీరు మీకు చాలా డబ్బు ఉంది అనుకోండి, ఆ డబ్బు ఏం చేసుకుంటారు మీరు? అది మీరు అందరూ పండితులు అనుకోండి, ఆ పాండిత్యం ఏం చేసుకుంటారు? బుద్ధి పాడైపోయాక ఏముంటే ఏమి అందరు మీకు పిచ్చోడికి ఏం పిచ్చోడికి అన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటాడు ఆ పిచ్చోడు? పిచ్చోడు అందంగా ఉన్నాడు అనుకోండి, ఆడికి పాండిత్యం కూడా ఉందనుకోండి పిచ్చోడికి, పిచ్చోడికి ఏమో ఇది కూడా ఐశ్వర్యం కూడా ఉందనుకోండి, ఆ పిచ్చోడు ఇవన్నీ ఏం చేసుకుంటాడు? బుద్ధి పాడైపోయాక నువ్వు కూడా అంతే అర్జున. జ్ఞాని దేనికి కర్త కాడు, ఇచ్చ జ్ఞాని శరీరం ఈశ్వరుడి చేతిలో స్వాధీనంగా ఉంటుంది. మన శరీరం మన అహంకారం స్వాధీనంలో ఉంటుంది, జ్ఞాని శరీరం ఈశ్వరుని స్వాధీనంలో ఉంటుంది. అతను అకర్తగానే ఉంటాడు, తన శరీరం ద్వారా ఏం జరుగుతున్నా కర్తృత్వం ఉండదు వాడికి, అకర్తగానే ఉంటాడు. మనం ఎందుకు ఆ కర్తగా ఉంటామంటే మన దేహమే నేననుకోవటం, ఏ పని చేస్తున్నా నేనే సాధించాననుకుంటా ఉంటాం. దేహబుద్ధి వల్ల మన కర్తృత్వం వస్తుంది, అహంకారం వల్ల కర్తృత్వం వస్తుంది. జ్ఞానికి దేహబుద్ధి ఉంది కాబట్టి వాడికి అకర్తగానే ఉంటాడు, ఎన్ని చేసినా అకర్తగానే ఉంటాడు. అయితే మీరు ఆసక్తి పెట్టుకోవద్దు, కర్తృత్వం పెట్టుకోవద్దు. గమనించుకోండి, మన డ్యూటీ మనం చేద్దాం, మన డ్యూటీ మనం చేద్దాం అంతే. కర్తృత్వం పెట్టుకోవద్దు, ఆసక్తి పెట్టుకోవద్దు. అలాగనే మన డ్యూటీ మనం మానకూడదు, మన డ్యూటీ మనం చెయ్యాలి. ఆసక్తి పెట్టుకోవద్దు, కర్తృత్వం పెట్టుకోవద్దు, మనం శాంతిగా ఉంటాం, ఆ పని పూర్తి అయిపోతుంది. అది కర్మలో ఉన్నటువంటి టెక్నిక్, కర్తలేని కర్మ అంటది. కర్తలేని కర్మ చేస్తే కర్మ నిన్ను చుట్టుకోదని. భగవాన్ చెప్తున్నారు, తాను శరీరం కాదని, ఆ శరీరం ఏ పనులు చేసినా తాను మాత్రం చేయటం లేదని జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి ప్రతిదానికి గుర్తింపు ఉండాలి. మీకు అర్థమవుతుంది, జ్ఞానికి ఏ గుర్తింపు అక్కర్లేదు. కారణం చెప్పండి, జ్ఞానికి ఇతరులు లేరు. అజ్ఞానికి ఏ పని చేసినా వాడు గుర్తింపు ఉండాలి, జ్ఞానికి గుర్తింపు అక్కర్లేదు. ఇంచేది గుర్తింపు అక్కర్లేదు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు అంచేది వాడి చేత గుర్తింపబడాలనుకుంటాడు. జ్ఞానికి ఇతరులు లేరు, అయితే గుర్తింపులు కూడా అక్కర్లేదు. ఓ అరుణాచలేశ్వరుడా, అరుణాచలేశ్వరుడా, నువ్వు ఇతరులను ఎలాగైతే అనుగ్రహిస్తున్నావో, ఎవడైతే నీ ద్వారా అనుగ్రహాన్ని పొందుతున్నారో అనుగ్రహం వాళ్ళకి తెలియాలని కూడా నువ్వు అనుకో. ఇతరులు చెప్పుకుంటే నీకు ఇష్టం ఉండదు. ఆ వైభవం ఈశ్వరుడు యొక్క వైభవం చూడండి. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు ఇతరులు ఎలా అనుగ్రహిస్తున్నావో, నువ్వు ఎవరినైతే అనుగ్రహిస్తున్నావో వాళ్ళకి తెలియాలని కూడా నువ్వు అనుకో. నన్ను ఈశ్వరుడు అనుగ్రహించాడని నువ్వు ఎవరికైనా చెప్పినా ఆయనకి ఇష్టం ఉండదు. అట్టిది అట్టివాడు ఈశ్వరుడు. అంటే మనం మీకు ముగిస్తున్నాను. మీకు ఈశ్వరుడు భక్తి విడిచిపెట్టద్దు, అది సేఫ్గా ఉంటుంది. జ్ఞానానికి తల్లి భక్తి అని భగవంతుడు చెప్పాడు. జ్ఞానానికి తల్లి భక్తి, భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి లేకుండా వివేకం రాదు, భక్తి లేకుండా డిస్క్రిమినేషన్ రాదు. నథింగ్ ఎవర్ హ్యాపెన్. అది అలా జరిగిపోయింది, ఇది ఎలా జరిగిపోయింది, అది అలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందేమో అని ఊహించుకుంటున్నారు. రాబోయే భవిష్యత్తులో ఏది జరిగేది లేదు, ఇప్పుడు జరుగుతున్నది లేదు, జరిగిపోయింది ఏమీ లేదు. ఇవన్నీ ఊహించుకుని మీరు బుద్ధిని పాడు చేసుకుంటున్నారు. ఏమీ లేదు, నథింగ్ ఎవర్ హ్యాపెన్, ఏమీ లేదు. మీరు మీరుగా ఉండటం నేర్చుకోండి. నథింగ్ ఎవర్ హ్యాపెన్. అది జరిగిపోయింది, గొడవ తలపెట్టుకుని ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అనుకుంటారు. మళ్ళీ భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నావు, భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నావు, మనం ఎంత సంపాదించేశాం, సరే పంచిపెట్టేస్తే వీళ్ళందరూ పాడు చేసేస్తారేమో. అది పాడు చేస్తే నువ్వు పట్టుకుంటావా? మీరు 100 కోట్లు సంపాదించారండి, పంచిపెట్టడానికి ఏడుపు ఏడుపు, పంచిపెట్టేస్తే పాడు చేసేస్తాడేమో. నథింగ్ ఎవర్ హ్యాపెన్. ఎంత వండర్ఫుల్ టీచింగ్ ఇది. ఒక్కటి భగవాన్ చెప్పిన ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకుని ఇంత అందరు ఇంటికి వెళ్ళిపోండి. నథింగ్ అది ఏమి, అంత స్వప్నం జరగ, పూర్వం ఏమి జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నదే లేదు, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని ఊహించుకోకండి. ఇవన్నీ స్వప్నమే, ఇవన్నీ స్వప్నమే, ఇవన్నీ కుందేటి కొమ్ముతోడు సమానం. ఈ గొడవలన్నీ కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము లావుగా ఉంటుందా సన్నంగా ఉంటుందా అంటే ఆ మాటలకు అర్థం ఏంటి? అది కుందేటి కొమ్మే ఉండదు మనం చెప్పుకునే మాటలు కూడా అటువంటివి కాదండి. వీళ్ళు 100 కోట్లు సంపాదించి ఏమండి పంచిపెడితే తినేస్తా, పంచిపెడితే వాళ్ళు పాడు చేసేస్తారా, పాడు చేసేస్తాం. మరి వీడు ఎంతకాలం పట్టుకుంటాడు? వీడు ఒకటి మర్చిపోతాం, వీడికి ఏదో కెరటం వచ్చి 100 కోట్లు వచ్చి వీడేం శారీరకంగా కష్టపడలేదు. ఈ మధ్యన మా స్నేహితులు ఒక మాట చెప్పాడు, ఎవరితో చెప్పకండి మీరు ఈ మాటలను. మనం కొన్ని రహస్యాలు చెప్పుకుంటాం, ఈ మాటలు ఎక్కడ మోసుకెళ్ళకండి మీరు. ఎవడో నాన్నగారు, ఎవడు పేదవాడు ఈ లోకంలో అని అడిగాడు. భారతదేశంలో నేను ఊరకం ఉన్నాను మాట్లాడాను. ఈ భారతదేశంలో ఎవడు పేదవాడని అని చెప్పాడు పాపం. ఎవళ్ళు శారీరకంగా ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళే పేదవాళ్ళు అని చెప్పాడు. ఈ ధనవంతులు ఎక్కువ మాయ చేసి సంపాదిందామని చూస్తారు, కానీ శారీరకంగా మట్టుకు వాళ్ళు కష్టపడరు. 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీతో బాగుపడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ శారీరకంగా కష్టపడి ఎవడు 100 కోట్లు సంపాదించలేడు. నీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాన్నగారు ఈ భారతదేశంలో ఎవరు పేదవాళ్ళు అని అడిగాడు నన్ను. నేను మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే, శారీరకంగా ఎవడైతే ఎక్కువ కష్టపడుతున్నాడో వాడు పేదవాడి కింద మనం గుర్తించాలని చెప్పాడు. ఇప్పుడు ఈ 100 కోట్లు తెలివితేటలలో వచ్చినాయి అనుకుంటే ఆవిడ తెలివితేటల వల్ల రాలేదు, ఏదో కెరటం వచ్చింది. ఈ కెరటం వల్ల వీడికి 100 కోట్లు ఎలా వచ్చినా ఇంకో కెరటం ఈ 100 కోట్లను పట్టిపోతుంది. అది శారీరకంగా కష్టపడి 1000 కోట్లు ఎవరు సంపాదించగలరండి? మీరు అర్థం, మీరు ఉదయం మొదలు సాయంతా కష్టపడి కనీసం 1 కోటి రూపాయలు సంపాదించడం మీ జీవితం పొడిగిన కష్టపడు. డబ్బంటే మాయ, డబ్బంటే ఏంటి మాయ, డబ్బు మాయ అంత డబ్బు రూపంలో ఉంది. మీరు శారీరకంగా కష్టపడి 100 కోట్లతో 1 కోటి రూపాయలు సంపాదించండి, మీ శరీరం చనిపోయి లోపల నచ్చింది ఎవరు హ్యాపీ, ఎలా వచ్చింది అలా పోతుంది, ఎలా వచ్చిందో అలా పోతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని ఇళ్ళకి వెళ్ళిపోండి. కొంతమంది జరిగిపోయిన కూడా తలపెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది భవిష్యత్తులో ఆలయమైపోతారు ఆలయమైపోతారు అంటారు. మా అల్లుడు తాగుబోతాడు అయిపోయాడు, ఆడు ఉంచుతాడు ఉంచడం అనుకుంటారు. ఆడు మీరు పట్టుకుంటే ఆ తాగుబోతాడు మీరు పట్టుకుంటారు. మీరు ఏడుస్తూ కూర్చోమంటే మీరు ఏడుస్తూ కూర్చుంటే ఆడు తాగుడు మాంతాడు పెంచేస్తాడు ఆడు తాగుడు. ఈ సూత్రం రమణ మహర్షి గారు చెప్పిన ఈ సూత్రం ఒకటే గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయి నథింగ్ ఎవర్ హ్యాపెండ్. భవిష్యత్తులో ఏమీ జరగదు, ప్రస్తుతం ఏమీ జరగటం లేదు. నీకు అర్థమవుతుందా? జరిగి పూర్వం ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏదో సాధించేస్తున్నాం అనుకుంటున్నారు. ఎక్కడికి సాధి, ఒలకట్లోకి వెళ్ళటానికి సాధిస్తున్నాం, సాధించేస్తాం, సాధించి భవిష్యత్తులో ఏదో ఆళ్ళను ఉద్ధరించేస్తాం, ఏళ్ళు ఉద్ధరించేస్తాం అనుకోండి, ఏదో అనుకుంటున్నారు, ఏమీ లేదు. అది అంత సున్న నచ్చింది ఎవరు హ్యాపీ. ఇది గుర్తుపెట్టుకోండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. చల్లగా ఉంటారు, చచ్చిపోయినప్పుడు సుఖంగా బయటకు పోతారు. కాదు, నువ్వు 1000 కోట్లు సంపాదించావనుకో, ఉదాహరణకు అనుకోండి, ఆ 1000 కోట్లు మీకు ఎలా వచ్చినాయి అలా పోతాయి. మీ శరీరంతో కష్టపడి 1000 కోట్లు సంపాదించలేదు. మీరేమో చెమట కార్చి సంపాదించారు 1000 కోట్లను. అందులో మీ ఏమైనా చెమట ఉందా? మీ చెమట ఏమైనా ఉందా? ఇప్పుడు మన మంత్రులందరూ ఇప్పుడు యానా వచ్చారు అనుకోండి, కాకినాడ వచ్చారు అనుకోండి, వాళ్ళు ఇచ్చినాయి పోయినా, అది ఇస్తే బాగు అని మీకేం కావాలి, మీకేం కావాలి, మీకేం అది ఇస్తే కదా, అన్ని ఇచ్చేస్తాం వెళ్ళిరండి. ఈ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అడిగిన మీరు అన్ని వాగ్దానాలు చేసేయండి, మనం నెగ్గటం ముఖ్యం. వాళ్ళకి ఏం కావాలో, కుళాయిలు కావాలా, లేకపోతే బియ్యం కావాలా, గోధుమలు కావాలా, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేయండి. ఆడు ఇచ్చింది లేదు వచ్చింది, ఈ వాగ్దానాలు చేసి వచ్చేయండి, నేను చూసుకుంటాను అంటే మనకు కావలసిన ఓట్లు. ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంటే సర్ విన్స్టన్ చర్చిల్ ఓ మీటింగ్లో మాట్లాడుతూ, మీరు అడిగిన ఇప్పుడు ప్రస్తుతం దేశం యుద్ధంలో ఉంది, మీరు అడిగిన ఇచ్చే పరిస్థితుల్లో లేను నేను, గోధుమలు రేషను, బియ్యం రేషను, మీరేదో మీ ముఖస్థుతి కోసం నేను అన్నీ ఇచ్చేస్తానని చెప్పలేను. సోదర మహాశయారా, యుద్ధం జరుగుతున్నంత కాలం మీకు నేను కన్నీళ్ళు ఇవ్వగలను, చెమట ఇవ్వగలను, అంతకంటే మీకు నేను ఏం ఇవ్వలేను, నన్ను క్షమించండి అన్నాడు చర్చిల్. వాళ్ళు మహాత్ములు అంటే మీకు ఇవ్వాలంటే నేను బియ్యం గోధుమలు ఇవ్వటం కాదు, చెమట ఇస్తాను, కన్నీళ్ళు ఇస్తాను. నేను మీకు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత కాలం మీకు నేను ఇవ్వలేను, నేను స్వెట్ ఇవ్వగలను, టీయర్స్ ఇవ్వగలను, మీకేదో రేషన్ ప్రకారం బియ్యం ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. మీరు నాకు ఓట్లు వేసిన అంతే ఓట్లు వేయకపోయినా అంతే. అలా చెప్పిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు మనకి. మీకు రేపు సాయంత్రానికి మోక్షం ఇచ్చేస్తామని చెప్పిన వాళ్ళందరూ బుద్ధిమంతులు అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? మనకు తలకాయ లేదు. ఇప్పుడు ఇతరులు ఎవరైనా ఈ జాతి అర్థం సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇతరులు ఎవరైనా మనల్ని మోసగిస్తున్నారనుకోండి, అనుకుంటున్నారనుకోండి, వాళ్ళు తప్పు చేస్తున్నారనుకుంటాం, వాళ్ళు ఎంత తప్పు మనది అంతే తప్పు. ఇతరులు ఎవరైనా మోసం చేస్తే వాళ్ళు ఎంత తప్పు? ఏం చేత వాళ్ళు ఇతరులు మోసం చేస్తంటే ఆ మోసగింపబడకుండా ఉండే తెలివి మనకు లేదు. అయితే వాళ్ళది అంత తప్పు, మనది అంతే తప్పు. అది కాదండి, ఇతరులు ఎవరో మనల్ని మోసం చేశారు, వాళ్ళని తిడతాం మనం. కానీ అది మోసం చేస్తామంటే ఎందుకు మోసగింపబడం? మనం మోసగింపబడ్డాం, అది వాళ్ళు ఎంత తప్పు మనదే ఎంత తప్పు. కానీ మన తప్పు మనం తెలుసుకోవటం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అసలు మనకు సహనం లేదు, ఆ వివేకం లేదు, ఆ డిస్క్రిమినేషన్ లేదు. అయితే ప్రపంచంలో అనేక ప్రలోభాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇవి మనం తెలివితేటల వల్ల జయించలేము. భగవంతుని యందు భక్తి కలిగి భగవంతుని యందు స్మరించగలిగితే మీకు జ్ఞాని ఇష్టం. ఏ అవతార పురుషుడైతే ఇష్టం, అవతార పురుషుడు జ్ఞాని, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటంటే, ఆ నామాన్ని స్మరించుకుంటంటే, అర్జున నిరాకారం కంటే సాకారం, నిర్గుణం కంటే సగుణం ఆరాధించుకుంటే తొందరగా నువ్వు బయటకు వస్తావు అర్జున. నిర్గుణుడు దేవుడే, సగుణుడు దేవుడే, ఆకారం ఉన్నవాడు దేవుడే, నిరాకారం ఉన్నవాడు దేవుడే. కళ్యాణ గుణాలు ఉన్నవాడు దేవుడే, నిర్గుణుడు కూడా దేవుడే, సగుణుడు దేవుడే, ఆకారం ఉన్న దేవుడు దేవుడే, ఆకారం ఉన్న దేవుడే, ఆకారం లేకపోయినా దేవుడే. నీకు అర్థమవుతుంది? అంచేది కృష్ణుడు గీతలో ఏం చెప్పాయంటే, మీరు నిరాకారానికంటే నిర్గుణానికంటే సాకారాన్ని పట్టుకోండి, సగుణాన్ని పట్టుకోండి, సాకారాన్ని పట్టుకుని నిరాకారానికి వెళ్ళండి, గుణాలు పెంచుకుని, మంచి గుణాలు పెంచుకుని, కళ్యాణ గుణాలు పెంచుకుని, మీకు వైభవం కలిగే గుణాలను పెంచుకుని సుగుణాలను పెంచుకుంటూ గుణాతీసి పొందు అర్జున. కర్మ చేయకుండా సోమర్తనంగా ఉండవు. కర్మ చేస్తూ కర్మను చేస్తూ కర్మని అతిక్రమించి దాటి వెళ్ళిపోనువు. ఆ కర్మను ఉడికే బల్ల కట్టు కింద ఉపయోగించుకో సరిపోతుంది. మనం ఏమైనా కాలం దాటేటప్పుడు బల్లకట్టును ఉపయోగించుకుంటాం, కానీ బల్లకట్టులో కూర్చోం, బల్లకట్టు దాటి వెళ్ళిపోతాం. ఆ కర్మను ఎందుకంటే నీ ప్రయాణానికి, నువ్వు పవిత్రుడు అవటానికి, ఏవల ఒడ్డు నుంచి ఆవు చీకట్లోంచి వెలుతురు రావటానికి ఆ కర్మను ఉడికే సాధనగా ఉపయోగించుకో సరిపోతుంది. ఇప్పుడు బలకట్టి దాటుతాం, కానీ బలకట్టు మీద కూర్చోం, బలకట్టి ఈ పక్క నుంచి ఆ పక్క బలకట్టి దాటి వెళ్ళిపోతాం. అంటే బలకట్టిలాగా ఉండమని కాదు, మనల్ని నువ్వు చేసే కర్మ నీ సాధన, దాన్ని సాధనగా మళ్లించుకుని చీకట్లోంచి వెలిచి దొగరావటానికి ప్రయత్నం చెయ్యి. ఈ ఒడ్డి నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళినట్టు నిర్గుణం కంటే ఆరాధనకి సగుణం తేలిక, నిరాకారం కంటే సాకారం తేలికవయ్యా. కృష్ణుడు దేహం ఉన్నా దేవుడే, దేహం లేకపోయినా దేవుడే. దేవుడంటే దేవుడు దేహం ఉన్నా దేవుడే, దేహం లేకపోయినా దేవుడే. నారాయణుడు దేహం ఉంటే ఉండొచ్చు, దేహం లేకపోతే లేకపోవచ్చు. గోపికులకి చదువు లేదు, గోపికులకి పాండిత్యం లేదు. శ్రీకృష్ణ చైతన్య గొప్ప పండితుడు, గొప్ప వ్యాకరణ శాస్త్రం చదువుకున్నవాడు, గొప్ప జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడు, గొప్ప సంస్కృతంలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు.
అన్నీ పాండిత్యుండి పాండిత్యుండి వ్యాకరణ శాస్త్రం తెలుసుండి వ్యాకరణ పండితులయ్యండి, తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు కట్టుకుని ఇల్లు వదిలేసి సన్యాసం పుచ్చుకుని ఆ చివరి రోజుల్లో ఎక్కడ ఆ పూరి జగన్నాథంలో చివరి రోజుల్లో ఒకే ఒక్క మాట చెప్పాడు వాడే చైతన్యుడు. తెల్ల బట్టలు తీసేసుకున్నాడు, ఎర్ర బట్టలు వేసుకున్నాడు, ఇల్లు ఇడిచి పెట్టేశాడు, సన్యాసం అన్నాడు, పాండిత్యం సంపాదించాడు, వ్యాకరణ శాస్త్రంలో మహాపండితుడు. ఆంజనేయ స్వామితో సమానం వ్యాకరణ శాస్త్రంలో శ్రీకృష్ణ చైతన్య అంత పండితుడు అన్నాడు. ఇన్ని గొడవలు చేసి బట్టలు మార్చుకుని పాండిత్యం సంపాదించుకుని ప్రజలందరి చేత అవతార పురుషుడని గౌరవింపబడ్డటువంటి శ్రీకృష్ణ చైతన్యుడు అన్నాడు చివరి రోజుల్లో. పాండిత్యం లేని ఆస్తి పాస్తులు లేని ఒక్క గోపికున్న భగవంతుడి మీద ఒక్క గోపికున్న భక్తి కూడా నాకు ఇంకా పరమాత్మ రాలేదే అన్నాడు వాడు. ఒక్క పాండిత్యం లేదు వాళ్ళకి గోపికలకి, చదువు లేదు సంధ్య లేదు పల్లెటూరు అమ్మాయిలు. ఒక్క గోపికి పరమాత్మ మీద కృష్ణుని మీద ఎంత ప్రేమ ఉందో, గాలి లేకుండా బతకలేము, గాలి లేకుండా బతకగలరు కానీ పరమాత్మ మీద ప్రేమ లేకుండా బతకలేని స్థితి గోపికలకి. కృష్ణ పరమాత్మను వాళ్ళ దగ్గర నుంచి వేరు చేస్తా అంటే రథం మధురిని బృందావనం నుంచి మధుర వస్తాంటే బండి చక్రాలు పుచ్చుకుని ఆపిచేసేశారు గోపికలు. ఎవడ పెట్టాడురా నీ పేరు అక్రూరుడని, నీ తల్లిదండ్రులు నీ పేరు పొరపాటుగా పెట్టాడు, నువ్వు క్రూరుడివే, నాకు ఈ పేరేంటారు అక్రూరుడు వాళ్ళు. ఇదే వీడి పేరు ఆనందం. వీడు ఏడుస్తూ కూర్చుంటాడు అనుకోండి, ఎప్పుడు ఏంటి ఈ పేరేంటి ఆనందం అంత అనుకుంటాం మనం. ఆడు ఆనందంగా ఉంటే సరే సరే, ఏడుస్తూ కూర్చుంటాడు అనుకోండి, ఏంటి ఈ ఆనంద పేరు పెట్టారని వీటికి అనుకుంటాం. ఎవడ పెట్టాడు పేరే అక్రూరుడు, ఎవడ పెట్టాడురా నీకు పేరు, నువ్వు క్రూరుడివే, పరమాత్మను మా దగ్గర నుంచి వేరు చేస్తున్నావు, నువ్వు క్రూరుడివా అక్రూరుడివా, నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడే అన్నారు. చైతన్యుడు అంటాడు, ఎందుకు వచ్చిన పాండిత్యం, ఎందుకు వచ్చిన వ్యాకరణ శాస్త్రం, శ్రీకృష్ణ చైతన్యుడు అంటే ఎంతో కొన్ని వేల మంది గౌరవిస్తున్నారండి, ఎందుకు వచ్చిన గౌరవాలు. ఒక్క గోపికున్న పరమాత్మ, ఒక్క గోపికున్న భక్తి, ఒక గోపికున్న ప్రేమ, ఆ కృష్ణుడి పట్ల కృష్ణుడి మీద ఆలకున్న లాలన, కృష్ణుడికి ఆళ్ళ మీద ఉన్న పాలన, వీళ్ళకున్న లాలన, ఆయనకి వాళ్ళ మీద ఉన్న పాలన, ఆ ఆధిపత్యం, ఆ గోపికలకి ఆ మనస్సులో, ఆ మనస్సులో ఉన్నటువంటి ఏకాగ్రత, ఆ మనస్సులో ఉన్న పవిత్రత, కృష్ణుని ఎంత అతిగా ప్రేమిస్తున్నామో, అతిగా ప్రేమిస్తే కుటుంబ సభ్యులు ఏమని అనుకుంటారేమో తెలియని ధ్యాస. కృష్ణ కృష్ణ వాళ్ళ ప్రాణం, కృష్ణ వాళ్ళ మనస్సు, కృష్ణ వాళ్ళ లోకం, కృష్ణ ఏంటి కృష్ణుని ఎంత ప్రేమిస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనకు అగౌరవం వస్తున్నామని కూడా కనీసం తెలియని ధ్యాస. గౌరవాలు గౌరవాలు అగౌరవాలు లెక్కింపు లేనటువంటి ప్రేమ. చైతన్యుడు అంటాడు, ఇంత పాండిత్యం నేర్చుకుని ఇంతమంది చేత నేను పూజలు చేయించుకుంటూ చైతన్యుడు అంటే చైతన్యుడే అని ఖ్యాతి లోకంలో అంత గౌరవాలు పొంది ఖ్యాతిని పొందినా ఈ చివరి రోజుల్లో కూడా ఒక్క గోపిక బృందావనంలో తిరిగి ఒక్క గోపికి పరమాత్మ మీద, కృష్ణ పరమాత్మ మీద, వాసుదేవుడి మీద ఎంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఈనాటికి కూడా ఇంకా నాకు కలగలేదా అంటాడు చైతన్యుడు. తెల్ల బట్టలు తీసేశాను, ఎర్రబట్టలు కట్టుకున్నాను, ఇల్లు ఇడిచిపెట్టేశాను, బయటకు వచ్చాను, నేననేది లేదు, నాదనేది లేదు, కానీ గోపికలు నా గోపికలకున్న ప్రేమ, ఆ భక్తి, ఆ లాలన నాకు ఇంకా రావటం లేదే అంటాడు చైతన్యుడు. వాళ్ళు ఏం పల్లెటూరు అమ్మాయిలు వాళ్ళు, కానీ ప్రేమ ఏది నాకు. కానీ ఆ గోపికల ప్రేమ గురించి చైతన్యుడు చెప్తాడు, ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు కూడా వాళ్ళకి అక్కర్లేదు అట్లండి. మనం నడుస్తుంటే మన నీడని చూసి మనమే భయపడతాం, మనకు భక్తే. పోనీ ఎదటి వాళ్ళ నీడని చూసి మనం భయపడితే పర్లేదు, మన నీడని చూసి మనమే కంగారు పడిపోతాం. చైతన్యుడు అన్నాడండి ఈ మాట. ఒక గోపిక్కున్న ప్రేమ నాకు పరమాత్మ ఎంత కలిగితే, ఒక గోపిక్కున్న ప్రేమ కలిగినే నాకు చాలు, నేను తరించిపోతాను అంటాడు చైతన్యుడు పూరిలో. అది మన కొవ్వూరు కూడా వచ్చాడు. ఆయన కొవ్వూరులో గౌడీ మఠం ఉంది, మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, గౌడీ మఠం దగ్గర ఒకరోజు రెండు రోజులు ఉన్నాడు. అక్కడికే గౌడీ మఠం కట్టారు కొవ్వూరులో. కృష్ణ అని రేవుడికి సమాధి వచ్చింది. చైతన్యుడికి కృష్ణ ఆ రెండో సరైన అక్కర్లేదు, కృష్ణ అంటే సమాధి వచ్చింది. కానీ సమాధి వచ్చినా గోపికి ప్రేమతో ఈ ప్రేమ సరిపోతుందో? అంటే చైతన్యుడు ఎంత ఏమనుకో అంత పెద్దవాడిని కూడా, అంత ఆచార్యుడు కూడా ఆ గోపికల యొక్క పద ధూళి మన శరీరం మీద పడినారు చాలా. ఏంటి అంత పెద్ద ఆయన కూడా, అంత వ్యాకరణ పండితులు కూడా గోపికలు నడిచి వెళ్తాంటే వాళ్ళ పాద ధూళి మనమే పడినారు చాలా, తరించిపోతా ఉన్నారు. అటువంటిది ఆ భక్తి, అలౌకికమైన భక్తి, అభౌతికమైన భక్తి, అన్వరల్లి అన్మ్యాచ్డ్ డివోషన్, అన్మ్యాచ్డ్ లవ్, అన్మ్యాచ్డ్ సరెండర్. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి గోపికలు కూడా ఇంటికాడ కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటారో జాస్త కూడా వాళ్ళకి లేదు. అన్ని మ్యాచ్డ్ లవ్. గోపికల ప్రేమ ఇట్టిదని పోల్చడానికి ఇంకో ప్రేమ లేదు. తులసీదాస్ గారు అంటారు, రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధం లాగా ఉందని చెప్పాలి, పోల్చడానికి ఇంకో యుద్ధం లేదన్నాడు. గోపికలకి పరమాత్మ ఎంత ప్రేమ ఉందంటే గోపికల ప్రేమ గోపికల ప్రేమలాగా ఉంది, కానీ ఇంకో ప్రేమ ఇలా ఉందని పోల్చడానికి ఇంకో ప్రేమ లేదు. అన్న మ్యాచ్డ్ లవ్, నో కంపారిజన్ అట్ ఆల్. అంచేత ఇది ఎందుకు చెప్తున్నానంటే, అజ్ఞానంలోంచి బయటకు వచ్చేయటానికి, బంధంలోంచి మళ్ళీ మోక్షం పొందటానికి, అవిద్యలోంచి విద్యలోకి రావటానికి బహు తేలిగ్గా చాలా సుఖంగా, అయ్యో అజ్ఞానంలోంచి ఆ దేహాభిమానం పోయే టైంలో ఇసుమంత నొప్పి లేకుండా, కొంచెం కూడా కష్టం లేకుండా, ఆ బంధంలోంచి బయటపోయి ఎంత సుఖంగా బయటపడగలమంటే చైతన్యుడు అంటాడు, ఆ బంధంలోంచి విడుదల పొందేటప్పుడు ఎంత సుఖంగా విడుదల పొందాలంటే ఆ గోపికలున్న ప్రేమను నేర్చుకుంటే అంత సుఖంగా బయటకు వచ్చేస్తాం. శరీరానికి చెమట పట్టదు, మనస్సుకి క్లేశం లేదు, అయ్యో ఎంత కష్టపడిపోతున్నాం ఎంత కష్టపడిపోతున్నాం అనేది రోదన లేదు, వెయిటింగ్ లేదు, వేదన లేదు. ఒక్క గోపికున్న ప్రేమ కలిగితే అజ్ఞానంలోంచి బాగా సేఫ్గా బయటకు వస్తామో లేదో అని సంశయం లేకుండా స్క్యూర్గా, సేఫ్టీ అండ్ స్క్యూరిటీ, నిశ్శబ్దంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా, ఏం వ్యావరంగి లేకుండా, మట్టితోటి పని లేకుండా, బురదతోటి పని లేకుండా, ఆ బురద నీళ్లతోటి పని లేకుండా, ఆ తేట నీళ్లతోటే. మనం ఒకసారి ఈ రమణ మహర్షి గారు నేనేమన్నా పుస్తకంలో చెప్తారు, మీరు సాధనకు కూర్చున్న వెంటనే ఒకసారి మీకు అవసరం లేని తలంపులు కూడా వస్తూ ఉంటాయి, ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోండి. ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయంటే అహంకారానికి, మిథ్యానేనికి వస్తున్నాయి, దొంగనేనికి ఈ తలంపులు వస్తున్నాయి, నిజమైన దేనికి రావటం లేదని, ఒకే తలంపుని తొలగించుకోండి. లోపల ఉన్న మట్టి మీరు సాధన చేస్తుంటే లోపల ఉన్న మట్టి బయటకు వస్తూ ఉంటుంది, మీ పైన నీళ్లు బురద అవుతూ ఉంటాయి, కంగారు పడకండి, ఆ బురదను తొలగించుకోండి, అన్ని నేనే ఉండలో వస్తుంది. మీరు సాధన చేసేప్పుడు మీ పూర్వజన్మ వాసనలో ఒకసారి విజృంభించి మీ సహస్రాలకు తెలుస్తూ ఉంటాయి, తెలిసిన కంగారు పడకుండా, అవి మీరు కాదు, ఏదో మీరు తెలియక చేశారు, తెలియక చేసిన పొరపాట్లు మళ్ళీ తెలుసుని పోగొట్టుకోండి. ఇప్పుడు మీరు మనకు అనేక వాసనలు వస్తూ ఉంటాయి, పూర్వజన్మ నుంచి పూజ చేసుకొచ్చిన వాసనలు వస్తాయి మనకు, ఆ వాసన వస్తే రానివ్వండి, వాటితో తాదార్థ్యం పొందొద్దు. ఆ వాసన ఊరికే రావు కూడా బురద కూడా తీసుకొస్తాయి, ఆ బురదతో కూడా తాదార్థ్యం పొందకండి. ఏంటి ఏంటి ఈ వాసనలు ఇలా ఉన్నాయి, ఏంటి ఈ వాసనలు ఇలా ఉన్నాయి, ఈ వాసనలు ఇలా ఇన్ని వాసనలు ఉంటే మనకు ఎలా మోక్షం వస్తుందని కంగారు పడకండి. ఆ వాసనతో కలవకండి మీరు. నెమ్మదిగా బురద వెళ్ళి ఆ బురద పోతుంది, దానంతరం పోతుంది. మీ కంగారు పడితే ఉన్న బురద పెరుగుతుంది, కంగారు పడకుండా ఉంటే బురద అంతా పోతుంది, బయటికి పోతుంది. మీరు లేనిపోయిన గొడవల్లో కలవ చేసుకోవద్దు. అంటే మీకు వచ్చే వాసనలో మీకు వచ్చే తలంపులు వాటితో కలవకుండా మీకంటే వేరుగా చూడండి, ఆ బురద అంతా కొట్టుకుపోతుంది ప్రవాహంలో అని నేనెవడో చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఏమీ చూడద్దు. చైతన్యుడు చెప్తున్నాడు మీరు వాసనలు అంకా చూడొద్దు, ఆ బురద అంకా చూడొద్దు. ఆ విచారణ మార్గంలో ఆయన చెప్పారు. ఈ భక్తి మార్గంలో కనీసం అది ఉంటే ఉండనే ఉండే అట్లా అంకా చూడకండి. ఆ బురద ఉంటే ఉండనివ్వండి, దాని వంక చూడకండి, దాని వంక చూడకండి. అసలు దాని వంక చూడకండి. మీరు పరమాత్మనే స్మరించుకోండి. ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ. ఆయన వేరు, ఆయన రూపం, ఆయన కృష్ణ పరమాత్మ వేరు, పరమాత్మ పేరు వేరు కాదు, పరమాత్మ పేరే. ఆ నామాన్ని మీరు స్మరించగా ఒక బురద వస్తే వస్తుంది. ఆ బురద వచ్చినట్టు మీకు తెలియదు, పోయినట్టు తెలియదు, అటుది గోపికలే ప్రేమ అంటాడు చైతన్య. అంటే భగవాన్ ఏమంటారు, బురద వస్తే రానివ్వండి, దాంతో కలవకండి, కలవకపోతే బురద పోతుందని చెప్పారు. అది విచారణ మార్గంలో చెప్పారు. ఇక్కడ గోపికలు ఏమంటున్నారంటే అలా బురద ఉందని కూడా మాకు తెలియకుండా పోతుంది ఉంటే దాన్ని ఫేస్ చేయమని. అసలు బురదంకే చూడమంటున్నారు, పరమాత్మ అంకే చూస్తాం కానీ బురదంకే చూడమంటున్నారు. మీరు గోపికలు ఒక బురద వచ్చినట్టు మాకు తెలియదు, ఉన్నట్టు మాకు తెలియదు, పోయినట్టు మాకు తెలియదు, ఇంకా మాకు ఉన్నదే పరమాత్మ. పరమాత్మ గురించి మాట్లాడుకుంటాం, పరమాత్మ గురించి పరమాత్మ లీలలు చెప్పుకుంటాం, ఆయనకి ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటాం. ఇది లోపల నిజంగా బురద రావచ్చు, బురద వచ్చి బురద పోతుంది, బురద ఎలా వచ్చింది అలా పోతుంది. మాకు వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు. ఎప్పుడు పరమాత్మను జీవించాలని స్మరణలో జీవించే వాళ్ళకి బురద రావచ్చు పోవచ్చు, మాకు వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు. ఇప్పుడు మనం నిద్రలో ఉన్నాం అనుకోండి, మన శరీరం మీద ఏదైనా పాము పాకెళ్ళిపోయింది అనుకోండి, పాకెళ్ళినట్టు మనకు తెలియదు. మన శరీరం మీద ఏదైనా పాము ఏది పాకెళ్ళిపోయింది అనుకుని నిద్రలో ఉండగా అది పాకెళ్ళినట్టు మనకు తెలియదు. అలాగే ఒకవేళ బురద వస్తే వస్తుంది, వచ్చి వెళ్ళిపోయిన ద్వారా అది చేసలేదు మాకు పరమాత్మ తప్ప అంటారు గోపికలు. ఇంకోటి ముగిస్తున్నాను నేను, ఇంకొకటి ముగిస్తున్నాను. మీ పనేది మీరు చేసుకోండి, కోలాటాలు పెంచుకోవద్దు, యుద్ధాలు పెంచుకోవద్దు, కలహాలు పెంచుకోవద్దు. అవసరం లేకుండా ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకండి. మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే మీ పని మీరు చేసుకోండి, మీరు పని పద్ధతి కష్టాలు అవ్వద్దు, మీ పని మీరు చేసుకోండి. తర్వాత ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చెప్తున్నాను, ఇతర రహస్య మాటలు ఎక్కడ మోసుకెళ్ళొద్దు. మీరు మీకు రోజులు చెడ్డ రోజులు రావచ్చు, లేకపోతే మంచి రోజులు రావచ్చు. మీకు ఏదైనా ప్రారంభాన్ని బట్టి మంచి రోజులు రావచ్చు, చెడ్డ రోజులు రావచ్చు. ఏమండి, మంచి ప్రారంభం ఉండొచ్చు, మీకు చెడ్డ ప్రారంభం ఉండొచ్చు. మరి ఈ మాట మీరు ఎక్కడ చెప్పకండి, అందులో కలగ చేసుకోకండి. మీ ప్రారంభం మంచి ప్రారంభం వచ్చేసింది అనుకోండి, అందులో మీరు కలగ చేసుకోవద్దు, ఆ ప్రారంభం వచ్చి వెళ్ళిపోతుంది. అలాగే చెడ్డ ప్రారంభం వచ్చింది అనుకోండి, అందులో కూడా మీరు కలగ చేసుకోవద్దు, అది వచ్చి వెళ్ళిపోతుంది. మీ సాధనలో మీరు ఉండండి, మీ గమ్యాన్ని మీరు మర్చిపోవద్దు, పరమాత్మ పాదాలను విడిచిపెట్టద్దు. కొంతమందికి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి,
అది చిన్న కష్టం, వీళ్ళు అస్తమా ఆ కష్టాన్ని పెద్ద చేసేసుకుంటారు. అది పనికిరాదు అంటున్నాడు భగవద్గీత. అది కొంతమందికి ఏదైనా చిన్న జబ్బు చేసింది అనుకోండి, ఆ జబ్బు మీరు తగ్గించుకుంటే పర్వాలేదు, ఆ జబ్బుని పెద్ద జబ్బు కింద మార్చేసుకుంటారంటారు. వచ్చే రానివ్వండి. చెడ్డ ప్రారంభం ఉంటే చెడ్డ ప్రారంభం, మంచి ప్రారంభం ఉంటే మంచి ప్రారంభం, రానివ్వండి. వస్తే రానివ్వండి. అందులో కలవకండి మీరు. అందులో కలవకపోతే ఆ చెడ్డ ప్రారంభంలో బురద ఎక్కువ కొట్టుకొచ్చింది అనుకోండి, మీరు అందులో కలవరు అనుకోండి, ఇంకా బురద అంటుకోదు మీకు. అందులో కలవటం మానేయండి. తర్వాత మంచి ప్రారంభం ఉందనుకోండి మీకు, అనుకోండి మేము బాగా సుఖం అనిపించేస్తున్నాం, మాగా మా మా పని అందరి పని కంటే బాగుంది, మేము చాలా బాగున్నాం, మేము ఏదో సుఖపడిపోతున్నారా అనుకోకండి. దాంతో కూడా కలవద్దు, దాంతో కూడా కలవద్దు. మీరు అనవసరంగా మంచి ప్రారంభంతో కలిసిపోయి మీరు మీరు అజ్ఞానం కనుక పెంచుకుంటారనుకోండి, మళ్ళీ ఆ మంచి ప్రారంభం కూడా భవిష్యత్తులో మీకు బురద తీసుకో. ఈ బురద కూడా వదిలి సాధన అంటే ఏం లేదు, ఈ బురద కూడా వదిలించుకోవాలి. ఈ బురద కూడా వదిలించుకోవాలి, అదే సాధన. ఎవ్రీథింగ్ శాస్త్రంలో చెప్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ అండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఇప్పుడు చెరువులో నీళ్లు ఉన్నాయనుకోండి, అస్తమాన ఈ చెరువు అడిక్కెళ్ళేది అటు ఇటు కదుపుతారనుకోండి, పైకి బురద వస్తుంది. మీరు దాన్ని కెలగటం మానేస్తారనుకోండి, మీకు అర్థమవుతుందా బురద ఎక్కడికి వెళ్ళిపోతుంది, కిందకి పోతుంది. అలాగే మీరు ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, అస్తమాన కెలుక్కోకండి, కెలుక్కోకుండా ఉంటే అవి పోతాయి. అస్తమాన మీ అంతా మీరే కెలుక్కుంటే చిన్న గొడవలు కూడా పెద్ద గొడవలు అవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. కొంతమంది జీవితం కావాళ్ళకి నామ కృష్ణస్మరణ ఉండదు, రామస్మరణ ఉండదు. వాళ్ళు కొట్టారని, వాళ్ళు తిట్టారని, వీళ్ళు ఇలా అన్నారని, వాళ్ళు అలా అన్నారని, లేకపోతే మా అత్తగారు ఇలా ఉందని, మా మేనత్తి ఇలా ఉందని, మా ఆయన ఇలా అన్నాడని, ఇలాగే కాలక్షేప మాటలు చెప్పుకుంటూ ఈ శరీరం వాళ్ళ కట్లకి వెళ్ళిపోద్దు. ఎందుకు వచ్చినట్టు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? మనకి భూమి మీదకి వచ్చిన పని మనం మోక్షాన్ని పొందాలి, జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం యానా వచ్చాం, మన గమ్యం యానా రావటం పాలకుల నుంచి బయలుదేరినప్పుడు. అదేవిధంగా మనకి పుణ్యప్రారంభం మనల్ని ఏం ఉద్ధరించేది, మనకు అర్థం చేసుకుంటే పాప ప్రారంభం వల్ల కూడా కుంగిపోక్కర్లేదు మనం. ఒక భక్తుడు అంటాడు, పాండురంగడి భక్తుడు, కృష్ణ కృష్ణ చాలా బాధలు పంపించావు నాకు, చాలా ఇబ్బందులు పంపించావు, అంటే ఈ బాధలు ఇబ్బందులు చూసి నేను వికారం చెందుతానేమో. ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు నాకు పంపేవు. అయినా నేను కృష్ణ రంగా పాండురంగా విఠలు విఠలు విఠలు, నువ్వు ఎన్ని కష్టాలు పడినా నేను వికారం లేకుండా ఉన్నాను, నిర్వికారంగా ఉన్నాను. నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వు వెళ్ళిపోయి విట్టలు. ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ నాకు పంపావు, కానీ నేను నిర్వికారంగానే ఉన్నాను. ఇంకా నీ దగ్గర అదనంగా నీ దగ్గర పంపడానికి నీ దగ్గర కష్టాలు ఏమి లేవు. ఇంకా అదనంగా కష్టాలు పంపిన వికారం తెప్పించడం నీ దగ్గర ఇంకేమి లేవు. నీ చేతిలో ఉన్న బాణాలు అన్నా అయిపోయినాయి కృష్ణ, నువ్వే ఓడిపోయావు నా చేతిలో. అంటే పొందవలసినది నేను పొందాను, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పంపినా నాకేం వికారం లేదు. ఎందుకంటే పొందవలసినది నేను పొందే ఉన్నాను, నువ్వు ఎన్ని బాధలు పంపించినా అన్ని హారాల కింద అయిపోయినాయి కృష్ణ నాకు. నువ్వు పంపిన కష్టాలు నా మెళ్ళ దండల కింద మారిపోయినాయి కృష్ణ. నువ్వేమో కష్టాలు అనుకున్నావు, నేను ఓడిపోతాను అనుకున్నావు. ఆ కష్టాలన్నీ కూడా నాకున్న వివేకం వల్ల ఆ కష్టాలు ఆ బాధలు ఆ కర్మలు అని నాకు పూలదండల కింద మారిపోయినాయి కృష్ణ. నువ్వే ఓడిపోయావు నా చేతిలో కృష్ణ. ఆ గోపికల ప్రేమ ఎటువంటిదంటే వాళ్ళు పాలు తాగేటప్పుడు కూడా ఆ పరమాత్మ స్మరణాలి ప్రజలకి తగినది అది అది గోపికల ప్రేమ. వాళ్ళు పాలు తాగుతున్నారనుకోండి ఆ పిజాలకి పాలు కాయ తగిలేది, ఆ పరమాత్మ తగిలేవాడు పిజా పిజాలకి, అది గోపికల ప్రేమ. ఆయన ముఖం మాధుర్యం, ఆయన చూపు మాధుర్యం, ఆయన మాట మాధుర్యం, ఆయన రూపం మాధుర్యం, ఆ మధురాధిపతికి అంత మాధుర్యం. ఇంకా బురద ఎక్కడ ఉంది? నువ్వు పంపించిన కష్టాలు కూడా మాకు ఆభరణాల కింద మారిపోతున్నాయి. ఒక విచారణ మార్గంలో చెప్పొచ్చు ఆ బురద వస్తుంది, ఆ బురదతో తాదాప్యం పొందకండి, తాదాప్యం పొందే దానంతా ఎలా వచ్చింది ఎలా పోతుందని. గోపికలు ఏమంటున్నారంటే బురదను కూడా మాకు చూడవలసిన పని లేదు. తాదాప్యం మాట అటువంటి అసలు అది వచ్చి వెళ్ళిపోయిందని గుర్తింపు కూడా మాకు లేదు. అక్కడికి తీసిపోమంటున్నాడు శ్రీకృష్ణ చైతన్య. ఆ బురద వచ్చి వెళ్ళిపోయిన వచ్చి వెళ్ళిపోయిన జాడ కూడా మాకు తెలియదు పరమాత్మ స్మరణలో. అక్కడికి మమ్మల్ని మేలుకొలుపు. దాన్ని పోగొట్టుకోవడం కాదు, అది వచ్చి వెళ్ళిపోయిన జాడ కూడా మాకు తెలియదు. ఆ చైతన్యంలోకి, ఆనంద సాగరంలోకి, ఆ జ్ఞాన సముద్రంలోకి, ఆ కాంతిలోకి మనం మమ్మల్ని మేలుకొలుపు. అక్కడికి మేలుకోవాలంటే గోపికల ప్రేమ కావాలి. ఆ చైతన్యుడు చెప్తాడండి, ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు కూడా వాళ్ళకి తెలిసేది కదా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఒక గంట ఆలస్యం వెళ్ళారని కూడా ఇంటికి వెళ్ళి తిడతారేమో ఏదో అనుకుంటారు కదా, జనలుగా అనుకుంటారు కదా, వాళ్ళకి అసలు అది తెలిసేది కదా. అంటే తలంపు వచ్చాక పోగొట్టుకోవడం కాదండి, అసలు తలంపు వచ్చేది కదా అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటికి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుని దానికి సమాధానం ఎలా చెప్పాలో ఇక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి వెళతాం ట్రాఫిక్ జామ్లో చిక్కిపోయామని. దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా ఇంటికే ఇంటికే ప్రిపేర్ అవుతాం, మన దాంట్లోనే ప్రిపేర్ అవుతాం. ఎంత ఇంత లేట్ కమర్షియల్గా వచ్చారంటే అలా చేసలేదు గోత్రికులకి. వాళ్ళేం ప్రిపేర్ అవుతారు, ఇంకా ఇంటికి ఆడవాళ్ళు ఏమనుకుంటారో అని సమాధానం చెప్పడానికి ఏమైనా అనుకుంటారో జాస కూడా వాళ్ళకి లేదు అట్లా. ఇంకా సమాధానానికి ప్రిపరేషన్ ఏముందండి వాళ్ళకి? ప్రిపరేషన్ లేదు వాళ్ళకి, వాళ్ళు గోత్రికులు. మనం అబద్ధాలు చెప్పడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అయితే రైలు గేట్ వేసేసారను, నాకు మా స్నేహితులు చెప్పిన మాట బాగా జ్ఞాపకం, చాలా అందంగా ఉంది. ఈ భారతదేశంలో ఎవరు పేదవాళ్ళు అంటే శారీరకంగా ఎక్కువ ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళే పేదవాళ్ళు. మీరు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ధనవంతులు ఉన్నారనుకోండి, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, చేసుకుంటారు దాని అంతం లేదు. శారీరకంగా కష్టపడి ధనవంతులు సర్వసాధారణంగా వాళ్ళు ఏదో ఆ ట్యాక్టర్ ఉపయోగిస్తూ ఉంటారు, కానీ శారీరకంగా ఎక్కువ కష్టపడరు. కృష్ణుడు గీతలు అన్నాడు, కర్మఫలం ఆశించేవాడు ప్రతి వాడు కూలివాడే వాడికి 1,000 కోట్లు ఉన్నా, 1,000 కోట్లు డబ్బున్నా, కర్మఫలం ఆశించేవాడు ప్రతి వాడు కూలివాడే వాడు వంక చూసి నవ్వితే మనకేం కలిసి వస్తుంది, వాడితో మాట్లాడితే మనకేం కలిసి వస్తుంది, ప్రతిదానికి ఏం కలిసి వస్తుందని ఆలోచించేవాడు వాడికి 1,000 కోట్లు డబ్బు ఉన్నవాడు కూలివాడు అని గీతలో చెప్పాడు. అది గోపికల ప్రేమ, అది కల్టివేట్ నేర్చుకున్న ప్రేమ కాదు, ఆపుకోలేని ప్రేమ. అది నేర్చుకు గోపికల ప్రేమ నేర్చుకున్న ప్రేమ కాదు, మళ్ళీ హై స్కూల్లో కాలేజీల్లో నేర్చుకున్న ప్రేమ కాదు, ఆపుకుందామన్నా ఆపుకోలేని ప్రేమ, ఆపుకుందామన్నా ఆపుకోలేని భక్తి.
ఆ ప్రవాహం,
భక్తి ప్రవాహంలో, ఆ ప్రేమ ప్రవాహంలో ఒకవేళ ఈ బురద ఉన్నా మేము మాకు తెలియకుండా బురద కొట్టుకుపోతుంది. వాళ్ళు చెప్పేది ఒకవేళ బురద ఉండొచ్చు, ఉన్నా మాకు తెలియకుండా బురద కొట్టుకుపోతుంది. ఆ బురద కొట్టుకుపోయినప్పుడు కూడా కృష్ణ మాకు కనిపించే నీ పాదాలే అన్నా. ఒకవేళ బురద ఉన్నా మాకు తెలియకుండానే కొట్టుకుపోతుంది అది. మనకి నిద్దట్లో పాము మీద మన శరీరం మీద పాకెళ్ళిపోయింది అనుకుంటే మనకి ఏం తెలియదు, నిద్దట్లో పాకెళ్ళిపోతాను అది విషజంతివే, కానీ మనకేం తెలియదు. అతిది గోపికల ప్రేమ. అంటే మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి. మన పని మనం శ్రద్ధగా చెయ్యమనుకోండి అనుకున్న మాట వరుసకు, మళ్ళీ మన అశ్రద్ధ మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. మనం మన డ్యూటీ మనం సరిగ్గా చెయ్యమనుకోండి, ఆ చెయ్యలేని తరం మళ్ళీ మనకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. నచ్చింది ఎవరు శాతం తొందర పడకండి, కంగారు పడకండి, ఎక్కడ ఏది జరగలేదు, అక్కడ ఎలా జరిగిపోయింది, ఇక్కడ ఎలా జరిగిపోయింది అని మీరు అనుకుంటున్నారు. భగవాన్ చెప్పారు ఎక్కడ ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది నొల్లుకుని ఇవన్నీ కల్పించుకుని మీరు దుఃఖంలో పడిపోతున్నారు. నథింగ్ ఎవర్ హ్యాపెన్. మీ పూర్వజన్మల్లోనే ఏమీ జరగలేదు, ఇప్పుడు ఏమీ జరగటం లేదు, రాబోయే జన్మల్లో కూడా ఏమీ జరగదు. మీకు తెలియకపోవటం వల్ల, మీ అజ్ఞానం వల్ల, మీరున్న బంధకారణం వల్ల, అవిద్య వల్ల, చీకట్లో ఉండటం వల్ల, ఎక్కడేదో జరిగిపోతుంది, ఎక్కడేదో జరిగింది. ఆ చీకట్లో ఉన్నప్పుడు తలుపు చెప్పుడైనా దొంగలు వచ్చేసాడు, దొంగలు వచ్చేప్పుడు అనుకో, పిల్లి ఒకవేళ తలుపు గెంటింది అనుకోండి దొంగలు వచ్చేసాడు అనిపిస్తుంది చీకట్లో. ఎక్కడ నథింగ్, పూర్వం కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏమీ జరగలేదు. వీరికి మీ మనసు కలనిపిస్తుంది, మీ అవిద్య కలనిపిస్తుంది. నథింగ్ ఎవర్ హ్యాపెన్. ఏదో జరిగిపోతుంది అనుకోవటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. ఏదైనా జరిగితే కదా అసలు మీకు దుఃఖం రావటానికి. ఇది భగవాన్ చెప్తారు, ఎక్కడ ఏదో జరిగిపోవటం లేదు, ఏదో జరిగిపోతుంది అని ఊహించుకుంటున్నారు, చివరికి మీకు దుఃఖం వచ్చేస్తుంది. బీ హ్యాపీ. అంచేత పరమాత్మే సుఖం. చావు లేని వాడి పరమాత్మ, పుట్టుకు లేని వాడి పరమాత్మ, బంధం లేని వాడి పరమాత్మ, స్వతంత్రుడు పరమాత్మ, శాంతి గలవాడి పరమాత్మ. ఆ పరమాత్మ పాదాలను కనుక, ఆ పరమాత్మ పాదాలను కనుక మనం ఆశ్రయిస్తే ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు, ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడు. అదే మోక్షం, అదే సుఖం. ఆంజనేయస్వామి అంటాడు, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే అవ్వచ్చు. రామా, నీలో ఉన్న వస్తువు నాలో ఉన్న వస్తువు ఒకటే అవ్వచ్చు, కానీ నేను దేహానికి పరిమితమైనంతకాలం ఈ దేహం నేను నీకు భక్తుడిని అనుకుంటాను, నీకు నేను సేవకుణ్ణి అనుకుంటాను, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. నిన్న రాజుగారు చెప్పారు కదా ఈ మాట జ్ఞాపకం, అన్నాదొరాయి ఎందుకు మంచి ముఖ్యమంత్రి అనుకున్నాడంటే తక్కువ పరిపాలన చేశాడంట. ఇప్పుడు మనకేదైనా మంత్రి పదవి వచ్చిందనుకోండి ఎక్కువ పరిపాలన చేసేయటం, కోతి కొబ్బరికాయ దొరికినట్టు. ఓ
శంభోం శివ 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 శివం శివ శివం నారాయణ 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 ఓం శంభో.
ముందు గుణాలను ఎంజాయ్ చేయమంటున్నాడు కృష్ణుడి గీతలో, తర్వాత నిర్గుణ స్థితి పొందుదిరి గాని ఆ గుణాలను ఎంజాయ్ చేయండి. ఆ భగవంతుని కళ్యాణ గుణాలను ఎంజాయ్ చేయండి.
ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
ఆ గోపికలు ఎంత దూరం వెళ్ళిపోయారంటే మాకు భక్తి చాలా ముక్తి కూడా వద్దన్నారు.
నారాయణ నారాయణ నారాయణ.
భక్తి వల్ల వచ్చే సుఖం భరించలేకపోతున్నా, ముక్తి వల్ల వచ్చే సుఖం ఎలా ఉంటుందో మాకు ఇది చాలా అన్నారు.
ఓం నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ 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 నారాయణ.
ఆ గోపికులు పాదజుడి నా మీద పడినా చాలనుకున్నాడు చైతన్య అంత పెద్దవాడు.
నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అంటే ఈ కృష్ణుడు ఎవరు అనుకుంటున్నారేమో వాడే నారాయణుడే, అలాగే రాముడు ఎవరు అనుకుంటున్నారేమో వీడేమో పరాయి వాడే కాదు, మన ఆత్మలకు ఆత్మగా ఉన్నవాడే, మన ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాడే, వాడే శ్రీహరే ఇలా వచ్చాడు, ఆ నారాయణుడే ఇలా వచ్చాడు, వీడు పరాయి వాడే కాదు, వీడు మనవాడే, మన ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాడే.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
అంటే గోపికలు చెప్పేది ఏంటంటే, నది ప్రవాహంలో ఉన్నప్పుడు, నదికి వరద వచ్చినప్పుడు చిన్న చిన్న గడ్డి పలకలు కూడా ఎలా కొట్టిపోతాయో ఆ కృష్ణ ప్రేమలో బురద కూడా అలా కొట్టిపోతుంది, అక్కడ ఉండదని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే మీకు భగవంతుని స్తోత్రం చేస్తున్నాం అనుకోండి, ఆ స్తోత్రంలో కూడా జ్ఞానం ఉంది, ఆ స్తోత్రంలో కూడా కళ్యాణ గుణాలు ఉన్నాయి, ఆ స్తోత్రంలో కూడా వైభవం ఉంది, ఆత్మ యొక్క వైభవం ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దేవుడు ఎలా వస్తాడంటే లోకంలోకి అతి వైభవంగా వస్తాడు, వెళ్ళేటప్పుడు కూడా అతి వైభవంగా వెళ్ళిపోతాడు. మనం ఎలా వస్తున్నామంటే ఒకవేళ అజ్ఞానంగా వచ్చినా వెళ్ళేప్పుడు జ్ఞానంగా వెళ్ళిపోమని, దేవుడు జ్ఞానంగా వస్తున్నాడు జ్ఞానంగా వెళ్ళిపోతున్నాడు. మనం ఏడుస్తూ పుట్టినా ఈ మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఏడుస్తూ పుట్టినా శాంతి చోటు వెళ్ళిపోవాలి, అజ్ఞానంతో పుట్టినా జ్ఞానం సంపాదించుకుని వెళ్ళిపోవాలి. భగవంతుడు ఎలా కాదు, నవ్వుతూ వస్తాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు, జ్ఞానంతో వస్తాడు జ్ఞానంతో వెళ్ళిపోతాడు. మనం అలా కాదు, అజ్ఞానంతో వచ్చాం, అజ్ఞానాన్ని వదిలించుకుని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానంతో ఆనందంతో శాంతితో శరీరాన్ని విడిచిపెట్టి బయటకు పోవాలి. జ్ఞాని అలా కాదు, ఆనందంగా వస్తాడు ఆనందంగా ఉంటాడు ఆనందంగా బయటకు పోతాడు. మనం అలా కాదు, ఏడుస్తూ వస్తాం అజ్ఞానంతో వస్తాం, సుఖంగా వెళ్ళిపోవాలి జ్ఞానంగా వెళ్ళిపోవాలి. అది ఆయన వైభవం. వెళ్ళేటప్పుడు మనం కూడా దేవుడి యొక్క వైభవంతో వెళ్ళాలి. మనం దేవుడు ఆనందంతో వస్తాడు ఆనందంగా వెళ్ళిపోతాడు. మనం ఏడుస్తూనే వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు మనకి దేవుడి స్థాయి పొంది వెళ్ళిపోవాలి. అది సాధన యొక్క గమ్యం. మనం వెళ్ళేటప్పుడు దేవుడే వెళ్ళిపోవాలి, జీవుడిగా ఉండకూడదు. జీవుడిగా పుట్టాం కానీ దేవుడై వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు. పుట్టడం ఏడుస్తానే పుట్టాం. దేవుడు ఏడుస్తూ పుట్టలేదు, ఆనందంగా పుట్టాడు ఆనందంగా వెళ్ళిపోయాడు. మనం ఏడుస్తానే పుట్టాం, పుడితే పుట్టినామంటే ఏడుస్తానే. వెళ్ళేటప్పుడు మటుకు వైభవంగా బయటకు పోవాలి. దేవుడు లోకాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళాడో అలా వెళ్ళాలి మనం కూడా, దేవుడు అయి వెళ్ళాలి. అది సాధన యొక్క గమ్యం. వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు దేవుడు. మనం వచ్చినప్పుడు మనం దేవుడిలాగా రాకపోయినా వెళ్ళేప్పుడు పోదాం, దేవుడిలాగా వెళదాం మనం కూడా, వైభవంగానే వెళదాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అక్షర మణమాలలో భగవాన్ అంటారు, పరమాత్మ యొక్క ఈ మాంసంతో తయారు చేసినటువంటి ఈ మాంసపు నేత్రాలు కాదు, ఆ పరమాత్మ యొక్క ఆ చూపు ఒక లుక్, వన్ లుక్కీ జనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఎందుకని మాట్లాడితే ఆ పరమాత్మ మౌత్ ఓపెన్ చేసి ఒక్క మాట పరమాత్మ నోట్లో చేస్తే జ్ఞానంలో ఊగిసి పెడత. ఈ అజ్ఞానం మాట్లాడుతుకండి, పరమాత్మ మాట్లాడుతుంటే ఒక్క మాట నోట్లోంచి కిందకి జారితే ఇంక గంటల తరబడి చెప్పక్కర్లేదు. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్. 90 మాటలు అక్కర్లేదు, 90 సార్లు చూడక్కర్లేదు. వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఒక్క మాట చాలు. గడ్డిమేడి ఎంత పెద్దదైనా ఒక అగ్గిపులకు లోకు, గుమ్మడికే ఎంత పెద్దమైనా కత్తిపూటకు లోకు. మనకు అజ్ఞానం ఒకవేళ గడ్డిమేటంత లోపల అజ్ఞానం ఉన్నా పరమాత్మ ఒక్క మాటతోటే పోతుంది అజ్ఞానం అంతా. ఒక చూపుతోట పోతుంది, ఒక చూపు చాలు, ఒక మాట చాలు, ఒక తలంపు చాలు. మనం దేవుణ్ణి స్మరించుకోవటం కాదు, అన్నపూర్ణ ఎలాగుందని దేవుడు ఒకసారి అనుకుంటే అన్నపూర్ణ పని పూర్తి అయిపోయినట్టే. కృష్ణ కృష్ణ అని అన్నపూర్ణ అనుకుంటాను అనుకోండి, అన్నపూర్ణ ఎలా ఉంది, అవి ఇది అన్నపూర్ణ అని ఒక్కసారి పరమాత్మ అనుకుంటే పని పూర్తి అయిపోయినట్టు. ఒక్క మాట చాలు మన అజ్ఞానానికి నిప్పు పెడుతుంది. ఒక్క మాట జ్ఞాని నోటమిటో వచ్చే మాట మన అజ్ఞానం అనే గడ్డి మీదకి నిప్పు పెడుతుంది, కాల్చి మన లోపల ఉన్న అజ్ఞానాన్ని కాల్చి బూడిచ్చేస్తుంది. అది పరమాత్మ యొక్క మాట. మౌనం చాలు, మాట చాలు, చూపు చాలు. అది చెప్తున్నాడు కదా, జ్ఞానికి తిండితోటి పని ఏముంది, ఆ తిండి కూడా తన శరీరాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవాలన్న కదా, అది కూడా ఇతరుల కోసం. జ్ఞానికి దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటి. ఒక జ్ఞాని అన్నం తిన్నా ఇతరుల కోసమే, వాడి దేహాన్ని ఎక్కువ కాలం పోషించుకోవాలని అది అక్కర్లేదు వాడికి. జ్ఞాని వాడి చిండి, వాడి గాలి ఇతరుల కోసం, గాలి పీల్చుకోవడం కూడా, అన్నం తినడం కూడా ఇతరుల కోసం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం ఆనందంలో ఊగిసలాడుతున్నాం అనుకోండి, ఆనందంలో ఊగిసలాడుతున్నాం అనుకోండి, దేహం చచ్చిపోయింది అనుకోండి, ఏమనిపించదు మనకు? లోకం కనపడదు అనుకోండి, ఏమనిపించదు? ఆనంద స్థితికి ఎదిగి రావాలి. అందుకే ఈ ప్రవచనాల యొక్క, ఈ ప్రవచనాల లక్ష్యం అది, కాలక్షేపానికి కాదు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అయోధ్యలో రాముడి కాలంలో అనుకున్న రాముడిని మనం చూశాం, ఎప్పుడైనా రాముడిని మనం చూశాడా అని అయోధ్యలో అనుకునేవారంట ప్రజలు. రాముణ్ణి మనం చూచాం, కానీ రాముడి చేత ఎప్పుడైనా మనం చూడబడ్డామా? రాముడు ఎప్పుడైనా మనం అక్కడ చూశాడా? రాముణ్ణి మనం చూసాం, బాగానే ఉంది. రాముడు మనల్ని చూచాడా? ఆ చూపు చాలు. ఆ జటాయుకి తన చేతులతో సంస్కారం చూశాడు. జటాయుకి దేహానికి, దశరథ మహారాజుకి పట్టణ వైభవం జటాయువుకి పట్టింది. తన చేతితో శవ సంస్కారం చేశాడు రాముడు, తన చేతులతో చూశాడు. మహర్షులు, పెద్ద పెద్ద మహర్షులు, యోగులు, పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళు ఎటువంటి పుణ్యలోకాలకు వెళుతున్నారో వెళ్ళు జటాయువు అన్నాడు, అంతే, వెళ్ళవలసిందే వాడు రాముడు. సంవత్సరాల తరబడి యోగాల తరబడి పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళు ఏ లోకాలకు, ఏ పుణ్యలోకాలకు వెళుతున్నారో జటాయు నువ్వు కూడా వెళ్ళు అన్నాడు, వెళ్ళవలసిందే జటాయు. అది రాముడి వాక్యం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అంటే మీరు కంగారు పడకండి, అదృష్టం బురదే, దురదృష్టం బురదే. ఏం చేత బురద అంటున్నారు? అదృష్టం మీరు కాదు, దురదృష్టం మీరు కాదు. అదృష్టం వచ్చినప్పుడు రోజులు బాగా వెళ్ళిపోతాయి, దురదృష్టం రోజులు ఇబ్బందికరంగా వెళతాయి. కానీ అది బురదే, ఇది బురదే, ఉనికి అలా వస్తుంది వెళ్ళిపోతుంది. దాంతో తాదాప్యం పొందకండి, అది అది చెప్పేది. దాంతో తాదాప్యం పొందారంటే మన బురద పెరుగుతుంది. అంటే అదృష్టం బంగారపు సంఖ్యలు, దురదృష్టం ఇనప సంఖ్యలు, రెండు సంఖ్యలే.
ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద గోవింద. కృష్ణుడికి చాలా పేర్లున్నాయి, అందులో భక్తునికి ఎక్కువ పేరు ఇష్టం గోవింద. కృష్ణుడికి చాలా పేర్లున్నాయి, కానీ అన్నిటికంటే కృష్ణుడికి భక్తులకి ఏ పేరంటే ఇష్టం అండి? కృష్ణుని ఆ పేరుతో పిలుచుకోవటం ఇష్టం. ఇప్పుడు రమణ మహర్షి గారిని చూడండి, కొంతమంది రమణుడు అంటారు, కొంతమంది మహర్షి అంటారు, కొంతమంది జ్ఞాన అంటారు, కొంతమంది ఏదో రకరకాలుగా పిలుస్తారు కదా, కొంతమంది భగవాన్ అంటారు. ఏమంటారు? భగవాన్ అంటారు. కృష్ణుడికి ఉన్న చాలా పేర్లు ఉన్నాయి, కానీ భక్తుడికి ఎక్కువ ఏ పేరంటే బాగా ఇష్టం అంటే గోవింద 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 గోవింద. ఆ పేరు ఆ కృష్ణుడి హార్ట్కి వెరీ క్లోజ్, గోవింద భక్తులకు కూడా వెరీ క్లోజ్, వెరీ నియర్ అండ్ డియర్, వెరీ క్లోజ్ టు డివోటీస్ హార్ట్. ఆ పేరు గోవింద 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 గోవింద. ఆ గోవిందుడు నోటంట వచ్చి వాక్యాలన్నీ కూడా మన మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చి వాక్యాలు. గోవిందుడు నోటంట వచ్చి ఆ గోవులు ఆ వాక్కులు ఆ మాటలు మనల్ని తరింపు చేయటానికి వచ్చిన మాటలు. అవన్నీ మన మోక్షానికి మోసిపోయే మాటలు, ఆ వాక్యాలన్నీ దానికే వాక్యాలు. గోవింద 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 గోవింద. ఆ గోవిందుడు నోటంట వచ్చి ప్రతి మాట కూడా మళ్ళీ మోక్షానికి తీసుకుపోతుంది, ఆత్మజ్ఞానానికి మోసుకుపోతుంది. అవి మాటలు కాదు, ముత్యాలు. భగవంతు గోవిందుడు నోటంట ఏది మాట్లాడుతున్నాయి, మాటలు కాదండి, ముత్యాలు ఉరికే జారుతూ ఉంటాయి. ప్రతి మాట ముత్యం, ఒక్క మాట కూడా మిస్ అవ్వటానికి వీల్లేదు. మనం ఏదో కొన్ని విన్నాం కొన్ని వినలేదు అనుకోవటానికి వీల్లేదు, ప్రతి మాట ముత్యమే. ఉరికి ఒక్క మాట కూడా మనం మిస్ అవ్వటానికి వీల్లేదు. ప్రతి మాట కూడా ఆ గోవులు ఆ గోవిందుడు నోటంట వచ్చే ఆ వాక్యాలు ప్రతి మాట కూడా మనకి ఎక్కడ తీసుకెళ్తాయి? ఆత్మజ్ఞానాన్ని సముపార్జించి పెడతాయి. అది ఆత్మవాణి, హృదయగతమైన వాణి. హృదయం అంటే భౌతికమైన హృదయం కాదు. ఏ హృదయం? ఆధ్యాత్మిక హృదయంలోంచి, ఆ హృదయం అంతరాంతరాల్లోంచి వచ్చేది. ఆ పరమాత్మ కరుణించి కరుణించి ప్రేమించి 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 ఆ మాటలు ఆ ప్రేమలో తడిసి ముద్దై వచ్చేటువంటి మాటలు అదే భగవద్గీత. ఆ జ్ఞానంలో పరమాత్మ హృదయంలో తడిసి ఆ మాటలు ముద్దై అదే గౌరవాలకు మాట్లాడే మాటలు కాదు, లాంఛనాల కోసం మాట్లాడే మాటలు కాదు. అదే నేను ఆ రాజుగారు చెప్పాను, నాకు ఆశ్చర్యమైంది. పైమైతే ఆయన స్నానం చేసి బయటకు వచ్చారు, బాత్రూమ్కి తుండుగడ్డు కట్టుకున్నారు. నాకే సిద్ధేస్తుంది, ఆయన శరీరం అంతా నేకెడ్డిగా ఉంది, వరకు తుండుగొడ్డు చిన్న గుడ్డ ఉంది తుండుగొడ్డ. ఆయన చూసిన బయట రెండు రాజుగారు అన్నాడు, రెండు రాజుగారు కూర్చొని తెలుగులో మాట్లాడారు. ఆ నేకెడ్డి బాడీ మర్చిపోయాను, బట్ట మర్చిపోయాను. ఒక ముఖ్యమంత్రి మాటలోనే ఇంత అందం ఉన్నప్పుడు గోవిందుడి మాటలు ఎంత అందం ఉంటుంది. ఒత్తిగా నేకెడ్ బాడీని ఏం చూస్తాం, ఒత్తిగా ఒంటి మీద బట్టలేదు తుండుగడ్డు కట్టుకున్నారు అటువంటి ముఖ్యమంత్రి గారిని ఏం చూస్తాం. నేను బయటకు వచ్చే దాన్ని ప్రయత్నం చేశాను, రెండు రాజుగారు కూర్చోండి అన్నారు. ఆ మాటలోనే ఎంత అందం ఉన్నప్పుడు గోవిందుడి మాటలు ఎంత మాట ఎంత అందం. గోవింద గోవింద గోవింద. అంటే మీకు ఇంతకీ ఎందుకు చెప్తున్నారంటే, తరించడానికి 100 గడ్డపారలు 100 పారలు 100 ఆటం బాంబులు 100 హైడ్రోజన్ బాంబులు కాదు, అక్కలే పరమాత్మ పాదాల ఎందు మనకి భక్తి చాలు. అందుకు ఇదంతా చెప్తాను. శాంతి శాంతి శాంతి. దేవుడు దేవుడిగా వస్తున్నాడు, దేవుడికి వెళ్ళిపోతున్నాడు. మనం జీవుడిగా వచ్చాం, దేవుడిగా వెళదాం. అదే ఈరోజు యొక్క ప్రవచనం యొక్క సందేశం. అది సారం. అది థ్యాంక్ యూ ఆల్. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. ఆ గోకులుడు పుట్టాడు, బృందావనంలో విహరించాడు, మధురలో కంసుడిని చంపాడు, ఇవన్నీ వస్తాయి. ఏం చెప్పి, మనకు దేహబుద్ధి ఉంది కాబట్టి దేవుడు కూడా దేహమాత్రుడు అనుకుంటాం. ఆ పరస్పర ప్రేమ ఉన్నప్పుడు లక్ష్మణుని సీతమ్మని రాముడు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అరణ్యలో కూడా అలా ఉండేటట్టు చెయ్యాలని సీతమ్మ లక్ష్మణుడు రాముడిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసేవారు. మనం అలా చెయ్యం. ఎంచేపు ఎదట వాళ్ళని దుఃఖ పెట్టడానికి చూస్తాం. మన బుద్ధే పాడు బుద్ధి. ఈ పాడు బుద్ధికి ఆత్మజ్ఞానమా? ఈ పాడు బుద్ధికి ఆత్మజ్ఞానం అంటే, ఇప్పుడు ఆత్మజ్ఞానం రాకపోయినా పర్లేదు, దేవుడే లేడు అని చెప్పటం. ఈ పాడు బుద్ధికి ఆత్మజ్ఞానమా? అది కానీ దేవుడు ఈ పాడు బుద్ధి దేవుడు ఆత్మజ్ఞానం ఎలాగ రాదు వీడికి? దేవుడు లేడని చెప్పటేంటి? దేవుడు అంటే వీడికి ఈ పాడు బుద్ధికి అందుతాడా? ఈ పాడు బుద్ధికి జ్ఞానం కలుగుతుందా? ఎంత ట్రైనింగ్ ఉండాలి? ఫిజిక్స్ ఎడ్యుకేషన్లో ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఎంత ట్రైనింగ్ ఉండాలి? ఈ బ్రహ్మజ్ఞానం బ్రాహ్మీ స్థితి, ఆ పరమసత్యం మనం గోచరించాలంటే మన మనస్సుకి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి? మనం ఇక ఏదైనా ఫ్యాక్టరీ నడపాలంటే మైండ్కి ఎంతో ట్రైనింగ్ ఉండాలి. మీరు 10 కోట్లు ఫైనాన్స్ కంపెనీ పెడితే ఎంతో ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ మీకు లేకపోతే దివాళా. మీరు 10 కోట్లు వడ్డీ వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీకు ట్రైనింగ్ లేదనుకోండి, మైండ్కి దివాళా. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. అది లేకపోతే 1000 కోట్లున్నా ప్రయోజనం లేదు, 1 సంవత్సరం మారిపోతాయి. ఆ క్రమశిక్షణ లేనప్పుడు మనకి 8000 కోట్లున్నా సుఖం లేదు. పైగా డబ్బు మనం పాడు చేస్తున్నాం కానీ బాగు చేయదు. మనకి క్రమశిక్షణ లేదు. మన దగ్గర డబ్బున్నా మనకు కనుక క్రమశిక్షణ లేకపోతే ఆ డబ్బు మనకు అపకారం చేస్తుంది కానీ ఉపకారం చేయదు. మనకున్న చదువు, మనం నేర్చుకున్న చదువు మనకు ఉపకారం చేయాలి. మనం డబ్బు సంపాదించుకుంటే అంటే మనం సుఖపట్టడానికి దుఃఖపట్టడానికి కాదు. మనం డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుని ఎలా సద్వినియోగం చేయాలో తెలియక దుఃఖపడుతున్నాం. మన కష్టపడి చదువుకోవడానికి, మన అభివృద్ధిలోకి రావటానికి, డబ్బు సంపాదించడానికి, సుఖపట్టడానికి. డబ్బు సంపాదించి దుఃఖపట్టడానికి కాదు, కష్టపడి చదువుకుని పతనం అవటానికి కాదు ఈ చదువులు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఆంగ్ల భాషలో సామెత ఉంది. నువ్వు నెలకు 100,000 రూపాయలు తెచ్చుకుంటున్నావా? నెలకు 50,000 జీతం, అది చూడటట్టు భగవంతుడు. నువ్వు ఎంత జీతం అయితే పుచ్చుకుంటున్నావు, ఆ జీతానికి తగిన పని నువ్వు చేస్తున్నావు లేదో చూస్తాటని వాడు దేవుడు. లోకమేమో జీతం చూస్తుంది, లోకం ఏం చేస్తుంది? జీతం చూస్తుంది. దేవుడు జీతం మనకు ఎంతసేపు పని పాటు కనిపిస్తే చాలు, నీ జీతం అంత, నీ జీతమే. ఇంక ఇదే పని ఎవరికి కనిపిస్తే పాపం. నీ జీతం ఎంత, నువ్వు ఎలా పని చేస్తున్నావు మనం అడగవాడిని, నీ జీతం ఎంత. ఇంకో పని పోటీ లేదు మనకు, 2 అడిగితే నీ జీతం ఎంత, లేకపోతే నీ ఏ కులం. మన పక్కన ఎవడని కూర్చుంటే ఎందుకండి ఆడు ఏ కులం అయితే మనకెందుకు? ఆత్మవిచారం లేదు, దైవ విచారం లేదు, ఇలా తగులుపెడుతున్నాం మనం. మన పక్కన ఎవడని కూర్చున్నాడు అనుకోండి, నీకు జీతం ఎంత, నీ కులం ఏంటి? ఆడు కులం ఏదైతే మనకెందుకు? ఎందుకు ఈ గొడవలు? మనకి అక్కర్లేని గొడవలన్నీ భుజాన్ని వేసుకు తిరగటం. అది ఏ కులం అయితే మనకెందుకు? అది ఎగ్ని నేర్చుకుంటే నేర్చుకోండి. అదే భగవంతుడు నీకు ఎంత జీతమో చూడడం, నువ్వు పుచ్చుకున్న జీతానికి న్యాయం చేస్తున్నాడో లేదో చూస్తాడు. భగవంతుడు నువ్వు చేస్తున్న పని కాదు చూడచ్చు, అది నేది కాదు, ఆ పని చేసేటప్పుడు నీ సంకల్పాన్ని చూస్తాడు వాడు దేవుడు. రాబోయే ప్రవచనాల ముందు చెప్తాం, మీరు మీకు అవసరమైన విషయాలన్నీ ముఖానికి రాసుకోకండి. మీ పని ఎంతవరకు మీరు పూర్తి చేసుకోండి. పరీక్షకి ఇంకా వారం రోజుల్లో మరణం వచ్చేస్తున్నాం తెలుసుకోగానే అన్ని చక్కపెట్టేసుకున్నాడు. ఇంకా భాగవతం ఉన్నాడు, వాసుదేవ వాసుదేవ నారాయణ నారాయణ. ఆ శరీరానికి చావు చీకొలిది, తన మనస్సును తీసుకెళ్లి పరమాత్మను ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసుకున్నాడు. అసలు కుటుంబం మంచిది, వంశం మంచిది కాబట్టి ఏదో చిన్న పొరపాటు చేశాడు. ఆ పాము చర్మాన్ని తీసుకెళ్లి వా ఏదో తాత్కాలికంగా దాన్ని ఏమంటారంటే ఆ క్షణంలో వచ్చిన బలహీనతది. కొంతమంది మంచివాడు కూడా పొరపాటు చేయొచ్చు. అర్జునుడు మనవడు మంచివాడే, చెడ్డవాడని కాదు. పాపం అర్జునుడు మనవడు అయ్యి పని చేస్తాంటాడు ఎవడు, అంగేష్ మహర్షి అంటాడు. ఏదో అంటాడు అర్జునుడు మనవడు మంచివాడే, దాన్ని ఏమంటారంటే ఆ క్షణాలు వచ్చే బలహీనత. ఇప్పుడు ఒక చెడ్డవాడు కూడా ఎప్పుడైనా ఒక మంచి పని చేయొచ్చు, అంత మాత్రం చేద్దాడు మంచివాడు కాదు. ఒక మంచివాడు కూడా ఎప్పుడైనా చెడ్డ పని చేయొచ్చు, అంత మాత్రం చేద్దాడు చెడ్డవాడు కాదు. అదే వీడు పాము చర్మాన్ని తీసుకెళ్లి వాడు దండ దగ్గర బుధమ్మ చేశాడు, అదే కంఠం దగ్గర వేశాడు దండేసినట్టు, అంత మాత్రం చేడు. ఆడికి ఏదో కోపం వచ్చింది, ఆ కోపం వాడి స్వభావం కాదు. ఆ టైంలో వాడికి ఒక వీక్నెస్, అదో బలహీనత. ఆ బలహీనత ఎప్పుడూ ఉండదు, ఏదో ఆ టైంలో ఆడికి చిన్న బలహీనత వచ్చింది, అక్కడ ఫేర్ అయ్యాడు, శాపానికి గురయ్యాడు. ఆ శాపాన్ని పరమాత్మ యొక్క దయవల్ల భాగవతుని బాధపడి ఆ శాపాన్ని దేవుడు దయ సంపాదించి ఆ శాపాన్ని అనుగ్రహం కింద మార్చేసుకుని తరించాడు వాడి పరీక్షిత్తు, వాడి అర్జునుడు మనవుడు. ఏం చేయడు, వాడు రక్తంలో గొప్పతనం. వాడు చిన్న పొరపాటు చేశాడు కానీ వాడు చెడ్డవాడు మటుకు కాదు. అదే అంటాడు కొడుకుతోడు ఎవడు అంగేశ మహర్షి, వాడేదో పొరపాటు చేశాడు అర్జునుడు మనవుడు, ఆడికంటే పెద్ద పొరపాటు చేశాను. అప్పుడు అంటాడు, ఇవన్నీ ఆలోచించి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. ఈ మధ్య ఎవరో ఒక అమ్మగారు అన్నారు, అంగిరీష్ మహర్షి, ఏమంటే అసలు నాకు మా ఆయన కోపం ఎక్కువ, మా ఆయనకంటే నాకు ఎక్కువ కోపం ఉందో కావుడు, అసలు మా ఆయనే కోపదారండి, ఆయనకంటే ఎక్కువ కోపం, ఆయనకంటే ఎక్కువ కోపం నాకు అందావుడి. అది కలియుగంలో బహుశా ఆ యుగ లక్షణమేమో, అదే అంగిరీష్ మహర్షి అన్నాడు కలియుగం ప్రారంభం అవుతాను. ఆడేదే తప్పు చేశాడు, ఆడు చేసిన తప్పు మనం సవరించాలి. ఆడే అంతకంటే పెద్ద తప్పు నువ్వు చేసేసాడు వారం రోజుల్లో చావాలని. అయితే అది అర్జునుడు మనవడు, ఏదో చిన్న పొరపాటు చేసిన వాడు, వాడిలో ఉన్న రక్తం గొప్ప రక్తం, మంచి కుటుంబంలో జన్మించిన వాడు. అవి వెంటనే ఆ చక్కబెట్టేసుకుని వాడు పనులన్నీ చక్కబెట్టేసుకుని భాగవతం శ్రవణం చేసి ఆ మనస్సుని అంతా భగవంతుని మీద ఏకాగ్రం చేసి ఆడు ఏ అంగిరేశ కుమారుడు ఇచ్చిన శాపాన్ని అంతా కూడా ఎలా మార్చేసుకున్నాడు, అతను తరించడానికి శాపాన్ని వరంగా మార్చేసుకున్నాడు. ఇంకెవడు ఆడి శరీరంలో ఉన్న రక్తం గొప్ప రక్తం. అర్జునుడు వరముడు, ఏదో చిన్న పొరపాటు చేశాడు, నాడు చెడ్డవాడు కాదు. కానీ శుకుమహర్షి అంగిరేశ మహర్షి కుమారుడు శాపం ఇచ్చిన ఆ శాపాన్ని వరంగా మార్చుకుని భగవంతుల్లో ఐక్యమయ్యాడు వాడి పరీక్షిత మహారాజు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా శపించే కంగారు పడకండి, ఆ శాపాన్ని వరంగా మార్చేసుకోవాలి పరీక్షిత్తులాగా. అది